வாசுதேவன் வாசுதேவன் ஒரு முறையும் பகவத்தில் வாசுதேவன் ராமகிருஷ்ணன் ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ வேங்கடேசாய, ஓம் நமோ வேங்கடேசாய, ஓம் ஸ்ரீ சாய்ராம். சமஸ்தான திருப்பூர் கிராமம் வஸ்தான் முதலமைச்சர் பரிசு கிராமம் முதலமைச்சர் குடும்ப சார்பில் அந்த படம்
ஆட்சி
ఇప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. మనకి ఈ సభ ఏర్పాటు చేసుకోవడం దగ్గర ఏర్పాట్లని మూర్తిరాజ కుటుంబ సభ్యులు వారి తల్లి గారి తండ్రి గారి
ఏర్పాట్లను
వారి కుటుంబ సభ్యులు అందరి కుటుంబం మన మనసు క్లీన్గా ఉంటుంది. మన దీనివల్ల దాంతో బట్ట పెట్టి ఎవరైతే క్లీన్ చేస్తాము మన మనసు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాంటే మన హృదయంలో ఆత్మ చైతన్యం ఆత్మదేవుడు మనకు స్పష్టంగా గోచరిస్తాడు. రుజువులతో సాక్షులతో సాక్ష్యాలతో సమయంలో మనుషులందరూ సుఖంగా ఉండాలంటే జీవకోట అంతా సుఖంగా ఉండాలంటే రెండు బాగా నేర్చుకోవాలి. మనం జీవించుండగా సుఖంగా ఉంటాం, మరణించిన తర్వాత సుఖంగా ఉంటాం. మరణంతో జీవితం ఇది నాలుగు గడిచిపోతే ఖచ్చితంగా అనుకోకండి. మరణానంతరం కూడా జీవితం ఉంది, మరణానంతరం కూడా జీవితం ఉంది. లైఫ్ ఆఫ్టర్ డెత్. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ శవాన్ని తీసుకెళ్లి స్వశాలంలో కాలు చేస్తే కలిసి జీవితం అంతమైపోయింది అనుకుంటారు. జీవితం శరీరగతమైన జీవితం అంతమవుతుంది, కానీ జీవుడు మనోగతమైన జీవితం అంతమవుతుంది. శరీరానికి సంబంధించిన బంధువులు, శరీరానికి సంబంధించిన స్నేహితులు, శరీరానికి సంబంధించిన విలువలు అక్కడితో అక్కడితో ఆ చాప్టర్ మార్చుకోవాలి. కానీ లోపల మనోగతండి మనసండి జీవుడు అంట. కొంతమంది ఈ జీవుడిని చిరా మోస్తుడు అంటారు. వాడు ఈ జీవుడు జీవుడి యాత్రం తెలుసు, శివుడి యాత్రం తెలుసు, కానీ జీవుడి యాత్రం వచ్చింది. అంటే ఈ లోపల వారి మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు స్వతంత్ర శాంతిగా ఉన్నారంటే రెండు మాటలు మీ పుస్తకంలో రాసుకోండి. ఒకటి కర్మానుష్ఠానం, రెండు భక్తి. మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి. నూపుకున్న చెప్పు మన ఆరోగ్యంలో చెప్పు మనం బద్దకించుకోవాలి. మనకు ఎంతకాలం శారీరక ఆరోగ్యం బాగుండవు, అందుకని మన పని మనం చేసుకుంటూ ఇతరుల జీవితంలో మనం సహాయపడితే సహాయపడగల శక్తి నుంచి సహాయం చేయొచ్చు. అంత సొమ్మంతా పాటించుకోవాలి. ఈశ్వరే ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం అంటే ఈశ్వరుడే. మనం ఎవరికైనా ఇతర సహాయం చేస్తే అది మనకి ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరుడు అంటే మనం ఇందులో అహంకారం పెట్టుకోకుండా ఈశ్వర ప్రీత్యర్థం పనిచేయకుండా మనకి కేవలం ఏదో కూర్చోబెట్టిన క్షేమం లాగా కూర్చుంటే జ్ఞానం వచ్చింది. కొన్ని శవాలను పడుకోబెట్టి తీసుకెళ్తారు, కొన్ని శవాలను కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అలా మనం కూర్చున్న శవాలే తయారవకూడదు. ఎక్కడ శరీరం ఉంది అక్కడ మనస్సు ఉండాలి, అక్కడ బుద్ధి ఉండాలి. మీ శరీరం ఉన్న చోట శ్రవణం చేసుకోవడం ఉండాలి. మీరందరికీ జ్ఞానానికి వాడుతున్నారు. ఈ తప్పులన్నీ మనసు కల్పించిన విషయాలు. ఈ తప్పని గొప్పని ఇది మనసు కల్పించిన విషయాలు. మనస్సు దాడితే అంత సమయం అజ్ఞాన సమయం అజ్ఞానమే మనస్సుకి అనుకున్న జ్ఞానం దాటగలిగితే అంత జ్ఞాన సాగరం శాంతి సాగరం. అలాంటి శాంతిని ఊహించలేకపోతుంది. అంటే ఈ లోకంలో మీ పట్ల లోకంలో మనం సత్పడాలంటే రెండు జ్ఞాపకం పెట్టుకోండి. రెండు కర్మానుష్ఠానం రెండు చేతులు పని మీద ఉండాలి, మనస్సు ఈశ్వరు పాదాల మీద ఉండాలి. చేతులు పని మీద ఉండాలి, మనస్సు ఎక్కడ ఉండాలి? నారాయణుడు ఈశ్వరుడు భగవంతుడి పాదాల మీద ఉండాలి. ఈ పాదాల మీద ఉండాలి, ఈ పని మీద ఉండాలి. అలా కనుక మనం చేసుకుంటే మనకు మన కవచాన్ని పని మన దేహ యాత్రకి కుటుంబ యాత్రకి సంబంధించిన పనులు మనం చూసుకుంటూ మిగతా కలిగి పాడు చేయకుండా ఇతరులు దేవ కొన్ని క్షేమం కోసం కూడా పని చేస్తూ ఉండాలి. దానివల్ల మనం ఎవరికైతే సేవ చేస్తామో వాళ్ళకంటే ఎక్కువ లాభం కదా, మనకే ఎక్కువ లాభం మనం పండించుకుంటాం. ఎవరైనా మనం మనకు సేవ చేయడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తే చేస్తాం కానీ అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వడానికి చూడాలి. అంటే వాళ్ళు మనం పరీక్షలు చేయడానికి వాళ్ళ సహకరిస్తామని పడుతున్నారు. అది మంచిగా వాళ్ళు తక్కువ అని మనం ఎక్కువ అనుకుంటున్నాం. మీరు ఎవరికైనా మీ కుటుంబ యాత్ర మీరు చూసుకుంటూ మీ దేహయాత్ర చూసుకుంటూ మన సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, ఏ రకమైన అయినా విద్యాదానం అవ్వచ్చు, ధన యజ్ఞం అవ్వచ్చు, విద్యా యజ్ఞం అవ్వచ్చు, ఏమైనా ఏ రూపంలో మీరు ఎప్పుడైనా సహాయ సహకారాలు చూసినా అది వాడికైతే మీకే మంచి మంచిది. మీరు పరమపవిత్రులు అవుతారు. పవిత్రులు కానీ వాడికి వాడు ఏ పొరం వాడైనా ఏ మాతస్తుడైనా పవిత్ర పరమ పవిత్రులు కానీ వాడికి లోకంలో ఈస్తుడే అటువంటి కాదు. ఏదైనా పని చేసినప్పుడు ప్రపంచం ప్రకృతి బాహ్యంగా చూస్తారు. ఆ పని చేసినప్పుడు వాడు ఆ చేసేవాడు మనసు ఎలా ఉంది, చేసేవాడు హృదయం ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు మార్పులు ఇస్తాడు. కానీ ఈ బాకి చూపు కాదు వాడికి కావాలి. లోకానికి లోపం బాహ్యంగా చూసి ఈశ్వరుడు లోపల చూస్తాడు. నిజంగా మీకు ఎదురు అంటే నాకు నాకు బాగా చేస్తున్నారు. మీరు ఈశ్వరుడు వాళ్ళ జ్ఞానం కోరుతున్నాడు లేదా ఆదిపొరవ కోసం చెప్పుకుంటున్నాడా, లేదా ప్రజ్ఞానం కోసం చెప్పుకుంటున్నాడా, ఏదైనా వాడి వినియవాడి యొక్క త్యాగం పోయి వాడి ప్రేమ పోయి వాడి నిజంగా ఈశ్వరుడు కలగాలి, ఈశ్వర శాఖ కలగాలని చెప్తున్నారా, లేదా ఆయన ప్రచారం చేసుకోవడానికి చెప్తున్నారు. ప్రతి క్షణం కూడా మనం ప్రతి అర్థంగా అభివృద్ధిలో రావాలంటే ప్రతి రోజు జాగ్రత్తగా ఉంటే రాలేదు, ప్రతి గంట జాగ్రత్తగా ఉంటే రాలేదు, ప్రతి నిమిషం జాగ్రత్తగా రాదు, ప్రతి క్షణం జాగ్రత్త. క్షణం క్షణం క్షణం క్షణం గంటలు మార్చుకోండి, రోజులు మార్చుకోండి, నిమిషానికి అరవై క్షణాలు నిమిషాలు మార్చుకోండి. ప్రతి క్షణం క్షణం క్షణం ఎవరైతే జాగ్రత్తగా ఉండాలంటే ఇటువంటి మనమొక్క మాట చెప్పినా దాని గౌరవం లేకపోతే మనస్సు దగ్గర నిలబడి ఉండదు. ఈ పనులు చేస్తున్నాం మంచిగా భగవంతుడు ఏం చెప్పాయంటే నీకు చేయడానికి ఎప్పటికి వస్తాయి కానీ ఫలం చేతులు వచ్చి ఇచ్చేవాడు నేను అంటారు. మీరు పని చేయడంలో పనికి వస్తాయి కానీ ఫలితాలు ఆశించడానికి పనికి రాదు. మీరు ఇస్తే మీరు కూర్చోవడానికి పనికి వస్తారు కానీ మీ అందరూ మీకు వచ్చేది కాదు. ఈ కర్మ పుణ్యకరమైన పాపకరమైన స్వప్నం. మీరు కొన్ని సంతోషాలు అనుభవిస్తున్నారనుకోండి, మీ సంసారాలు బాగున్నాయనుకోండి, మంచిది, అది కూడా స్వప్నం. లేకపోతే మీరు ఎవరైనా కష్టాలు పడుతున్నారన్నది అది స్వప్నం. సంతోషమే స్వప్నమే, దుఃఖము స్వప్నం. ఇదంతా మనసుకు సంబంధించిన విషయాలు. సంతోషం నిజం కాదు, దుఃఖము నిజం కాదు, ఆ రెండు నిజం కాదు. అది కేవలము మనస్సుకు సంబంధించిన విషయాలు. ఆ మనస్సును ఆ మనోనాశనం కోసమే ఈ సత్సంగ తమ విషయాలు, జపాలు, ధ్యానాలు, విచారాలు, పూజలు, జపాలు కానీ ఎందుకంటే మన మనస్సు అన్నది కాదు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఇదే భావంతో చేస్తే మనసు సాగదు. ముందు అసలు మనలో మన అభివృద్ధికి మేము రెండు గంటలు ధ్యానం చేస్తున్నామంటే రెండు గంటలు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది చేసింది అక్కడ ఉండాలి. ఏం పరిచయం కలగడం ఆ ముఖ ఆ ముఖంలో ఏకాశం ఉండదు, ఆ కడుగులో తెలియదు, ఆ మాటలో మాటలు ఉండదు, చేతుల్లో ఏమి ఉపయోగపడదు. ఊరిలో గంటలు ఎన్నికలు కారణం ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నాయంటే పరమేశ్వరుడు వాడు ఎవరు ఉన్నాడు, నారాయణుడు ఎక్కడ ఉన్నాడని ఉండవని చూస్తుంది విశ్వాసం మనకి. అంటే లోకం మీద ఉన్న విషయం, లోకం మీద ఉన్న విశ్వాసం, ఇంద్రియ విషయాల మీద విశ్వాసం, ఈ బంధువుల మీద, స్నేహితుల మీద, ఆస్తుల మీద, పాస్తుల మీద మనకు విశ్వాసం, మన గొప్పల మీద, మన గౌరవాల మీద, మన ప్రతిభుల మీద, మన ప్రచారాల మీద, మనకు ఉన్న రాజకీయాల మీద ఉన్న విశ్వాసం పరిమిస్తుంది. అది కష్టం. ఇప్పుడు డాక్టర్ చెప్తాను రెండు లోపలు ఉన్నాయి, అందుకే లోపల వచ్చింది. మీరు బిజీలో వాస్తవంగా ఉంది, సీనియర్ వాస్తవంగా ఉంది, విషములు మీకు తక్కువగా ఉన్నా తెలియదు, విషములు మనకి పెద్ద విషములు లోపం ఏంటంటే ఈస్టర్ పట్ల ఉండవలసిన విశ్వాసం మనకి అత్యంత లోపం. దాన్ని పూజించుకోవాలి, లేదు లేదని కూర్చొని బాధపడకూడదు. దాన్ని మనం పూజించుకోవాలి, లేదు లేదని బాధపడుతూ కూర్చోకూడదు, పూజించుకోవాలి. మన కాలు దాన్ని దాన్ని కూడా తీసుకోవాలి. తప్పు చేయటం కంటే దాన్ని సవరించుకోవడం గొప్ప అంటాడు ఐన్స్టీన్. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ ఏమన్నాడంటే తప్పు చేయటం కంటే ఓ పొరపాటు చేయటం కంటే దాన్ని సవరించుకోవడం చాలా గొప్ప విషయం అన్నాడు ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వేదాంతి కానీ సైంటిస్ట్ అదంటే నాకు బాగా ఇష్టం. అంటే సైన్స్ ఎంత కరెక్ట్ గా చెప్తాడో మన పనికి వచ్చే మాటలు కూడా అంత కరెక్ట్ గా చెప్తాడు. అయితే దానికి జాతి భేదం, కుల భేదం, ప్రాంతీయ భేదం. ఆయన అమెరికాలో జర్మనీ వాడు అసలు, కానీ అమెరికాలో ఉండేవాడు. అమెరికాలో ఉన్న అమెరికా ప్రజలను ఎంత ప్రేమించేవాడో ప్రపంచంలో ప్రజల మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఆయన కాల్సింది లేదు, ఆయన ప్రేమ కాల్సిలేము, ఆయన అనురాగాలను మానవ జాతిని అంతా ప్రేమించేవాడు. ఏదో అమెరికాలో ఉన్నాం కాబట్టి ఒక్క దేశం మానవాళ్ళు మిగతా వాళ్ళు మానవాళ్ళు కాదని ఆ స్వతాల కాలంలో విశ్వం మానవుడు, మొత్తం విశ్వాన్ని అంతా కూడా ప్రేమించే మానవుడు. అయితే మీకు అందరికీ జ్ఞానం కలిగిన తొందరపడదు. ఎప్పుడో శరీరం అనంతరం కాదు, మీరందరూ తెలియదు. ఇప్పుడు ఉండగానే ఇప్పుడు మీ శరీరంలో మీ భూమి మీద తిరుగుతూ ఉండగానే మీకు పరమ శాంతి, పరమ సుఖం, అలౌకిక సుఖం మీకు ఆ శాంతిలో ఊహిస్తున్నారు సార్. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఎప్పుడో కాదు, ఇప్పుడే మీరు అందుతాం. ఎప్పుడో కాదు, ఇందులో వాయిదా తగ్గు లేదు. మీరు వెళ్ళటం ఒక అందుకోవడం ఒకేసారి జరిగింది, ఒకేసారి జరిగింది. భగవద్గీతలో నేను శ్లోకాలు ఏం చేయాలండి, ఈ శ్లోకాలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వాళ్ళు ఏమంటారంటే మా దేవుడు మనుషులు పాపాలు క్షమిస్తున్నాడు, మనుషులు చేసిన దోషాలు క్షమిస్తున్నాడు, మీ దేవుడు ఎవరికి క్షమించడు, ఎవరైనా తప్పు చేస్తాడు శక్తి ఇచ్చేస్తాడు, ఇటువంటి ప్రచారం చేస్తాడు. దానికి విడివిడికి శ్లోకాలు చదువుతున్నాయి. వాళ్ళు కనిష్టం ఉంటుంది, వాళ్ళు చేసింది నిజం కాదు. వారి దేవుడు క్రీస్ చేయకుండా దోషాల నుంచి విడుదల చేస్తాడు మన దేవుడు ఎలా అని చెప్తున్నాడో మనకేమో కూడా దోషాల నుంచి విడుదల చేస్తాడని నా నోటితో చెప్పడం కంటే ప్రమాదంగా ఉంటుందని చెప్తున్నాను. భగవంతుడు ఏం చెప్తాడంటే గీతలో మీరు ఎవరైతే చెప్పినా శాస్త్ర ప్రమాణం లేకుండా కూడ వెనకన్నా గంజరీ జిల్లా తిరగవుతున్నాడు. ఎవరు సూచిలా చెప్తే గంజరీ జిల్లా తిరగకుండా శాస్త్రం ప్రమాణం ఉండాలి అక్కడ. భగవంతుడు చెప్పిన మాట ప్రమాదం ఉందా ఏదో చూసుకొని అది గంగిరి జిల్లాల మధ్య తెరగొట్టారు. గంగిరి జిల్లాకి తెర ఒప్పుడు అని చెప్పిన శాస్త్రం ప్రమాణంగా ఉందా. ఇక్కడ రెండు శ్లోకాలు చదివి వినిపిస్తారు. ఇక్కడ ఈ శరణానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఆ శరణానికి పులిచే ఏం అక్కడ శరణ డబ్బుకి బొమ్మ పోల్చి ఎటువంటిదో ఈ శరణానికి భక్తి కూడా అటువంటిది. భక్తి భక్తి ప్రత్యక్ష పరం ఇస్తున్నాను. మీరు ఆ భక్తి భగవంతుడి పట్ల మీకు భక్తి పెరుగుతుంటే ఫలితం కూడా ఆపలేదు. ఫలితం రేపు రావడం కాదు, సాయంత్రం రావడం కాదు. మీకు అప్పుడప్పుడే ఆ భక్తి ప్రత్యక్ష పరం ఇస్తుంది. మీ ఈశ్వరుడి పట్ల భక్తి ఉన్నమాట నిజమైతే, పరమేశ్వరుడి పట్ల ఆ భక్తి ఉన్నమాట నిజమైతే మనకి భక్తి లేదు లేదు అనుకోకూడదు. లేకపోతే సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవాలంటే లేదు లేదు అనుకోకూడదు. అయితే ఆ భక్తి లేని వాళ్ళతోటి ఆ జ్ఞాన సంపాదన పట్ల అవగాహన లేని వాళ్ళతోటి లౌకికులతోటి స్నేహాలు చేయకూడదు, వినోదాలు పెట్టుకోకూడదు, స్నేహాలు చేయకూడదు. అంటే ఈశ్వరుడు పట్ల విశ్వాసం లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీరు బాగున్నారా మీరు బాగున్నారని అనుకోవచ్చు, కానీ మా స్నేహాలు చేయకూడదు. అంటే మన చదువు మాత్రమే కాదు మనం వాడుకోండి, స్నేహం చేయకూడదు, వినోదం పెంచుకోకూడదు. అయితే మనకి ఈ భక్తులతో స్నేహం భక్తి పెరుగుతుంది, కానీ భగవంతుడి పట్ల పదాల పట్ల మనం అలా మన మనసు అందిపెట్టుకుంటే మనం భక్తి పెరుగుతుంది, కానీ ఇది గాలికి పెరగదు. అంతవరకు మన ప్రయత్నం కూడా ఉండాలి, మనం చేయగలిగినంత ప్రయత్నమైనా ఉండాలి. ఇక్కడ రెండు శ్లోకాలు చదివితే అర్థం చెప్పి మామూలుగా మనం ఈ భగవాన్ సబ్జెక్టులు వస్తాం. ప్రమాణం కోసం చదువుతున్నాం. మన భవ మద్భక్తో మద్జాతి మాం నమస్కృ మామేవ ఏష్యసి సత్యం చే ప్రతిజాని ప్రియోసి మే. ఇది ఒక శ్లోకం. ఇది 65 భగవద్గీతలు, 18 అధ్యాయులు, 65 66 శ్లోకాలు. ఈ శరణానికి శ్లోకాలు చెప్తారు. అందులో సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం వయ అకం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మానసుజక. ఈ వైష్ణవులు నిలువు బొట్లు పెట్టుకున్నారు చూడండి, వారి పొంగిపోతారు. రెండు శ్లోకాలు చదువుతాయి. మా పెరివాడు చెప్పాడు, మా పెరివాడు చెప్పాడని సంతోషంగా పారిశ్వం నోట్లు వేసుకుంటే ఎలా సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా వాడికి రెండు శ్లోకాలు చదువుతాడు. వాడికి ఏమి మీరు కూర్చున్నట్టు ఇది 18 అధ్యాయంలో 65 66 శ్లోకం. ఇక్కడ ఏమవుతున్నాడంటే నా ఇంటి మర్మ నా భవ నీ మనస్సును నా ఇందు ఉంచు. నీ మనస్సు నా మనస్సు ఎక్కడ ఉంచుతామంటే విషయాల గురించి ఉంచుతాం. ఇంద్రియాలకి ఎంచేసి విషయాల మీద వాడాలని అంటారు. దానికి కారణం ఏంటి, జన్మాంతరంలోంచి వచ్చే సంస్కారం. దాని కారణం ఏంటి, జన్మాంతరంలోంచి వచ్చే సంస్కారాల వల్ల విషయాలు చెప్పి ఇంద్రియాలు ఆకర్షించబడతాయి. అంటే నువ్వు నా మనస్సు నా మీద మనస్సు అంటే ఒక అవతార పురుషుడి మీద కానీ, ఒక సద్గురు మీద కానీ, లేకపోతే సాక్షాత్తు బ్రహ్మం మీద కానీ, అంటే ఒక నేర్చుకోవాలి. భగవంతుడు వాడు ఒక ఉన్నాడు, వాడికి ఆకారం లేదు, పేరు లేదు, లోపలు ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అంతర్యాము నూటికి మన హృదయంలో దేవుడు వాడికి నూటికి 99 పాలు కాదు, 101 పాలు సత్యం. అలా అంతర్యాముగా భగవంతుడి దానితో శరీరం కాదు, అది మనిషి దేహోత్సవం, పశువు దేహోత్సవం, ఆ శరీరం కాదు. అంతర్యాముగా భగవంతుంటే మనకి శరీరం వస్తుంది, కానీ లేకపోతే రావటానికి అవకాశం లేదు. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నువ్వు ఎవరికి ఏమి సహాయం చేసినా వాడికి చేస్తున్నాను నువ్వు అనుకుంటావు, మరి నీతో వచ్చేస్తున్నాను సంగతి తెలిస్తే ఆ చేసి అయిష్టంగా అని ఇష్టంగా చేస్తాను. ఇంకా అక్కడ మనం ఎవరున్నారు? మనకు మనం తెలుసుకుంటున్నాం అని తెలియక ఇతరులు తెలుస్తున్నాం అనుకుంటారు. అంటే ఏంటి, ఇతరులు ఇక్కడ అహంకారం వల్ల అపకారం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో పెయింటింగ్ కూడా 100కి 90 పెయింటింగ్ అహంకారమే కాదు. సమాజంలో పెయింటింగ్ రాజకీయాల్లో పెయింటింగ్ అక్కడక్కడ ఇంట్లో పెయింటింగ్ కూడా 100కి 90 పెయింటింగ్ అహంకారం కారణం అహంకారం వల్ల పెయింటింగ్ వస్తుంది. సబ్జెక్ట్ అర్థం చేసుకున్నా నా మాట్లాడతాను నా మాట్లాడతాను అది బాల్య భక్తుల్లో కూడా పెయింటింగ్లు ఉంటాయి. నా మాట కూడా నా మాట పైన ఉండాలి, నా మాట పెయింటింగ్ అహంకారం పైన ఉండాలన్నా ఏంటి తెలియక అవకాశం లేకుండా అలవాటు యొక్క వేగం ఆ తలంపుల యొక్క వేగం వాసుల యొక్క వేగం వల్ల అలవాటు తెలుస్తుంది. కానీ అహంకారం వల్ల అపకారం ఎక్కువ, అహంకారం వల్ల జనం వల్ల ఉపకారం ఎక్కువ ఉంటుంది. అహంకారం వల్ల అపకారం ఎక్కువ ఉంటుంది, వినయం వల్ల ఉపకారం ఎక్కువ ఉంటుంది. ఉపకారం కావాలని వినయం కూడా అనుకోక్కడు. దానివల్ల మీరు ఏ విధంగా అయితే పల్లానికి వస్తుందో, ఎక్కడైతే నమ్మకం ఉందో, ఎక్కడైతే వినయం ఉందో అని ఉపకారం వచ్చి చేరుతుంది. అహంకారం వచ్చే చివరికి ఏంటంటే అపకారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మంచి చేయాలి మనకు ఎవరైనా మంచి చేయాలని బుద్ధిలో మనకు మంచి చేసుకోవాలి. ఇదంతా మన అహంకారం చేస్తుంది. ఎవరికైనా మనకి ఏదైనా ఉపకారం చేస్తామని కూడా చేయండి మన అహంకారం అవుతుంది. అయితే నిర్ణయం నమ్మకుంటే నిర్ణయం ఉంటే ఉపకారం, అహంకారం ఉంటే అపకారం, నిర్ణయం ఉంటే ఉపకారం. ఇది ప్రాక్టికల్ ప్రపంచంలోకి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటే నీ మనస్సుని నా ఇది నిలబెట్టుకుంటూ అర్జును కూడా చెప్తున్నాడు. అర్జునుతో ఏం చెప్తున్నాడంటే ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నాను చెప్పినట్టుగా ప్రియసీని నేనంటే నాకు ప్రియుడు నాకు ఇష్టము ఎయర్ టు మై హార్ట్ నా ఉదయానికి సన్నిహితుడు నా ఉదయానికి దగ్గరగా ఉంటాం నా ఉదయానికి సమీపంలో ఉంటాం నాకు వెరీ నియర్ ఇష్టం బిజినెస్ టు మీ ప్రియసీ నాకు ప్రియుడు సార్ నాకు ఇష్టము సార్ అయితే నేను ఎప్పుడు నా ఉదయానికి దగ్గరగా ఉంటావు నీకు ఇష్టం నేను నీకు నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వంటే నాకు ఆప్యాయతలు ఉంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను కానీ దానికి చెప్పవలసిన పని నాకేమి లేదు. భగవంతుడు కోరబడింది కానీ భగవంతుడి దగ్గర లేని వస్తువు కానీ ప్రత్యేకంగా కష్టపడి పనిచేసి సంపాదించుకునే వస్తువు కానీ ఓడి తెచ్చుకునే వస్తువు కానీ భగవంతుడికి ఏమి అక్కర్లేదు. పరిపూర్ణుడు నూటికి నూరు పాటు పరిముఖ పరిపూర్ణులు ఏమంటే ఈశ్వరుడు. అంటే వాడు కోరగలిగింది ఏమి లేదు. ఇంకా నాకు లేదు లేదని ఉంటే కోరగలిపిస్తుంది. ఆయనకు కోరగలిగిందంటే ఏమి లేదు, పరిపూర్ణుడు వాడి దేవుడు. అయితే మీరు మీతో పనులు చేయాలని మీకు చెబుతున్నాడు. మీతో నాకు ఏదో పని ఉండి నేను ఈ మాటలు చెబుతున్నాడు. ఒకటే కాదు నువ్వంటే నాకు ఇష్టం అది చెప్తున్నాను. అంటే నీ అవసరం నాకు చెప్పాను కాదు, నీ మీతో నాకు ఏదో పని భగవంతుని పని భగవంతుని ప్రపంచంతో దేవకూడదు పని ప్రపంచం. ఇప్పుడు సముద్రానికి మురుగుతోటి గుణమైపోయిన పని సముద్రానికి పై మురుగుంటుంది సముద్రం పైన గొడవలు ఉంటాయి కరెక్టాలు ఉంటాయి కరెక్టాలతోటి మురుగుతోటి గొడవలతో సముద్రానికి పని ఉంది. అది మీతో నాలుగు పని అది కాదు. మీతో నాకు మీతో నాకు ఉపకారం చేస్తాను నీతో నీ వల్ల నాకు ఉపకారం దానికి సంఘిస్తుంది. నీ వల్ల నాకు ఉపకారం కనికలు వెళ్ళాలి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రియుడు ఆ ఒక కారణం నుంచి నేను చెప్తున్నాను. మరి ఇన్ని కారణాలు ఏమి ఉండదు. నీ గురించి చెప్తున్నానంటే నాకు ఇచ్చిన ఏదో కిరీటం పెడతామని చెబుతున్నాను. కిరీటం పెట్టడం వల్ల భగవంతుడి కారణంగా వచ్చింది ఏమి లేదు. జీవుడి చేతుల్లో సంతోషం కావాలి ఆ సంతోషం. మనుషులు అందరూ అనిపించే ఇంటి కాదు కానీ సమాజంలో అనిపించే సంతోషాలు ఈ దుఃఖాన్ని మనసు అయితే కలుగుతారు. సంతోషం నిజం కాదు ఏంటి, కానీ మీ దుఃఖం కూడా నిజం కాదు, మీ అశాంతి కూడా నిజం కాదు. ఊరికే కల్పిస్తాను మీ మనస్సు కల్పిస్తాను ఈ వస్తువు మనకు సంతోషిస్తుంది ఈ వస్తువు మనకు దుఃఖం ఇస్తుందని ఊరికే కల్పించాలి. అయితే అర్జునం నాకు ప్రియుడు మీ దాని దియర్ యూఆర్ వెరీ నియర్ యూఆర్ టు మై హార్ట్ అయితే తాను అర్జును చెప్తున్నా అమ్మ ఫ్రెండ్స్ మీరని డియర్ దెన్ యూ నీకంటే పెద్ద స్నేహితులు కానీ నీకంటే ఇష్టలు కానీ నీకంటే సన్నిహితులు కానీ నాకు ఎవరు లేరు అందుకే నీకు మంచి వచ్చారు. అని ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి? ఇది మోక్ష సన్యాసులు. పదకొండు అధ్యాయులు వచ్చేప్పటికీ ఏం చెప్పినా మంచి మాటలు చెప్పినా ఆ పదకొండు అధ్యాయులు భగవంతుడు తన విశ్వలోకం చూపించాడు. అప్పుడు ఇది మన చుట్టమే, ఇది మన బాగానే, ఇది మన స్నేహితులే, ఇది మన బంధుతులే కూడా అనుకున్న వాళ్ళు ఆ విశ్వలోకం చూపించే మెంతం దేకత్వంత మారుతుంది. ఇది మన వాడు కాదు, ఇది మన స్నేహితుల్లో కనిపిస్తున్నాడు, అయితే అలా కనిపిస్తున్నాడు. ఆ పదకొండు అధ్యాయులు వచ్చే పదకొండు అధ్యాయంలో ఒక అర్థంగా ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వరూపం పదకొండు అధ్యాయంలో విశ్వరూపం ఎప్పుడు చూశాడు, ఆ కృష్ణుడు గ్రహించాడు. కృష్ణుడు మామూలుగా కాదు, మంత్రుడికి శరీరం ధరించి వచ్చాడు. అంటే శంకరాచార్య వారికి ఏమన్నాడంటే భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ, భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తే ఏమన్నాడంటే భగవంతుడు పరమాత్మ బ్రహ్మము కృష్ణుడి వలె వచ్చినదని అంటున్నారు కర్తలు అంటారు. పరమాత్మ భగవంతుడు ఏ వస్తువు అయితే పుట్టుకలేదో ఆ వస్తువు కృష్ణుడి రూపంలో వచ్చింది అని నారాయణ స్మరణ చేసి భగవంతుడు చేసి వ్యాఖ్యలు రాయటం ఆచార్యుల వారు ప్రారంభించారు. ఆచార్యులు వారికి అమ్మ పేరు రావడం కారణం ఏంటంటే శంకరాచార్య శృతి స్మృతి పురాణం అని వేదం బాగా తెలుసు. మీకు అర్థమవుతుంది, ధర్మశాస్త్రం బాగా తెలుసు, పురాణం యొక్క సారం తెలుసు. దానికి ఆ ఏదో చెప్తున్నాడో దాని తాలూకు అనుభవం ఉంది. అయితే తను ఆచార్యుడు అయ్యాడు, గురువు అయ్యాడు. అంటే తను ఏదైతే చెప్తున్నాడో దాని తాలూకు అనుభవం కూడా లోపం ఉంటాడు. మీకు అర్థమవుతుందా? వేదం తెలుసు, మృతి తెలుసు, పురాణం తెలుసు, అన్నీ కాకుండా తమకు అనుభవం ఉంటారు. తర్వాత గురువు చెప్పిన దానికి శిష్యులు అడిగితే చెప్పిన దానికి తేడా ఉంది, ఆ ప్రవాహం తేడా. ఇప్పుడు శిష్యుడు ఏదో అడుగుతాడు, గురువు ఏం చేస్తాడు? అడిగిన దాన్ని చెప్పు అనుకుంటాడు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే అడిగిన దానికి అడిగిన దానికి చెప్పుకుంటాడు. తిరుపతిలో ఎవరు ఉన్నారు, శిష్యులు అడిగారనుకోండి, గురువు ఏమంటాడు, ఎవరికైతే వస్తాము ఉంటాడు చెప్పి చూసుకుంటాడు. గురువు చెప్పవలసి వచ్చినటువంటి ఎంతే ఇష్టం ఉన్నాడని చెబుతూ ఆయన ఉన్నాడు, చంద్ర తిరుగుతుంది, అక్కడ గురువు దర్శనం ఉన్నాడు, శ్రీనివాస మంగాపురం ఉంది, అంజేరు మంగాపురం ఉంది అని తిరుపతి క్షేత్రం యొక్క వైభవించబడింది, తిరుమల యొక్క వైభవం అడగడం. గురువు చెప్పవలసి ఒక ప్రవాహం అవుతుంది. శిష్యుడు అడిగి చెప్తే గురువు ఏం చేస్తాడు? ఆ విషయం ఏంటి చెప్పే చూడుకుంటాడు. అంత బాగుంది. శిష్యుడు అడిగితే తమను గురువు తన ఉదయం పొంగి చెప్పాలి. అది తీసిందే, ఇది తీసిందే. గురువు చెప్తే శిష్యుడు అడిగితే గురువు చెప్పింది తీసింది. అలా కాకుండా శిష్యుడు ఏదో చిన్న విషయం అడిగాడు, దాని గురించి డీటెయిల్స్ గా అదొక పదార్థం చెప్తే అలా ఆచార్యులు చెప్పగలి. శంకరాచార్య రామాలయం చేయాలనుకోండి, మధ్వాతి ఆచార్యుడికి సాధ్యం. అంటే ఆచార్యుడు అనేక విషయాలు పరిశీలించుకుంటాడు, ఉంటే పరిశీలించగలుగుతాడు, తన అనుభవం ఉంటుంది, ఆ ప్రవాహం మనం చెప్పుకుపోతామంటాడు. అంటే మన నిప్పు కోసం ఆచార్యుడికి మనకు నిప్పు అక్కర్లేదు, ఆచార్యుడికి మన నిప్పు అక్కర్లేదు. పూర్వం ఆచార్యులు ఏం చేశారంటే, పూర్వం పెద్ద పెద్ద ఆచార్యులు ఏం చేశారు, తను చెప్పడమే కాదు, తను కూడా పెట్టుకుని భక్తులు తను కూడా పెట్టుకుని తనకి కలిగి ఉంటే ఆచార్యుడు ఇక్కడికి ధరి ఉంటే ఉదాహరణకి తను పోషించేవాడు. అది భక్తులు చెప్పడమే కాదు, తను పోషించేవాడు, తన అడుగు పెట్టి పోషించేవాడు ఆచార్యం. ఈ చెప్పండి, ఇచ్చే ప్రవర్తన స్థానం కదా, తన తెలియదు రాగిపోవడకూడదు. మిగతావాళ్ళు కూడా జ్ఞానం బోధించే వాళ్ళకు అంతకుముందు ఉంటారు ఆ ప్రవాహం. ఇప్పుడు మన టీచింగ్ తప్పు, మన సమాజంలో బైబిల్ క్రైస్తవ మతంలో మన టీచింగ్ మన మతంలో టీచింగ్ లేదు. ఇప్పుడు రామకృష్ణ విషయం మన టీచింగ్ తగ్గిపోయింది. ఏదో ఆదివారం ప్రభుత్వం గడి చెప్తారండి, మిగతా ఇప్పుడు మామూలుగా అక్కడ ఆ స్కూల్ కట్టించాము, ఇది హాస్పిటల్ కట్టించాము, ఆ దుకాణం కూడా అంత సరిపోతుంది. ముందు బోధ అవసరం, టీచింగ్ అవసరం, టీచింగ్ అవసరం. నువ్వు ఎక్కడో గురించి కట్టించో హై స్కూల్ కట్టే సరిపో, మెయిన్ టీచింగ్. నీ దగ్గర డబ్బు ఉంటే కట్టించి బయటది కావాలి, అదే ముఖ్యమైన పని కాదు. సన్యాసి బోధించ బోధస్వరూపుడై ఉండాలి. ఆ బోధస్వరూపుడు ఒక ఆచార్యుడే బోధస్వరూపుడై ఉంటాడు. అది కట్టించడం ఉండే విషయం. కట్టించడం గవర్నమెంట్ కట్టిస్తుంది, లైన్స్ కూడా కట్టిస్తున్నారు, కోఆపరేటివ్ కూడా కట్టిస్తున్నారు, దానికి సన్యాసిగా కట్టించక్కర్లేదు. వాళ్ళు డబ్బు ఉంటే పెంచుకొని చేయించండి. సెకండ్ గురువు యొక్క మెయిన్ పని ఏ పని అది ముఖ్యం కాదు. అది రెండో పక్షి మాట్లాడేది రెండో పక్షి నాకు ఇంటికి అక్కడ పేర్చి ఏదో బడి ఏదో కట్టడం మంచిది ఎవరు దాని ఉంది. అది రెండో పక్షం ఆచార్యుడు కూడా చేయొచ్చు పనులు ఆయన ఏదో డబ్బు ఉంటే కానీ సెకండ్ అయింది. కానీ మనస్సు భోగస్వరం కాదు, భోగస్వరం ఉండాలి. ఏదో మంచి పని చేయడానికి సన్యాసం అక్కర్లేదు. ఎక్కడ మట్టి కట్టుకున్నట్టు చేయొచ్చు. అది సన్యాసి ముందు తీసింది ముఖ్యంగా పెట్టుకోవాలి. అది ఏమన్నాడు మన మనవా నా ఇది మనస్సుని ఉంచు. నువ్వు ఎక్కడెక్కడో ఉంచుతున్నావు విన్నావు, ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడెక్కడో ముంచుతున్నావు నీ మనస్సుని, ఎక్కడెక్కడ పట్టుకుని ముంచుతున్నావు. నా ఇది ముంచు, నా ఇద్దరు ముంచు. ఈ మనిషిని తిరిగి చెప్తున్నానంటే నువ్వు నా ఇష్టలు కాబట్టి చెప్తున్నావు, లేకపోతే ఇది తక్కువ చెప్పాలి మీరు నా అయ్యాక మా భక్తు నా భక్తులు నా అన్ని నీకు భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే భక్తి వల్ల ముక్తి వస్తుంది. ఇలాగే కొన్ని విషయాలు మీకు చెప్తాను. భక్తి భక్తిలు ఉండే కర్మ అనుష్ఠానం ఈ రెండు మరణం చెంది అవసరం కూడా మనం చూపిస్తాం. శరీరం ఉందా మన శరీరం మన కుటుంబ పరిస్థితి ఉందమా ఉన్నా ఒక నీళ్ళు బాగా మన కుటుంబ పరిస్థితులు అన్ని బాగుండాలనుకోండి. అలాగే 1000 సంవత్సరాలు శరీరం ఉండదు కదా, ఉండదు. ఎప్పుడప్పుడు రాలిపోతున్నాడు కాదు, దేవుడు యొక్క ప్రారంభం అయిపోయినట్టుంది రాలిపోతుంది. అది శరీరం రాలిపోకుండా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అది అని చెప్తారు మనం ఎక్కువ జాగ్రత్త. ఇల్లు అంటున్నా నీ తల్లినట్టు ఉండకూడదు. ఇల్లు అంటున్నాకు నీ తల్లి నీ తల్లి నుంచి దాంట్లో కాలిపోతుంది. అంటే చావు మనకు వచ్చేసిన రోజు సాగం చేస్తామంటే కుదరదు. నాకు ఇలాంటి సాగు వచ్చేస్తున్నామండి, ఇలాంటి సాగు వచ్చేస్తుంటాం, ఇలాంటి సాగం చేసి సాగం చేసుకుంటావు అంటే ఎలా ఉంటుందంటే ఇల్లు పక్కన చదువుకుపోతాడంటే నువ్వు చదివి నువ్వు చదువుతావు నువ్వు నీళ్ళు అక్కడ ఆడిపెడతా ఉంటుంది. అది నువ్వు చదివినప్పుడు ఇది రాసిపోయి చనిపోయిన నేను సాగం చేయాలనుకుంటే ఇది సాగం మొదలెచ్చేప్పుడు నేను ప్రారంభిపో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రోజు కాదు, ప్రతి గంట కాదు, ప్రతి నిమిషం కాదు, ప్రతి క్షణం బొమ్మ జాగ్రత్తగా ఉండాలి. అయితే నువ్వు నాకు భక్తులను అడుగుతున్నాను అంటే నా ఇంటి నీ మనసు నిలబెట్టు. నాకు భక్తుడు, నాకు భక్తుడు అంటే నువ్వు కళ్ళు చూసుకుంటే నా రూపాన్ని ధ్యానం చేయి. నువ్వు కళ్ళు చూసుకున్నావు అనుకో నా రూపాన్ని ధ్యానం చేయి. నోడుతోటి నోడుతోడు ఏం చేయాలి నువ్వు, నోడుతోడు ఏం చేయాలి నువ్వు, నా మనం స్మరించుకో. కళ్ళు మూసుకుంటే నీ గురువులు నా రూపాన్ని ధ్యానం చేసుకో. నీకు అర్థం అవుతుందా? కళ్ళు మూసుకుంటే, కళ్ళు మూసుకుంటే నా రూపంతో నీకు నాలుగు ఉంది కదా, నోట్లో నాలుగు ఉంది. ఈ నాలుగు తోలు నామండి నోడు అన్నట్టు నోట్లో నాలుగు ఉన్నాయి. ఆ నాలుగుతో నా నామాన్ని స్మరించుకో. ఎందుకంటే నా భక్తులు అవంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నీ కళ్ళు నాకు ఇచ్చే, నీ నాలుగు నాకు ఇచ్చే, నీ చేతులు నాకు ఇచ్చే, అన్ని నాకు ఇచ్చే. ఇంకా మనకు ప్రకృతి ఏం బాధపడుతున్నాం? ఇంకా మనం బాధ పెట్టుకోలే. ఇంకా ఇండియాలు నిర్గమించినట్టు అన్ని భగవంతుడికి ఇండియాలు ఇస్తాను. మనం ప్రత్యేకంగా పని పెట్టుకుని నిర్గమించుకోండి. మనం ముందుకు వెళ్ళిపోయాడు ఆడిస్తుందా ఉన్నప్పుడు ఇంకా ఆత్మహత్య కాదు. మనకి ఎదుర్కాలంటేనప్పుడు ఇంక ఇండియన్కి కూర్చున్నారు నించున్నారు ముక్కుడు గాలు చూసుకోవడం ఇవన్నీ భక్తి రాజు చేసే పనులు. ఒక రకంగా చెప్పాలని బొమ్మలు భగవంతుడి మీద భక్తి రాజు నాకు ఒళ్ళు చెప్తారు. భగవంతుడి మీద భక్తి లేక బొమ్మలు జీవితం దీని ప్రత్యేక ట్రైనింగ్ లో వాళ్ళ సగుడు కోర్సులు పెద్ద అడావుడి భక్తి రాకుండా రావడం అనుకుంటే చెందంటారు ఇదంత నా భక్తి లోపం. కళ్ళు ముంచుకుని నా రూపాన్ని ధ్యానం చేసుకో, నా రూపాన్ని ధ్యానం చేసుకో. నువ్వు నూరు మీ నూట్లు నాలుగు ఉంది కదా నాలుగు అంటే నాలుగు కూడా నిశ్చయం మాట్లాడు నాలుగు స్మరించుకో. నువ్వు ఏదైనా మాట వింటావు అనుకో నువ్వు మీరు ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే నాకు సంబంధించి నేను చెప్పిన మాటలు ఇక్కడ చెప్పి మీ చెవులు కూడా అది చెవులు ఇచ్చేయమంటాడు, కళ్ళు ఇచ్చేయమంటాడు, నాలుగు ఇచ్చేయమంటున్నాడు, తర్వాత ఏంటంటే మనసు ఇచ్చేయమంటాడు, ఎన్ని ఇచ్చేసాక మీకు సేవలు ఏం జరుగుతుంది? మీరెవరి జ్ఞానం అయిపోతారు, మీ జరిగిపోయి అయిపోతారు. ఇప్పుడు చూడండి, మనం భీమవరం రైళ్ళు దక్కు తీసుకుంటున్నాం, భీమవరానికి పడుకుంటాను, హైదరాబాద్ భీమవరం పడుకుంటాం, హైదరాబాద్ లో లెగిస్తాం. ఇప్పుడు దళవాడ స్టేషన్ వస్తుంది, ఇంకోటి స్టేషన్ వస్తుంది, గుడిగాడ వస్తుంది, ఇంకోటి వస్తుంది, మనకేం తెలియదు, మనం ఎక్కడ ఇస్తాం. అలా నీకు ఏం తెలియకుండా ఇంజనీ దగ్గరకు వచ్చేస్తుంది, మనసు దగ్గరకు వచ్చేస్తుంది, నీకు అందరికి వచ్చేస్తా ఉండే మీరు గాయం అయిపోతాం. నువ్వు అభ్యులో తప్పిదానికి ఎక్కడ లేదు, నాదే గాయం అయిపో. నువ్వు చెప్పడానికి నాలో కలిసిపోతున్నాడు, నువ్వు ప్రత్యేకంగా ఏదో నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను ఎంచుకుని నాకు చెయ్యవు చెప్ప ఆ చెప్పడానికి పడిగా నాలో జాయిన్ అయిపోవచ్చు. నువ్వు చెప్పడానికి ఎక్కువ ప్రవాహం ఎత్తాలి, జ్ఞాన ప్రవాహం ఉండదు, అందులో జాయిన్ అయిపోయి వెళ్ళిపో. అది మరో ప్రవాహం ఎడతాడు. నువ్వు చెవులు రాయలోకి జాయిన్ అయిపోవడం అందుకంటే ఏమో లేదు, నువ్వు నేను కలిపేసి ఎక్కడ లేదు, రాయలో జాయిన్ అయిపోతున్నాడు. మరి భర్త నా భక్తులు అయ్యా, మరి జాగి నాకు నన్ను పూజించు, నాకు మనస్కులు ప్రజాది నన్ను పూజించు. మనం ఏం చేయాలంటే భగవంతుడు ఎప్పుడు ఆ భగవంతుడి రూపాన్ని నామని ఆ రూపాన్ని నువ్వే ఎప్పుడు స్నానం చేసి పూజిస్తామనుకోండి, దాన్ని మనం కూడా మనస్సు అడుగుతాం, దాని వల్ల కూడా మనస్సు అడుగుతుంది. పూజ అని ఎందుకు పెట్టారంటే మన పెద్దలు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దేవుడే ఏ దేవుడైతే దేవుడిని పూజించమని ఎందుకు చెప్పారంటే మనస్సు అడుగుతుంది, ఇంద్రియాలకు విగ్రహం వస్తుంది పూజ. తర్వాత ఎప్పుడైతే మనం పూజ అలవాటు చేసుకున్నామో టైం ఇద్దరి నుంచి గెలుస్తాం, టైం ఆపిస్కెళ్ళిపోతాం. బయట మీకు అర్థమవుతుందా, ఆ టైంకి ఆపిస్కెళ్ళిపోతాం, టైంకి దగ్గరలోంచి పూజ పూజిస్తాయి అవుతుంది, పూజ ఆలస్యం పొందుతుంది. ఆ పూజ వల్లనే మంచి టైంకి వాళ్ళకి మెలకు వస్తుంది, ఆ పని చేసుకుంటాను. ఆయన కరెక్ట్ టైంకి ఆయన పూజ పనులు చేశాడు, మిగతా పనులు కరెక్ట్గా చేసుకెళ్ళిపోతాడు, షెడ్యూల్ ప్రకారం ఆయన చేసుకెళ్ళిపోతాడు. నన్ను పూజించు, నన్ను స్మరించు, నా హృదయంలో నీ హృదయంలో నన్ను కీప్ చేసుకో, నీ హృదయంలో నన్ను నిలబెట్టుకో, నీ హృదయంలో నేను నిలబెట్టుకో, మన జాతి నన్ను పూజించు, మాకు నమస్కరు, నాకు నమస్కరించండి, నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయన పట్ల మనకు విశ్వాసం పెరగటానికి, ప్రేమ పెరగటానికి, విశ్వాసం పెరగటానికి ప్రేమ. ఈ పనులన్నీ చేస్తుంటే అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం ఉన్నాం ఆయన ఉన్నాడనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నప్పుడు మనం ఉన్నాం ఆయన ఉన్నాడనుకుంటున్నాం. నిరంతరం ఆయనే చింతిస్తున్నాడు అనుకోండి, మనం ఆయనే మనం ప్రత్యేకంగా ఏమని అనుకోవాల్సి, అదే అద్భుతానుకు, అదే అమృతానుకు, అదే చిట్టానుకో. మీకు తెలియకుండా మీకు అద్వైతానుకో, దైత్యం నుంచి అద్వైతం చేస్తాను, దైత్యం నుంచి అమృతానుకు చేస్తాను. మీ శవాలు భూమి మీద తిరుగుతాను, మీ శవాలు భూమి మీద తిరుగుతున్నప్పుడే అంతిదైన సుఖం, అంతిదైన శాంతి, అంతిదైన ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది. ఎండ్లెస్ హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మనం మీరు క్షీరాన్ని నోట్ చేసుకున్నారు, అంటే నోట్లు ఉండేదైతే అది ఉంటుంది, అసలు తర్వాత ఏమి ఉంటారా, అక్కడ ముగింపులేని సుఖం, ముగింపులేని శాంతి, ముగింపులేని ఆనందం. ఈ మధ్యలో ఈ ఆనంద ప్రవాహంలో, జ్ఞాన ప్రవాహంలో, శాంతి ప్రవాహం శరీరం పడిపోయింది అనుకోండి, దాని మాట కానీ అది జీవనం. శరీరం ఉండగా ముందు శరీరం పోయిన తర్వాత మొత్తం నాకు నమస్కరించి అంటే ఆయన జుట్టును గ్రహపడుతున్నాడు. పని చేస్తే ఆయన జుట్టులు, ఆ ఎన్నో పని చేస్తే నా యొక్క ప్రీతి కోసం పని చేయబడతాడు. పని చేస్తున్నా ఆయన చుట్టూ మనం ఉండాలి, ఇందులో ఎన్నో ఆయన చుట్టూ ఉండాలి. మీకు అర్థమవుతుందా, ఏదైనా మాట్లాడినా ఆయన మాట్లాడి మాట్లాడాలి. ఒక ఎవరికైనా మనం సహాయం చేసినా ఆయన సృష్టి అక్కడ ఎల్లన్నో పొల్లన్నో కూడా మన గురించు అక్కడ అంతర్యంలో ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అందరి లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే సృష్టి. ఆయనే సృష్టి అయితే వాళ్ళకి ఉపకారం చేశాను, మళ్ళీ మాకు ఏమి ఉపకారం చేయలేదు, అటు కొత్తగా ఇటువంటి తరంపుల్రో ఇటువంటిది వ్యర్థమైన తరంపులు, వ్యర్థమైన ఆలోచనలు, ఉపయోగమైన సంకల్పాలు ఇటువంటి రావు. అయితే ఏం చేయాలి, నాకు నమస్కరించు, నన్ను పూజించు, నాకు భక్తులుగా ఇవన్నీ చెప్తున్నావు అంటే నువ్వేం చేస్తావు, ఇలా చేయగా చేయగా నీకు తెలియకుండా నాలో ప్రవేశిస్తాను. మా వచ్చి నీకు తెలియకుండా నీకు తెలియదు, నీకు తెలియదు నదేంది సముద్రం ఎలా ప్రవేశిస్తున్నావు, నువ్వు నాలో ప్రవేశ నాలో ప్రవేశించను, నువ్వు రూపాయలు వెళ్ళిపోతావు, నా మాట నీ రూపాయల నుంచి నీ నామల నుంచి నీకు తెలియకుండా వెళ్ళిపోతావు. అంటే నీ జీవితం తెలియకుండా సర్జరీ తగ్గిపోతుంది, సాధన చేస్తున్నానని తెలియకుండా నీకు సాధన అయిపోతున్నా శిక్షణ వస్తుండొచ్చు. నేను సాధన చేస్తున్నాను సాధన చేస్తున్నాను నీకు తెలియకుండా సాధన అయిపోతున్నాయి, నువ్వు సిద్ధపురుషుడు అయిపోతావు అని నా స్వరూపాన్ని పొందుతావు, నన్నే పొందుతావు, నా ఏవా నన్నే పొందుతావు అయ్యా, ఇవన్నీ నీకు నీకు నీకు నా ఇష్టమని ముందు చెప్పాను కదా, నీకు సత్యము చెప్తానా అసత్యము చెప్తానా, నువ్వు నాకు ఇష్టడు కదా, నువ్వు నాకు ఇష్టమైనప్పుడు నేను ప్రేమిస్తున్నప్పుడు నీకు మంచి చెప్తానా చెడ్డ చెప్తానా, సత్యం చెప్తానా అసత్యం, మంచి చెడ్డ చెప్పడం మంచి చెప్తాను, నీకు అసత్యం చెప్పడం సత్యం చెప్తాను, నీకు నీ జీతవకూడదు, నీకు ఏదైతే జీతమో నీకు ఏదైతే నీకు ఏదైతే క్షేమో అదే చెప్తాను, క్షేమం కానీ చెప్పడం ఇంత బాగలేదా, నీకు ఇదిలేని చెప్పడం నేను నువ్వు నాకు ఇదిలేని చెప్పినప్పుడు నీ క్షేమం కలిగి నీకు మాట నీకు మంచి కలిగి నీకు వాటిని ఉత్తరింపబడి మాటలు బాగుపడి మాటలు చెప్తాను కానీ చెడ్డ మాటలు చెప్తానని తెలుసుకుంటున్నాను. అలా ఎందుకు అనుకోవాలి, ఈ మాట చెప్తూ ఎంత గట్టిగా చెప్పండి, సత్యమితే ప్రతి అనుకుని ఇద్దరి అనుకుని నాలుగు మాటలు చెప్పాను కదా, ఇది చెప్పింది అసత్యం కాదు సత్యమని నీకు వాగ్దానం చేసి చెప్తున్నా, నీకు వాగ్దానం చేస్తున్నా అంటే మీరు జీవుడితోనే నమ్మడం దేవం అంటే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను, నీకు వాగ్దానం చేస్తున్నాను నేను ఇలా ఈ పరిస్థితులు ఉంటే నాగా ఐక్యమైపోతామని ఇది అసత్యం కాదు సత్యమే, ఆ సత్యము కూడా నేను మనలో ఏదో చెప్పడం కాదు వాగ్దానం చేసి చెబుతున్నాను, నోటి రాసి చెబుతున్నాను, దస్తావేజులు రాసి చెబుతున్నాను, ప్రాణిస్తాను వాగ్దానం మామూలుగా చెప్పడం కాదు వాగ్దానం చేసి చెప్తున్నాను అర్జున, అది కానీ అర్జున్ రెండు రుజు ప్రవర్తన గల రుజుత్వం గలవాడు, అర్జున్ అంటే ధర్మ ప్రవర్తన గలవాడు, రుజు ప్రవర్తన గలవాడు, మీకు అర్థం తెల్లటి వాడు స్వచ్ఛమైన వాడు, తెల్లటి వాడు స్వచ్ఛమైన వాడు అంటే ఆజ్ఞానం గలవాడు అంటే రుజువు గలవాడు, ధర్మ ప్రవర్తన గలవాడు, అందుకే సబ్జెక్ట్ అంతా ఇంతే కాకుండా ఆయన భక్తుడై ఉన్నాడు, ఆయన భక్తులు కాకపోయినా భక్తులు అమ్మని అడుగుతున్నారు, మీకు అర్థమవుతుంది అతను బాగుపడతానని, అతను బాగుపడ్డానంటే భక్తులు అమ్మని అడుగుతున్నారు, మనం నా భవ నా భక్త సత్యాన్ని మనం నమస్కులు మామేవ ఏ శశి సత్యం చే ప్రతి అని వాగ్దానం సత్యం ఇది చెప్తున్నాను, అసత్యం చెప్పడం లేదు మంచే చెప్తున్నాను, అసలు మంచే చెప్తున్నాను నీకు, తర్వాత నీకు చెడ్డ చెప్పడం లేదు, నీకు శాశ్వతంగా నువ్వు ఎలా జీవిస్తే నువ్వు శాశ్వతమైన శాంతిని ఊసివేడతావో, ఎలా ఉంటే నువ్వు స్వరూపాన్ని నువ్వు పొందుతావో, ఎన్ని నీకు ఎందుకు చెబుతున్నాను, సత్యమైన గురి చెబుతున్నానంటే అదే నువ్వు వాగ్దానం చేసి ఎందుకు చెబుతున్నానంటే నాకు ప్రియుడు కాబట్టి ఎలా చేయగల చేయగల చివరికి జరిగింది అంటే నేను నాలో ఐక్యం అయిపోతాను, ఎలా ఐక్యం అయిపోతామంటే నాలో ఐక్యుడికైన తర్వాత వీడు అర్జునుడు వీడికి ఇష్టమని పే అతను తెలియకుండా ఐక్యం అయిపోతారు, అదే నీ సముద్రంలో కలిసినట్టు ఇది సముద్రం నీరు, ఇది నీ అది నీరు, ఇది మూడు కాలువ నీరు, ఇది పాంట కాలువ నీరు, ఇవన్నీ ఏం చేసి సముద్రాన్ని వ్యాపారైపోతారు, వీడు అర్జునుడు వీడు కృష్ణుని భేదం లేకుండా ఐక్యమైపోతారు అర్జున, ఇక్కడ మన ఇంకొక ఇది పంచకావనీయులు, ఇది గురు కావనీయులు, అయ్యకు రజనీయులు, ఇది ఇంకో ఇది రకరకాలుగా అనుకుంటున్నట్టుగా సమర్థంగా కలిసిపోయడం ఉరికి కావచ్చు పంచకాలకి భగవంతుడి సమర్థంలో కనుక ఇది నీరు లక్షాపులు నీరుని, అది రాజమండ్రి నీరు, ఇది మొదలు ఉరికి కావనీయులు ఏమో సముద్రంలో ఐక్యమైపోయిన తర్వాత ఒకటి వేదం కూడా తెలియదు. అలా నాన్న ప్రవేశించేటువంటి అర్జునుడు మీ కృష్ణుడిని వేదం లేకుండా స్వరూపాన్ని తీసే అంటే నాయంటే వాడు దేశం సర్వధర్మాన్ని పరిచర్య అంటే కలిసినందుకు వచ్చేటప్పుడు నీదేవుడే నా దేవుడే పాపాలను జీవుల చేస్తాను నీదేవుడు విడుదల జీవులేమే కదా అంటా కదా అది ప్రమాణం కోసం శ్లోకాలు చెప్తున్నారు. సర్వధర్మాన్ని పరిచర్య సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు విడిచిపెట్టేమే విషయాన్ని ప్రహ్లాదున్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం తల్లిదండ్రులు గౌరవించాలని చెప్తాం గౌరవించాల్సిందే. కానీ ప్రహ్లాదు ఏం చేశాడు భగవంతుడి కోసం తండ్రి మాట వస్తున్నాడు. తండ్రి మాట ఏమంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఈ విషయం నువ్వు చెప్పింది అంగీకరించాడు. భగవంతుడి మీద హరి చేయి దిది వేయాలన్నాడు. ఎవరు ప్రహ్లాదు ప్రశ్న అప్పుడు ఈ మాట కంటైన ప్రతి మాట మీరు అంగీకరించడం చెప్పారు ఎవరు ప్రహ్లాదు అంటే ఏమిటి మంచి చెప్తే వింటాడు అంటే భగవంతుని పొందకుండా భగవంతుడు లోమనే మాటలో నువ్వు ఒక తండ్రి గౌరవంలో మాత్రం విడిచిపెట్టాయి సామాన్య ధర్మం. తండ్రిని చూడటం అనేది సామాన్య ధర్మం కానీ భగవంతుని కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టిన పొరపాటు లేదని చెప్తున్నారు. సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు నా మనసు విడిచిపెట్టినట్టు పోవచ్చు. ఒక ఉన్నత స్థితి పొందటానికి విడిచి పెడుతున్నాం, ఒక విజయమైన భవిష్యత్తు కోసం విడిచి పెడుతున్నాం, ఆత్మజ్ఞాన సముపాదన విడిచి పెడుతున్నాం. అంటే తల్లిదండ్రులను చూస్తామని సామాన్య ధర్మం రైతు కానీ భగవంతుని కోసం ఏది విడిచిపెట్టినా ఏది త్యాగం చేసినా అది దోషము కావచ్చు. ధర్మధర్మాన్ని పరిచర్య అంటే సామాన్య కర్మలు సామాన్య ధర్మాలు సామాన్య విషయాలు విడిచిపెట్టిన ఓట్ల విషయాలు సామాన్య విషయాలు విడిచిపెట్టినా అందులో ఏది దోషం లేదయ్యా. నా ఏకం సరణమయ్యా నన్ను మాత్రమే కదా నన్ను ఒక్కడే మాత్రం బ్రహ్మం అంటే గాడ్ అంటే భగవంతుడు భగవంతుని నామాలు చెప్పడం భగవంతుని ఒక్కడిని మార్పుతుంది ఉన్నది బ్రహ్మం ఒకటి. శంకరాచార్య వారిని అద్వైతం, రామానందాచార్యుని విశిష్టవాదం, మధ్వాచార్య వారిని ద్వైతం. వీళ్ళందరికీ ప్రమాణం భగవద్గీత ఉపనిషత్తు ప్రమాణం ఒకటి. కానీ ఎవరి ప్రమాణం చాలా రాశారు. ఇక్కడ ఎక్కడ వచ్చిందండి పిలిచి భక్తి విషయం ముగ్గురు ఒప్పుకున్నారు. మీకు అర్థం వచ్చిందే భక్తి విషయం జ్ఞాన విషయం ముగ్గురు ఒప్పుకున్నారు, సాధన విషయం ముగ్గురు ఒప్పుకున్నారు. నేను ముగ్గురికి అభిప్రాయాలు ఎక్కడ వస్తాయి ఇంకా ఆ విషయం ఇక్కడ బ్రహ్మ ఒకటే సత్యం అని చెబుతున్నారు. అది లోకం మాట ఏమిటి? బ్రహ్మ ఒకటే సత్యం అయితే నీ కలిసి కూడా లోకం కనిపిస్తుంది జీవితం. నేను కలిసాను వారు ఎలా సంబంధం పరిచారంటే ఉన్నది బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే ఇంటికి నీకు లోకంగా కనిపిస్తాను. బ్రహ్మ సత్యం జగన్ విద్య మాటలు జగత్తు అర్థం చేసుకోవాలి. మాటలో మీరు బంగారాన్ని చూసేటప్పుడు బంగారాన్ని మీరు చూసేటప్పుడు అది నేను నచ్చిన బంగారము నిజమైన బంగారం మీరు తెలిస్తే సరిసరిలో నేను మీ కూడ ఎవరైనా తీసుకెళ్తాను. ఈ బంగారం కొనుక్కున్న వాళ్ళు బట్టలు కొట్టుకున్న వాళ్ళు బట్టలు కొనుక్కున్న వాళ్ళు కూడా నదులు ముగ్గున తీసుకెళ్తారు. ఇంత సెలక్షన్ బంగారం సెలక్షన్ కూడా అందరికీ తెలియదు. ఎవరికంటే ఆచార్యమైన బ్రహ్మ సత్యం జగత్తి విద్య అన్నారు. అంటే బ్రహ్మ సత్యము జగత్తి విద్య అంటే జగత్ అసాధ్యమైన కాదు ఉన్నదాని వల్లే కాదనిపిస్తాం. అసలు విషయం కాదు ఉన్న దాని వల్లే கல்பிஸ்தான். அந்த பிரம்ம சத்தியமும் ஜெகத்து மித்யாங்கிட்டு ஜெகத் அசல் நேரது காது, ஜெகத்து சத்தியமும் காது, அது உடைய சத்தியம். ஜகத்தை கல்பிஸ்தனுமாட்டுமே மன வரலாறு அசல் ஜெருத்துமே ஜெகத்துறது ஜெருத்துமே ஜெகத்தை கல்பிஸ்தனுமாட்டுமே கை ஜெகத்து சத்தியம் காது. உன்ன பிராணி வரை கல்பிஸ்தான் ஜெகத்து ஜெகத்து சத்தியமும் காது. மணி எவ்வளவு ఇప్పుడు ఆ బ్రహ్మమే మీకు జగత్ ఎందుకు కనిపిస్తుంది? బొరదు వెళ్ళేది జగత్తు వెళ్ళి బ్రహ్మం వెళ్ళి ఆ బ్రహ్మమే మీరు జగత్ ఎందుకు కనిపిస్తాం? ఆ బ్రహ్మమే మీకు ప్రపంచంలో కనిపిస్తాను. మన ఉదాహరణ ఏం చెప్పారంటే మరణానికి వస్తువులు చేస్తారు, బంగారంతో వస్తువులు చేస్తారు. వస్తువులు చేసిన వస్తువులు కనుక అది బంగారం లేదు. ఆ బంగారం అనేది ఈ వస్తువు కలిగించబడు. అలా మట్టి తోడు కొండలు చేస్తారు. అది కొండలు కనుక కాదు మట్టి తోడు. ఆ మట్టి అంది కొండవ కల్పించబడింది. అలాగే బ్రహ్మం ఎంది నామరూపాలు ఈ జగత్తు వ్యవహారం కల్పించబడింది. అంటే కనుక ఉన్నది ఒకటే ఒకటంటే బాగుంది. ఆత్మ అక్షరాలు ఎవరు చెప్తారు? రామాయణుడు మరో రకంగా చెప్పొచ్చు. భగవాచార్య ఆ పేరు మనకు వద్దు. అది సాధారణ సంబంధాలకు ముగ్గురు సమానంగా ఆయన చేస్తారు. ఆ జీవుడు ఎలా తొలగించాలని ముగ్గురు రమణ మహర్షి రమణి పొందిన తర్వాత ద్వైతమా అది అద్వైతమా విశిష్ట అద్వైతమా పొందిన తర్వాత నీవే తెలుస్తుంది కదా అది ఆ వాదన రెండు జరుగుతుంది. పంచదారి చీవిలో ఉంటుందని పంతమంది అంటున్నారు. ఇంకా పూర్వంగా ఉంటుందని పంతులు అంటున్నారు, చేతిలో ఉంటుందని పంతులు అంటున్నారు, రకరకాలుగా ఉంటున్నారు. ఆటోలో నీకెందు కదా పంచదారు నూట్లు తెలుసుకున్నాను నీకే తెలుసుకున్నాను ఎలా ఉందో దాని గురించి గోపం తెలుసుకోవాలి. అదే బ్రహ్మం ఉంటుంది పరమేశ్వరుడు ఉన్నాడంటున్నారు కదా వాడిని అనుభవంలో వచ్చాడు. ఒడిలో ఉన్నాడా ఒడిలో ఉన్నాడు శాంతిగా ఉన్నాడా అశాంతిగా ఉన్నాడు నీకు అనుభవం వచ్చాక తెలుస్తుంది కదా. నీకు అనుభవంలోకి వచ్చాడు మీరు తెలుస్తుంది కదా. అగ్ని అగ్ని కాలుస్తుంది, అగ్ని ఏం చేస్తుంది కాలుస్తుంది. అది ఈ ఈ చిరుకూరులో వంద వచ్చి అగ్ని మీద చేసేసిన మనం కాల్చడం చేశారనుకోండి నమ్ముతాం మనం. ఇంకా మన అనుభవం అలాగే అనుభవంలో వచ్చాక నీకు అప్పుడు స్థిరత్వం వస్తుంది. ఇది చెప్పుడు మనకు గొప్ప పని చేసి ఉన్నాడు రమ్మన్నాడు. నీకు అనుభవానికి వచ్చినప్పుడు వాడు ఏంటి చెప్పుడు మాట్లాడు నీకు పంచదారి కొద్దిగా ఉంది పొందగా ఉంది అలాంటి వ్యాపారం నీకింది పంచదార నీ నోట్లు వేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది నేను తెలుస్తుంది కదా. ఈరోజు వాదాలు ఈ గొడవలు వస్తుంది ఈ అనుకూలకు వచ్చినప్పుడు హృదయంలో ఉంటుంది ఆ బ్రహ్మం నీకు వ్యక్తమైనప్పుడు అది ఎలా ఉంది ఒకటిగా ఉందా ఒళ్ళుగా ఉందా ఎలా నీకు అనుకూలం వచ్చినప్పుడు దాన్ని పొందడానికి ప్రయత్నం చేయి కానీ అంటే నేను వాదంలోకి వెళ్ళను దాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది ఆ విషయం వదిలేదు. ఇంకా అంతవరకు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడండి సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం అయ్యా మాం నన్ను ఆరాధించము అంటే ఉన్నది ఒకటంటే ఒకటే నన్ను మాత్రమే ఆరాధించి నన్ను మాత్రమే స్మరించి నీ జీవితాన్ని నా నామాన్ని స్మరించుకుని నా రూపాన్ని నా రూపాన్ని ధ్యానం చేస్తూ నా నామాన్ని స్మరించుకుంటూ నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ నన్ను ఒక్కడిని ఆశ్రయిస్తే నువ్వు నాలుగు ప్రవేశిస్తాను. నాలుగు ఏకం శరణం అయితే నువ్వు అప్పుడు ఏం చేస్తాంటే భగవంతుడు తప్పించి రెండవది లేదు, భగవంతుడు బ్రహ్మను తప్పించి రెండవది లేదు. అది దాని అది నీకు స్థిరత్వం కలిగినప్పుడు నా పట్ల నీకు విశ్వాసం నిలబైతే నా పట్ల నీకున్న విశ్వాసం నిజమైతే అది విజయమైతే ఆయన అందరినీ అందరూ ఉన్నాడు కదా అంతా చూస్తాడు. మన నోరుతో చెప్పిన మాటలు నమ్మడం, నోరుతో చెప్పిన మాటలు నోరుతో చెప్పిన మాటలు మోసపోయేటంత అమాయకుడు కాదు దేవుడు. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నాడు, మనకంటే ఎక్కువ బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిమంతుడు మనకంటే ఎక్కువ శక్తి గలవాడు, అనేక రకంగా మనకంటే అధికడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అధికే ఈశ్వరుడికి ఏమిటి ఉద్దేశం ప్రపంచం చూడండి విశాలమైన ప్రపంచం నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి కొండలు ఉన్నాయి జన్మ జన్మకోటి వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తున్నారు ఎదిపే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంత విశాలమైన ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించారు. geçtiği yıl sonra bunları bankrinçer. Bir bankrinçer dedim, ben suçtum. Bana dedi karakol. İlk karakol bir haberle diyorsunuz, bir suçtum bir haberle diyorsunuz, ben konudan bu şaşırdım. The training ground, maybe training ground. I mean, this moksha in the training ground is good. It's training you. If it's only something wrong, then it's good. I mean, that's someone else's fault. You can't understand that. What is it? Work already or training the ground? Right to Bagheera, Advaita Bhuntongi, Aragi, Aragi, Aragi. Beyond the student, turning to Advaita Stitin, Aragi, అంటే మన గురించి దేవదృష్టి అంతకారం అయితే ఉందో వేరే బుద్ధి అంతకారం అయితే ఉందో అంతకారం పునాధికారంలో ఉంచి తీసుకుంటారు. వేరు మీద వేరే ద్వేష బుద్ధి వాడికి అంతకారం అయితే ఉందో అది సపరేట్ అంతకారం అయితే ఉందో అంతకారం పునాధికారంలో ఉంచి చేస్తారు. నాకు సందేహం లేదు. అక్షరమణ స్వామి చెప్పాడు, ఒకడవ నిన్ను మారేమని నుంచి వచ్చిన వాడు ఎవరి మీద ధ్యానము అన్నాడు. ఒకటంటే ఉన్నది ఒకటంటే ఒకటి నానా రకాలుగా కనిపిస్తుంది, రకరకాలు కనిపిస్తుంది. ఇదంతా నీ నిజము కాదు, ఇదంతా నీ మాయ, ఇదంతా నీ వల. నువ్వు వేసిన పని వల ఏమొకటి ఆ మాయ నుంచి ఎవరైతే పడ్డాడో ఆయన పని వలలోంచి ఎవరైతే బయటకు వచ్చాడో వాడి మళ్ళీ ఈశ్వరుడు ఈశ్వరుడు పొందుతాడు. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఇదంతా నీ మాయ వల్ల, ఇదంతా నీ వల, ఇదంతా వీటి నువ్వు పనిని వల. తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారని, దేవుడు ఏం చేస్తారంటే సాధన పనులు ఏం చేస్తారు, నీ వాడు గొప్ప. పెరగడం చూడండి, పెరగడా చెప్తూ ఉంటారు. మధ్యలో రాడ్ అంటుంది, మధ్యలో రాడ్. ఆ రాడ్ దగ్గర జరిగిన గిందలు తిరగలు రావడానికి, అలాగే జీవకోటి ఏ జీవుడు అయితే పరమాత్మను ఆశ్రయించడం ప్రపంచవాడిని అనిపించు. అది ప్రపంచం ఉన్నా ప్రపంచవాడిని ముట్టుకోలేదు. అది ప్రపంచంలో ఉండగలాగా ఉంటాడు. ప్రపంచంలో అది ప్రపంచాన్ని ముట్టుకోలేదు, ప్రపంచాన్ని బాధించలేదు. ప్రపంచం ఇంకే వాడి ద్వైతానికి అతీతడు, వాడి ద్వైత బుద్ధికి అతీతుడు. వాడికి స్వాత్రమే ఉంటే నిర్ణయం ఒకటి, బ్రహ్మస్థితి పొందిన వాడికి స్వాత్రమే ఉంటే ఎవరైనా స్వాత్రం చేసిన ఏమనిపించదు, వాడికి ఎవరిని నిందించడం ఏమనిపించదు. ఈ రెండు మాయ, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు, అది మాయ. డబ్బు మాయ, లేకపోవడం మాయ, ఉండటం మాయ. మీకు అర్థం అవుతుంది. అది తర్వాత అందంగా ఉన్నారు, అందంగా లేడు, అదొక మాయ, ఇదొక మాయ. అందం ఒక మాయ, అందం లేకపోవడం కూడా ఒక మాయ. వాడి పెద్దవాడు ఇది తక్కువవాడు, ఇది మాయ. ఈ హెచ్చు దగ్గరని భగవంతుడు లేదు, మీ మనసు కనిపించిన విషయాలు. ఈ పెద్ద మాయ, ఒకడవ నేను మాయలో నుంచి వచ్చేవారు ఎవరు? నేను ద్వారము, నువ్వు పని శాడు, నువ్వు పనిని వాడిని. ఈ వల్ల దేవకుండా వచ్చి వల్ల పడుతున్నాడు. ఈ వల్ల పడకుండా ఎవరైతే తప్పించుకున్నాడు వాడి దేవుడు ఇస్తాడు. నీవు నేను అనగా నిత్య ఆనందమైన నిలిచి స్థితి ఆ ద్వైత బుద్ధి, ఆ దేవ బుద్ధి, వేద బుద్ధి నశించే వరకు మన హృదయంలో ఆనందమైనది, ఆనందం మన హృదయంలో ఉంది, శాంతి మన హృదయంలో ఉంది. ఇది ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఏంటి డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. మీకుండే శాంతి అసతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. శరీరం పోతే పోయేది కాదు, శరీరంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఉండేది, అన్ని కామలు ఉన్నది. ఇంత విశాలమైనటువంటి ఈశ్వరుడంటే అంతటి వాడంటే భగవంతుడంటే ఇంత విశాలమైన ప్రపంచంలో ఇక్కడ వ్యాపించున్నాడు దేవుడు. మీకు అర్థమైంది, ఇక్కడ వ్యాపించున్నాడు ఈ ప్రపంచంతో వ్యాపించున్నాడు. ఇంకా మూడు రెట్లు అధికంగా ఉన్నాడు వాడి ఈశ్వరుడు. అంటే ఆయనకంటే ప్రపంచం బాగా చేరదు. ప్రపంచం అంతా వ్యాపించున్నాడు, ప్రపంచం అంతా ఎందుకంటే మూడు రెండుగా తీసుకుంటా ఉంటాడు వాడు భగవంతుడు. అసలు భగవంతుడి యొక్క వైభవం తెలియదు కానీ ఎప్పుడైనా శ్రవణం చేస్తే కదా అసలు మనకి వింటే తింటే రుచి తెలుస్తుంది, వింటే ఔన్నత్యం తెలుస్తుంది. ఎప్పుడు వింటే కదా మనం అసలు ఈశ్వరుడు గురించి మీరే గొప్పవాడు, మీరే గొప్పవాడు, మీరు అనుకుంటే అంటే నీకే ఈశ్వరుడు ఏంటి? నువ్వు కంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీకు ఎలా ఉండవు తెలియదు, అన్ని మాట తెలుసు అంటే అర్థం ఏంటి? కాబట్టి అసీ మనుషులు అసీ మనుషులు స్నేహం కూడా చేసుకోవడం. ఇద్దరు పెద్దలు ఒక మీటింగ్ మాట్లాడుతున్నారు, ఇద్దరు పెద్దగా ఇద్దరు పెద్దగా వాళ్ళు పైకి దగ్గర కానీ అందులో కానీ కలిసి ఎక్కువ పైకి మనుషులు బట్టలు బాగా ఉంటారు. ఈ గులాబం నుంచి బయటికి రావడం చాలా కడిగి ఎంతో కాలం కాలం చేసినా బయటకు రావడం ఈశ్వరుడు దైవాలి. అలాగే ప్రవర్తని మాట్లాడే వాడు ఒకరు మీరు చేత మంచిగా చెప్పాడు మీటింగ్ లో మీకు అర్థం అవుతుంది. అంత ముందు మాట్లాడేవాడు ఒకరు మీరు మంచిగా చెప్పాడు చేయడు నాకు నేరుగా ఉంటాగా నూటికి అరవై మంది అసలు ఆత్మహత్య జరగలేదు. చంద్రాచార్యం అంటే నోరుతో తీయడం అనుకోవడం ఉన్నారు, చెవులతో వినేదాను అన్నం శుభ్రంగా ఉండాలి, పూల శుభ్రంగా ఉండాలి, ఎలా అనుకుంటున్నావో చెవులతో తీరిన విషయాలు కూడా మంచిగా ఉండాలి, కాలతో దృశ్యాలు మంచిగా ఉండాలి, కాలతో చూసే అన్నం, చెవులతో వినేది అన్నం, అది అన్నమే. నోరుతో తినేది అన్నం కాదు, చెవులతో వినేది కూడా అన్నమే, కళ్ళతో చూసేది కూడా ఆహారమే. ఈ ఆహారంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు, కళ్ళతో చూసే దాంట్లో, చెవులతో వినే దాంట్లో, ఆ బుద్ధి విషయంలో కూడా అదే జాగ్రత్తగా ఉంటేనే నీ సారం తప్పనిపడుతూ అవుతుంది. నీ సారంలోంచి నువ్వు చింత వస్తున్న వస్తావు, చిత్తపురుషుడు అవుతావు. అంటే చిత్తపురుషుడు అవుతుంటే చిత్తంగా ఉన్న వస్తువు నీకు వెలుపులోకి వస్తుంది, పరమాత్మ నీకు వెలుపులోకి వస్తున్నాయా అని చెప్తున్నాడు. విజ్ఞాన చరత అంటే నువ్వు ధర్మం నిమిత్తం నీ డ్యూటీ నిమిత్తం గొప్పల కోసం కాకుండా మళ్ళీ ఇంకోటి ఈ భక్తులందరూ కూడా సాధ్యులందరూ కూడా రెండు విషయాలకు రాధించు, రెండు విషయాలకు దూరం ఉండాలి. ఒకటి ప్రచారం, రెండు రాజకీయాలు. అందరినీ కాదు భక్తులకు కూడా సాధకులు జిజ్ఞాసులు ముముక్షువులు రెండు విషయాలకు దూరం ఉండాలి. రెండు రాజకీయాలు, రెండు ఏంటి ప్రచారం. ఈ భక్తులు కూడా సహాయం ప్రచారం కావాలి. ఈ ప్రచారం కోరుకుంటున్నప్పుడు మీ మనసు ప్రాజమకాలు ఆచారం మంచిది, ప్రచారం మంచిది కాదు, ఆచారం మంచిది కొంతవరకు. అయితే మనం ఇది ఉండాలి, ప్రచారం ఉంటే రాజకీయాలు మనం ఎంత దూరంగా ఉంటే అందమైన సాధకులకు మంచిది, భక్తులకు మంచిది. అయితే ముముక్షులు కానీ వాళ్ళు మోక్షాన్ని కోరుకోడు, జ్ఞానం ఏమైనా జ్ఞానం సంపాదించాలని బుద్ధి కలగదు. అయితే సత్పురుషులతో సహాంగంతో స్నేహం చేస్తే ముందు ముముక్షత్వం వస్తుంది, ఈ జ్ఞాసం వస్తుంది. అంటే మన చేతిలో డబ్బు ఉంటే బంగారంలో వస్తువు కొనుక్కునే అందుకేందుకు అది జిజ్ఞాస లేని జ్ఞానం సంపాదించాలని తలంపు లోపల దృష్టి జ్ఞానం సంపాదించు కూడా అంతే తెలియదు. ఆ తపన లోపల నుంచే రావాలి అవి. ఇది మనం ముముక్ష మోక్షం పొందాలి అంటే ఈ జన్మలోనే మనం పొందవలసిన ఈ జన్మలోనే పొందాలిటువంటి ఆ పట్టుదల రావాలి. ఆ పట్టుదల రావడం కూడా గురువుల గ్రహం లేకుండా, ఈశ్వరుని గ్రహం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా తేలిగ్గా రాదు. యజ్ఞాయచరత కర్మ అంటే ఇతరుల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం ఏదైనా పని చేస్తాయంటే మీకు అర్థం. భగవంతుడు తీర్చర్థం నువ్వు భగవంతుడు ఏం చేస్తాయంటే ఈ జీవకోటి రూపంలో నాకు తరలిస్తూనే అనే బుద్ధితో పని చేస్తాయంటే నువ్వు పని చేసిన నీ పని పునర్జన్మే మనం కానీ పని చేసినా కొత్త వస్తువు రావు, పునర్జన్మలు కూడా నీకు ఇవ్వదు. ఇతరులలో ఇతరులు నడిపించుకోవాల్సిన నీ చేసే పని, నీ స్వార్థం కోసం నువ్వు చేసే పని ప్రతి పని నీకు పునర్జన్మ వస్తుంది. కానీ ఇతరుల మంచి కోసం నీకు చేసే పని వల్ల నీకు పునర్జన్మ రాదే రాదు అయ్యా. సమగ్రం శేషం లేకుండా నిశేషం లేకుండా నీ నువ్వు భగవంతుని ప్రతిష్టం లేదా క్షేమం కోసం ఏదైనా పని చేస్తే కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను బంధించు సరిగదా, నిన్ను పైకం నుంచి విడుదల చేస్తుంది, నీ మోక్షం ప్రవేశిస్తుంది. అట్టి కర్మను ఆచరించు, అతి ధర్మాన్ని ఆచరించు, అతి కర్మను చెయ్యి. ఎటువంటి కర్మను చెయ్యి? నువ్వు ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, ఎటువంటి కర్మను ఆచరిస్తే ఆ కర్మ పునర్జన్మకి కారణం కాదు, ఈ జన్మనే మోక్ష కారకం అవుతుందో అటువంటి కర్మను నువ్వు ఆచరించు. గత సంఘర్షి ముక్తస్థే జ్ఞానావస్థ చేతసడా విజ్ఞాన చరథ కర్మ సమగ్రం ప్రతిదీతే శ్యాసము లేకుండా కర్మ అంతా నశిస్తూ నీకు వాళ్ళు ప్రారంభించేస్తున్నారు. శ్యాసము లేకుండా శ్యాసము రాదు అంటే ఇంక ఊటో రెండు బీజాలు కూడా పొడుతున్నాయి. అసలు బీజాలు లేకుండా మొత్తం కాలిపోతుంది, జ్ఞానాక్షుడిలో మొత్తమే కాలిపోతుంది. జ్ఞానార్థులు అయిందో లోపల నుంచి జ్ఞానార్థులు ఓడటంలో అతని సంస్కారం పునర్జన హేతుల నుంచి కాలి
పూడిపోతుంది.
వాళ్ళ కోసం చీకటి లోకాలు కనిపెట్టుకుంటాయని అరవింద ఘోష్. ఇంకా గోవిందనామంలో ఏదో ఉండదు, పోనీ లేకపోయినా పర్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళనట్టు ఇతరులందరూ ఏదో చెడ్డవాళ్ళంటూ వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా గొప్పవాళ్ళు ఎవరు ఇతరులు విమర్శించరు. ఏ బుద్ధి జ్ఞానం అసలు ఇంపార్టెంట్. మీరు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్రజల్లో కాస్త పేరు ఉన్న వాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనుకుంటారు. మీకు అర్థమవుతుందే, ప్రతి గొప్పవాడు మంచివాడు అవ్వాలని అక్కడ లేదు. ఎవరి గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ ది గ్రేట్ మ్యాన్. ఒకటి మనకి ఈ చిరుకూరులో ఎవడో ఒక అడ్రస్ తెలియని వాడు ఉండొచ్చు, వాడు ఎంతో ఉత్తముడై ఉండొచ్చు, వాడి పేరు 10 మందికి తెలియకపోవచ్చు. ఎవరి గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ ది గ్రేట్ మ్యాన్. మీకు అర్థమవుతా, ప్రతి మంచివాడు పాపులర్ అవ్వాలని అక్కడ లేదు. ఎవరి గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ బి గుడ్ నీడ్ నాట్ బి గుడ్ మ్యాన్. ప్రతి ప్రజల్లో పేరు ఉన్నవాడు, ప్రతి వాడు సౌహృదయం ఉన్నవాడని చెప్పలేము. అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. నీకే అలా ఈ జడ్జి మెడిసాన్ని నీకు ఎలా ఈ గోళని నీకెందుకు? కుక్కతో ఒక వంకర తీయటం ఎంత కష్టమో లోకంలో వంకరలు తీయటం కూడా అంత కష్టం. కుక్కతో ఒక వంకర తీయటం ఎంత కష్టమో లోకంలో వంకరలు తీయటం కూడా అంతే కష్టం. ఈ గోళ నీకు అంతేందుకు? నన్ను శరణ వేడుకో, నన్ను శరణ వేడుకో, నన్ను శరణ. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు పూర్వజన్మ నుంచి కొన్ని బలజనత నీలో ఉండొచ్చు, పూర్వజన్మ నుంచి కొన్ని పనికిరాని అలవాటు నీకు ఉండొచ్చు. అలవాటును ఎందుకు చేసుకున్నావంటే ఆ ఏది నేను సుఖపడతాయని చేసుకున్నావు. తర్వాత అలవాటు వాళ్ళు దుఃఖం వస్తామని తెలుసుకుని అందులోంచి విడుదల అవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. పూర్వజన్మలోంచి జన్మ జన్మల్లోంచి వేలాది జన్మల్లోంచి నీకు వచ్చే అలవాట్లు, నీకున్నటువంటి బలజనతల్ని అన్ని తొలగించే బాధ్యత నాది. నువ్వు నాకు పట్ల విశ్వాస పాత్రుడు అయ్యి ఉంటే నీలోను నిన్ను శుభ్రంగా కడిగేసి, అంటే నీ శారీరక ఆరోగ్యం కాపాడి, నీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడి, శరీరానికి ఆరోగ్యం ఉండాలి, మనసుకి శాంతి ఉండాలి. శరీరానికి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, మనసుకి శాంతి ఉండాలి. ఆ రెండు ఉంటేనే నీ సాధన బాగా జరుగుతుంది. అంటే దైవాభిముఖంగా నీ జీవితం ప్రయాణం చేస్తుంది. అంచేది నువ్వేం ఈ బలహీనతలు ఏమంటే నీ శరీర ఆరోగ్యం పోగొట్టే బలహీనతలు, నీ మనశ్శాంతి పోగొట్టే అలవాట్లు, ఇవన్నీ ఏముంటాయి? అన్ని నిన్ను ఆ విషయాల్లోంచి విడిపించి, అలవాట్లలోంచి, ఆ పాపాలలోంచి, ఆ దోషాలలోంచి, అన్నిటిలోంచి నిన్ను విడిపించి నీకు మోక్షము, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, ఆ నిర్వాణ సుఖం, దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖం యొక్క స్పర్శ లేనటువంటి ఆనందం నీకు నేను ప్రసాదించే బాధ్యత నాది అర్జున. నీకు వాగ్దానం చేసి సత్యము నీకు మామూలుగా చెప్పడం కాదు, వాగ్దానం చేసి చెబుతున్నాను. మా దేవుడు పాపాలను విడుదల చేస్తాడు, మీ దేవుడు చేయడంటే దానికి ప్రమాణం కోసం చెప్తున్నాను. సర్వ పాపేభ్యో హంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సూచిక. అంటే మోక్షం అంటే నీ అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి, పాపాల్లోంచి, దోషాల్లోంచి, బలహీనతల్లోంచి, అన్నిట్లోంచి విడుదల చేసి నీ ఏ విషయాలైతే నిన్ను బంధిస్తున్నాయో అందులోంచి విడుదల చేసి నీకు మోక్షాన్ని నా చేతితోటి, ఆ శాంతిని మోక్షాన్ని నా చేతితోటి, నా నిర్వాణ సుఖాన్ని, అంటే ఏ సుఖం పొందిన తర్వాత అంతకంటే మించిన సుఖం లేదని నీకు తెలుస్తుందో, ఏ శాంతిని పొందిన తర్వాత అంతకు మించిన శాంతిని కోరుకో, అటువంటి శాంతిని, అటువంటి సుఖాన్ని, జన్మలేటువంటి శవాన్ని మొయ్యవలసిన అవసరమైనటువంటి పరమ పదాన్ని నా చేతితో నీకు ప్రసాదిస్తాను అర్జున. ఇంకేం చెప్పమంటారు, అంత వివరంగా చెప్తాను. పైగా నువ్వు నాకు ఇతరువు, నీకు అసత్యము చెబుతానా, సత్యమే చెబుతాను. కానీ యు ఆర్ వెరీ నియర్ టు మీ, యు ఆర్ వెరీ డియర్ టు మీ, యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ, నీకు అబద్ధం ఎందుకు చెబుతాను అయ్యా? నీకు అబద్ధం చెప్తాను నేను, నేను అన్ని నమ్ముతాంటే నీకు సత్యం చెప్తాను, నీకు బాగుపడే లక్షణాలు చెప్తాను, కానీ నీకు అబద్ధం చెప్తాను. ముగిస్తాను మన మన సబ్జెక్టులకు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయ చరత కర్మ సమగ్రం పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలి ఇక్కడ చెబుతున్నాడు. బుద్ధించిన విస్తర్లా చెబుతున్నాడు. మీరు ఆకు తెచ్చుకోండి, మీరు ఆకు తెచ్చుకోండి, పళ్ళని తెచ్చుకోండి, కూడా మంచినీడు తెచ్చుకోండి, మీకు అర్థమవుతుందా? మీరు అన్నం తెచ్చుకోండి, మీ కూరలు వడ్డిస్తాం, ఎలా అంటారు? మంచినీళ్ళు అన్నీ అక్కడే పెట్టాడు, ఆయనే వడ్డించాడు, విస్తరి కూడా ఆయనే అన్నం వడ్డించాడు, అన్నీ అక్కడ పెట్టి మిమ్మల్ని భోజనానికి దయచేయండి అంటున్నారు. అంతేకాని ఇక్కడ అన్నం కూర పెడతాం, మీరు కంచం తెచ్చుకోండి అని చెప్పటం లేదు. అది వడ్డించిన విస్తరణ అంటారు. నీకు అర్థమవుతుందా? కొంతమందికి పుట్టింటి కాడ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి, అత్తారింటి కాడ సుఖంగా రోజులు వెళ్ళిపోతాయి, వాళ్ళకి దుఃఖం ఎక్కడ ఉంటుందో తెలియదు. పుట్టింటి కాడ తల్లిదండ్రులు మంచివాళ్ళే ఉంటారు, అత్తారింటికి వెళ్తే అత్తగారు మాన్నగారు భర్త వాళ్ళు మంచివాళ్ళే ఉంటారు, వాళ్ళకి కష్టం ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ జీవితాలను ఏమంటారంటే వడ్డించిన విస్తరణ లాంటి వాళ్ళు వాడుతుంటారు. కేవలం డబ్బు ఉండటం వల్ల వడ్డించిన విస్తర కాదు. ఆ మధ్యన ఎవరో ఒకరు అన్నారు, మాకు పుట్టింటి కాడ సుఖం ఉండి అత్తారింటి అక్కడికి వెళ్తే అక్కడ సుఖం, ఎక్కడికి వెళ్తే అక్కడ సుఖం ఉండి ఏదో దుఃఖపడుతున్నారు మాకేం తెలియటలేదు. వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తర లాంటి. కొంతమందికి పుట్టింటి కాడ ముళ్ళ కంపే, అత్తారింటి కాడ ముళ్ళ కంపే, ఇక్కడికి వస్తే అక్కడికి బొమ్మంటారు, అక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళమంటారు. నీకు అర్థం అవుతుంది? కొంతమంది ముళ్ళ కంప జీవితాల కింద ఉంటాయి, కొంతమంది కొంతమంది ఎలా ఉంటాయి, వడ్డించిన విస్తర లాంటిది. అలా కొద్ది మంది ఆ జన్మాంతరంలో చేసుకున్న సుకృతాన్ని బట్టి ఒక ఆ వడ్డించిన విస్తర జీవితాలు కూడా నిజం కాదు, అదే నిజ. ఆ సుఖం ఎప్పుడు, ఆ సంతోషం ఎప్పుడు దాకా ఉంటుంది, శరీరం చనిపోయిన దాకా ఉంటుంది, అంతవరకే. మళ్ళీ మరణాంతరం జీవించిన వాళ్ళు ఏమవుతారో చెప్పరు. మళ్ళీ ప్లెజర్స్ జ్ఞాపకం వస్తాయి, ఇక్కడ అనుభవించిన భోగాల జ్ఞాపకం వస్తాయి, ఇక్కడ తీసిన సినిమాలు చేసిన జ్ఞాపకం వస్తాయి, మళ్ళీ ఈ భోగాలన్నీ రోగాల కింద మారిపోతాయి. అదో ప్రమాదం అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా భోగం అనిపిస్తున్నాం అనుకోండి, బాగుంది బాగుంది అనుకుంటాం. పరిస్థితి ఈ జీవితంలో మనం అనుభవించే భోగాలన్నీ రాబోయే జన్మలో రోగాల కింద అనిపోతాయి. రోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భోగాల్లోంచే రోగాలు వచ్చినాయి. భోగం లేకుండా రోగం రాదు. అసలు రోగాలన్నీ భోగంలోంచి వచ్చినాయి, భోగాల్లోంచి రోగాలు వస్తాయి. సాధకులు భక్తులు తిండికాడు జాగ్రత్తగా ఉండాలి, ఆహారం తీసుకునే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార్య స్వాములారు ఏమన్నారంటే, ఉపదేశ పంచకం, సాధన పంచకం ఒక ఐదు శ్లోకాలు రాశాడు స్వాములు వారు. అందరూ ఏమన్నారంటే, మీకు ఎప్పుడైనా ఏదైనా పుండి అడింది అనుకోండి, శరీరం మీద ఏదైనా పుండి పడింది అనుకోండి, డాక్టర్ గారు మిమ్మల్ని ఏదైనా ఆయింట్మెంట్ రాసుకోమంటే ఒళ్ళంతా పులి వేసుకోరు. ఎక్కడైతే పుండి ఉందో అక్కడ ఆయింట్మెంట్, పెనిసిలిన్ ఆయింట్మెంట్ రాద్దుకుంటారు. మీ శరీరం మీద ఎక్కడైనా పుండి పడింది అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు ఆయింట్మెంట్ రాయిస్తే అక్కడ అద్దుకోండి అమ్మ అంటారు, అక్కడ రాసుకోండి కొంచెం అంటారు. అంతేకాని ఒళ్ళంతా పాయ వేసుకోమని చెప్పరు. నీకు ఎక్కడైతే కొంచెం గజ్జి ఉందనుకోండి, ఎక్కడైనా తావరం ఉందనుకోండి, తావరం చూడ రాసుకోండి సరిపోతుంది, రెండు రోజులు సరిపోతుంది. నీకు అలా చెప్తారు డాక్టర్ అందరూ. మీకు ఏదైనా రోగం ఉందనుకోండి, ఇది రోజుకు ట్యాబ్లెట్ వాడండి అంటారు. మీకు ఏదైనా రోగం వచ్చితే ఇది మొత్తం 15 రోజులు వాడండి, రోజుకో ట్యాబ్లెట్ వేసుకొని సరిపోతున్నాను, రా సాయంత్రం పడుకున్నప్పుడు వేసుకొని రోజుకో ట్యాబ్లెట్ అంటారు. అది ఆయన రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటే మనం రోజుకి 10 వేసుకోం, ఆ రోజుకి ట్యాబ్లెట్ వేసుకోండి, అందుకని రోజుకి 10 వేసుకోం. అలాగే నీకు పుండి పెట్టినప్పుడు ఆయింట్మెంట్ ఎలా రాసుకుంటున్నావో, రోగం వస్తే ఒక్క డాక్టర్ ఒక్క బిళ్ళ డాక్టర్ గారు చెప్తే ఒక బిళ్ళ ఎలా ముగ్గుతున్నావో అలా ఆకలి సరిపోయి అన్నం తినమని ఆచార్యులు వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్పారు ఇది? ఆచార్య. ఆచార్యుడు అడిగితే చెప్పి గురువు కాదు, వాడి ప్రవాసం వాడిది. ముఖం కడుక్కుని స్నానం చేశారా కూర్చొని పుస్తకాలు తీయండి అంటాడు. స్నానం చేయడం తరువు. ఇప్పుడు మనకి స్నానం చేసినంటే టిఫిన్ మీద పడిపోతారు. స్నానం చేసి ముఖం కడుక్కుని బ్రేక్ఫాస్ట్ అని ఏదో చెప్తా ఉంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే అంతకుముందు రాత్రి నీకు నిద్ర లేదు, నీకు నిద్ర రాత్రి ఏం పొట్లని ఏమి లేదు, రాత్రి ఏమంతా నీకు తిండి లేదు కదా, పొద్దున్న లేవగానే ఆ ఫాస్ట్ని బ్రేక్ చేసి ఏదో తినేయమని, అది బ్రేక్ఫాస్ట్. రైళ్ళు అమ్ముతూ ఉంటారు పొద్దున్న ఏదో తెస్తారు బ్రేక్ఫాస్ట్ అని రైళ్ళు అమ్ముతారు. బ్రేక్ఫాస్ట్ అంటారు అంటే నీ ఫాస్ట్ని బ్రేక్ చేయమని. అంటే పొద్దున్న లేచి ఏదో తినేయమని. ఇందాక చెప్పాను కదా, అడిగితే చెప్పే గురి వేరు, తనంతలు తన ప్రభ పొంగి వచ్చే చెప్పే గురి వేరు. అయితే ఏమంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే, మీరు నిత్య జీవితంలో ఎలా ఉండాలంటే, గది దేని మీద మీ పని మీరు చేసుకోవాలి, ఆసక్తి పెట్టుకోకూడదు. ఇంటికాడ మీ పనులు మీరు చేసుకో, పని దొంగలు అవ్వకూడదు. మనము పని దొంగల కింద అవ్వకూడదు. మన పని మనం చేసుకోవాలి. మన పని మనం తప్పి మన భగవంతుని మనకు కేటాయించిన పని తప్పించుకోవాలంటే వాళ్ళు పని దొంగలు అంటారు. వాళ్ళు ఏమంటారు? పని దొంగలు అంటారు. మన పని దొంగల కింద తయారైతే రాబోయే జన్మలో ఏ పని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేశాము, ఆ పని మళ్ళీ మన భగవంతుని స్వాధీనం ఆపి చెప్తాడు. ఆ పని మళ్ళీ మొట్టికాయలు మొట్టి ఆ పని చేయమంటాడు. ఏం చేసి నువ్వు ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తాడు. మన డ్యూటీ మనం చేస్తాం అనుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయిస్తారని కర్మ బంధం నుంచి విడుదల చేస్తాడు, వాడు చేస్తాడు. మన డ్యూటీ మనం చేయబడి రాబోయే జన్మలో ఈ డ్యూటీ మళ్ళీ అప్పగించి వడ్డీతో సహా అనుభవించమంటాడు. నువ్వు పని చేయాలి, దేని మీద ఆసక్తి పెట్టుకోకూడదు. నీ చేతులైనా పని చేసేయాలి, నీ చేతులైనా పని చేసేయాలి, కానీ ఆసక్తి పనికి రాదు. ఆసక్తి పెట్టుకుంటే మనకు అశాంతి వస్తుంది. ఆసక్తి పెట్టుకుంటే అశాంతి వస్తుంది. డ్యూటీ చేయాలి, ఆసక్తి పెట్టుకోకూడదు. మన డ్యూటీ మనం చేయితే వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మనం అనుకోవటం వల్ల ఎక్కువ రాదు, మనం అనుకోవటం వల్ల ఎక్కువ వచ్చేది, మన పని మనం చేసి ఊరుకోవటం వల్ల తక్కువ రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది బాగా నేర్చుకోవాలి జీవితంలో. మన పని మనం చేస్తాం, వచ్చేదో వస్తుంది, రానిది ఏదో రాదు. మనం మర్చిపోవటం వల్ల తక్కువ రాదు, రోజు ఎంత వస్తుంది అని అనుకోవటం వల్ల ఎక్కువ రాదు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేని మీద ప్రపంచంలో ఏ వస్తువు మీద నీకు ఆసక్తి ఉండకూడదు. అలాగే నేను మర్చిపోయి నీ డ్యూటీ నువ్వు చేయాలి. అంటే మమకారం లేకుండా, అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా పనిచేయు. నేను చేస్తున్నా నేను పక్కన పెట్టి పనిచేయు. నీకు అటాచ్మెంట్ లేకుండా పనిచేయి, మమకారం లేకుండా పనిచేయి, అహంకారం లేకుండా పనిచేయి, ఆసక్తి లేకుండా పనిచేయి. ఆ రకంగా పని చేస్తే ఆ పని నీకు పునర్జన్మడేవదు. అది అంటే పునర్జన్మ తీసుకొచ్చే విత్తనాలు అక్కడ పడదు. గత సంఘస్య ముక్తస్య. ముక్తస్య అంటే మనకి ఇష్టాలు ప్రతి జీవుడు కూడా పుట్టిన చోటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేప్పటికి ఇష్టాలు వచ్చేస్తుంది. ఇది మాయ. మా ఎక్కడ పెట్టండి? భగవంతుడి ఇష్టం మీద, అయిష్టం మీద, రాగం మీద, ద్వేషం మీద. నీకు అర్థం అవుతుందే? ఈ ఇష్టాయిష్టాల నుంచి నువ్వు విడుదలవటానికి ప్రయత్నించు. అందులో కూరుకుపోకు. నీకు ఇష్టం అయిష్టం ఉందనుకో, నువ్వు అందులో కూరుకుపోకు. మనకి ఇష్టం ఉంది అయిష్టం ఉంది, రెండట్లోంచి విడుదలవటానికి నువ్వు ప్రయత్నించు. రాగద్వేషాల్లోంచి ప్రీతి అప్రీతి, ప్రీతి అప్రీతి. మళ్ళీ నాకు మలిగిపోవడం జ్ఞాపకం వస్తుందా? అక్కడ ఏ ఋగ్వేదం లేదు చెప్పాడు. ఆడు ఆడేదో కొత్తగా వాడాడు. అదేది ప్రీతి అప్రీతి, రాగం ద్వేషం, ఇష్టం అయిష్టం. అక్కడ ఏదో అనుకుంటున్నాడు, అక్కడ ఏదో వేదంలో ఏదో మాట వాడాడు అని చెప్పాడు కదా. ఆ మాట ఏంటి? ఆ వేదంలో వాడిన మాట చెప్పాం. వాడు ఏదో వాడు ఏదో చెప్పాం. మరి ప్రియమో అప్రియమో అది వేదంలో ఉపనిషత్తులో వాట. అది పట్టుకుని శంకరాచార్య వారి శిష్యుడు అడిగితే చెప్పటాను కదా. 5 పేజీలు వాయి చదివించాడు. ఒక ప్రియమ అప్రియమి రెండు మాటలు పిచ్చుకుని 5 పేజీలు కామెంటరీ రాశాడు. ఎందుకంటే వాళ్ళ సముద్రం వాళ్ళకి చేతిలో భాష ఉంటుంది. చేతిలో భాష కలం ఎటు చెప్పమంటాడు తీరు. ఇక్కడ మెదడు ఉంటుంది, ఇక్కడ హృదయం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? మానవ జాతి మీద అపారమైన ప్రేమ ఉంటుంది. తల నిండా మనకు మట్టి, వాళ్ళకి తల నిండా మెదడు. ఈ తల నిండా మనకు మట్టి ఉంటుంది. మీకు అర్థం అవుతుంది? ఒకవేళ మహా ఉంటే ప్రియము అప్రియమో ఉంటుంది. ఈ తల నిండా మనకు మట్టి ఉంటుంది. మీకు అది హృదయం నిండా రాళ్ళు, హృదయం నిండా బంగారం ఉంటుంది. రాళ్ళు ఉంటాయి మనకు, హృదయం నిండా రాళ్ళు, తల నిండా మట్టి. మరి భాష రాదు. ఒకవేళ భాష వచ్చినా మన యొక్క భావాన్ని బయటికి తెలియపరచగలటువంటి భాష ఉండదు. ఒకవేళ ఎంతో కొంత భాష మనకు వచ్చినా ఆ ఎదుర మనకున్న ఆలోచన ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో ఆ టెక్నిక్ మనకు తెలియదు, ఆ టాక్ట్ మనకు తెలియదు. వాళ్ళకి భాష ఉంటుంది, లోపల భావనా బలం ఉంటుంది, బుర్ర నిండా మెదడు ఉంటుంది, ఇక హృదయం నిండా బంగారం ఉంటుంది. కాబట్టి మహాప్రవాహం, నీ జీవనది లేక పోతూ ఉంటారు. పట్టుకున్న వాళ్ళు అదృష్టం. ఆ జీవనదిలో, గంగానదిలో దిగిన స్నానం, మొలకలు వేసిన వాళ్ళు, మురిగిన వాళ్ళు అదృష్టవంతులు, గట్టి మీద కూర్చుని ఏడ్చేవాళ్ళు దురదృష్టవంతులు. అక్కడ ఇది నుండి గంగానది ప్రవహిస్తాను, అక్కడ మొలగాలి కదా. నువ్వు అసలు మొలగాలి కదా. అక్కడ గట్టి మీద కూర్చుని ఏడుస్తారంట ఏమిటి? అయితే ప్రియము, నువ్వు జీవితంలో సాధన చేయవలసింది ఏంటంటే ప్రియము అప్రియము. అది ఉపనిషత్తులో వాడాడు. ప్రియ ఎందుకు వాడాడు? ఛాందోగ్య ఉపనిషత్తులో వాడాడు. చాందోగ ఆ ఋషి వాడాడు. మనం రాగద్వేషము, ఇష్టాయిష్టాలు ఇలా అనుకుంటాం కదా. వాడు ప్రియాప్రియములని వాడాడు. ప్రియమంటే రాగం, మీకు అర్థమవుతుందా? ప్రియమంటే ఏంటి? అప్రియమంటే ద్వేషం, అప్రియమంటే ద్వేషం. ఇష్ట ఇష్టాలు వాడతాం, రాగద్వేషాలు మామూలుగా మనం వాడి. వాడు ప్రియాప్రియములని చాందోగ ఉపనిషత్తులు వాడు. అందులోంచి విడుదల నువ్వు సాధన చేయ అవసరం. ప్రియాప్రియములోంచి విడుదల పొందటానికి నువ్వు సాధన చెయ్యి. కొంతమంది మనుషులు జీవకోటిలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. అది భగవంతుడు గుర్తిస్తూ ఉంటాడు, అది భగవంతుడు గుర్తిస్తూ ఉంటాడు. కొంతమంది తల్లులతో ఏం చెప్తారంటే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకోండి ఉదాహరణకి, అన్ని కుటుంబాలు సమానంగా ఉండవు. ఒక అక్క అక్క ఫ్యామిలీ బాగుంది అనుకోండి, చెల్లెడి ఫ్యామిలీ బాగోలేదు అనుకోండి అనుకోండి, అక్క తల్లిదండ్రులు చెప్తుంది మీరు నాకు నాకేం వద్దు ఇవ్వద్దునండి, నా పని బాగుంది, మీరు ఏదైనా పెట్టుకుంటే చెల్లెడికి పెట్టుకోండి అని చెప్తారు. కొంతమంది పైసు కోసం పేచీలు పెట్టుకుంటారు. కొంతమంది అక్క తల్లిదండ్రులతో ఏం చెప్తా, ఎందుకండి మా పని బాగానే ఉంది కదా, మళ్ళీ గంగానది పక్కన నీ చవటం ఎందుకు, నా పని బాగానే ఉంది కదా, మీరు ఏదైనా 10 రూపాయలు పెట్టుకుంటే చెల్లెడికి పెట్టుకుంటే దాని సంసారం బాగలేదని అంత స్పష్టంగా చెప్తా. నేనేం అనుకోను, మీరు పెట్టలేదని ఏం అనుకోను, అవసరం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు. కొంతమంది ఏమంటారంటే, ఆళ్ళు కూడా నాటింతకు నా వాటా నాటి ఇచ్చేది కదా అంటారు. రకరకాలు ఈ జీవకోటి రక ఎన్ని అబద్ధాలు కదా. నిజం ఒకలాగా ఉంటుంది కానీ అబద్ధం ఒక రకంగా ఉండదు. ఆ జీవుడంటేనే అబద్ధం. ఒక గాఢ నిద్రలో మంచి తెంట గోడంలోంచి విడిపోతున్నామండి మనం. గాఢ నిద్రలో లోకంలోంచి విడిపోతాం, నీకు అర్థం వచ్చింది, దేహంలోంచి విడిపో. గాఢ నిద్రలో అసలు సెక్స్ ఉండదు, గాఢ నిద్రలో అసలు సెక్స్ ఉండదు, నీకు అర్థం వచ్చింది. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం ఏంటి, పురుషుడు, పురుషుడు అంటే మగవాళ్ళని కాదు, నీకు అర్థమవుతుందా, పురుషుడు అంటే పరమాత్మ. పరమాత్మలో సెక్స్ లేదు, దేహంలో సెక్స్ ఉంది, పరమాత్మలో సెక్స్ లేదు. పురుషత్వం ప్రాప్తి చేయాలంటే ఇక్కడ పరమాత్మ భగవంతుడు, అందుకని మామూలుగా పురుషులను కాదు, ఈశ్వరుడు అక్కడ పురుషోత్వం ప్రాగం. నిద్రలో ఏ మనిషికి సెక్స్ గొడవ లేదు, నిద్రలో వాడికి దేవుడు గొడవ లేదు, నిద్రలో జీవలక్షణాలు లేవు, నిద్రలో వాడికి ప్రపంచం లేదు. నిద్ర గురించి చెప్తాడు, గాడ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, అంతే లెస్. ధనవంతుడు ఎవడు, నేను ధనవంతుని అనుకోడు, పేదవాడు ఎవడు, నేను పేదవాడిని అనుకోడు. ఎవరు నిద్రలో, నిద్రలో మనకు కాని విషయాల్లోంచి అన్నిటిలోంచి విడుదల పోతాం. నిద్రలో మనకు కాని విషయాల్లోంచి అన్నిటిలోంచి కంప్లీట్ గా విడుదలైపోతాం. కానీ మనం ఉంటాం, కానీ దేహం లేకుండా మనం ఉంటాం, లోకం లేకుండా మనం ఉంటాం, దేవుడు ఉన్నాడా లేని వాదంతో సంబంధం లేకుండా ఉంటాం, స్త్రీ పురుష భేదం లేకుండా సెక్స్ లేకుండా ఉంటాం, ఏం ఆకర్షణ లేకుండా ఉంటాం. మీకు అర్థమవుతుందా అని చెప్తా. ఆ నిర్దట్లోంచి మనం మెలకులోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. ఏం తలంపు వస్తుంది, ఆ నేను అనే తలంపు వచ్చినవాడికి ప్రపంచం వచ్చేస్తుంది, సెక్స్ వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తాడు, పుణ్యం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది, పునర్జన్మ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అంచేత నీ ఖగోళం, నీ సూర్యుడు, నీ చంద్రుడు, నీ రాముడు, నీ కృష్ణుడు, నీ శివుడు, ఈ దేవతలు, స్వర్గలోకం, నరకలోకం, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి నీకు? నువ్వు గాడి నిద్రలోంచి మెలకులోకి రాగానే నేను అనే తలంపు వచ్చాక స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, పూర్వజన్మ వస్తుంది, పునర్జన్మ వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ప్రియం వస్తుంది, అప్రియం వస్తుంది. ఈ ద్వైత ప్రపంచంతో ఒకసారి పొంగు వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రలో ఏమీ లేదు, నిద్రలో జాగ్రత్త, నేను అనే తలంపు వచ్చాడు. నీ దేవతలు, నీ దేవుళ్ళు భగవాన్ అంటున్నారు, వాడు ఎంత రెవల్యూషనరీ చూడండి. నీ దేవతలు, నీ పూజలు, నీ దేవుళ్ళు, నీ సత్యాన వ్రతాలు, నీ పుణ్యాలు, రాబోయే జన్మలు, ఆ పూర్వపు జన్మలు, నువ్వు ఆరాధించే దేవుళ్ళు అందరూ కూడా నేనే తలంపు వచ్చాక వస్తున్నాయి. ఈ నేనే తలంపు, చిన్న తలంపు మీద మొత్తం యావత్తు ఖగోళం ఆధారపడింది. ఈ నేనే తలంపు ఏమిటి, నిజమా నిజం కాదని దాన్ని ఒకసారి షేక్ చెయ్యి, దాన్ని ఒకసారి ఊగించు. దాని ఆ నేనే తలంపుని పడగొట్టడానికి ఎన్ని ఉపాయాలు కావాలి, అన్ని ఉపాయాలు ఆలోచించు. యుక్తి అంటే అదే యుక్తి, ఎదటి వాళ్ళని మోసం చేయటం యుక్తి కాదు. నీకు దేనైనా తలంపు ఉంది, దాన్ని పడగొట్టడానికి ఎన్ని ఉపాయాలు కావాలంటే అన్ని ఉపాయాలు ఉపయోగించు, దాన్ని యుక్తి అంటారు. ఈ నేననే తలంపు విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఒకటి లేని సున్నాలతో సమానం అన్నాడు. అది ఇది ఫైనల్, ఇది అల్టిమేట్, అది చిట్టారత్వం, అది రమణ మహర్షి సిద్ధాంతం. ఏది వచ్చాక అన్ని వస్తున్నాయి, పుణ్యాలు, పాపాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, ఏది వచ్చిన తర్వాత అన్ని వస్తున్నాయో దాన్ని పడగొట్టు. దాన్ని పడగొట్టగలిగితే అదే యుక్తి, అదే నీ వివేకం, అదే నీ బిహేవియర్ కౌన్నత్యంత అక్కడ చూపించాలి. నీ పూజలను, నీ దేవతలు, గుడి చుట్టూరు తిరగటాలు, నీ సత్యానరతాలు, నీ ఔన్నత్యాలు, నీ గొప్పలు, నీ తక్కువలు, స్వర్గలోకం, నరకలోకం, మరణానంతర జీవితాలు, మళ్లీ నువ్వు త్వరగా పట్టు తిరిగి పుట్టడం, ఇవన్నీ వ్యవహారికంగా నిజమే. ఇవన్నీ కుందేటి కొమ్మని అనటం లేదు, ఇవన్నీ వ్యవహారికంగా నిజమే. కానీ ఈ గొడవలన్నీ నీకు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళు నాకు విరోధులు, వీళ్ళు నీ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళ పరాయి వాళ్ళు, ఇదంతా వ్యవహారిక ప్రపంచం. నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ కల్పి ప్రపంచం, ఈ ఘర్షణ అంతా నీకు ఎక్కడ నుంచి వస్తుంది? గాఢ నిద్రలోంచి మెలకులోకి రాగానే ముందేమొస్తుంది నీకు? నేను అనే తలంపు వస్తుంది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను వ్యవసాయదారుని, నేను ఇంకోటి, నేను ఎకనమిస్ట్ ని, ఇంకో రకంగా ఈ గొడవ అంతా నువ్వు కాని దానితోటి, నువ్వు కాని దానితోటి తాదాపు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నీకు నీకు నేను అనే తలంపు వస్తుంది. నువ్వు చమత్కారంగాను లేదా సాధన చెయ్యి, లేదా యుక్తి ఉపయోగించి శాస్త్రం అధ్యయనం చెయ్యి, సత్పురుషుని సహవాసం చెయ్యి, మరొకటి చేయని గ్రంథాలు పఠించు, ఏదో చేయి, ఏదో చేయి, నువ్వు ఏది చేసినా ఆ నేరుడు తలంపుని అన్ని యుక్తులపై తను పడగొట్టడానికి ప్రయత్నం చెయ్యి. అదే గమ్యం, సాధన గమ్యం అదే పెట్టుకోవాలి. అది రమణ సిద్ధాంతం. జిందలు వదిలేసి పొళ్ళు పట్టుకోవద్దని చెప్పాడు. జిందలు వదిలేసి పొళ్ళు పట్టుకుని పెరగొద్దని చెప్పాడు. బియ్యం వదిలేసి బియ్యం పైన పొళ్ళు ఉంటుంది కదా, పొళ్ళు వేసుకుని పెరగొద్దని చెప్పాడు. నువ్వు పని చెయ్యి, ప్రపంచంలో ఏ విషయం మీద ఆసక్తి పెట్టుకోదు. వచ్చేది వస్తుంది, రానిది రాదు. నీ తలకాయ పాడు చేసుకోవడంలో ఎక్కువ రాదు, నువ్వు కాముగా కూర్చోవడంలో తక్కువ రాదు. ఆసక్తి పెట్టి ఆసక్తి పానికి రాదు, ఆసక్తి పానికి రాదు. గత సంఘస్య ముక్త ముందు బయట గొడవలు వదిలి, నీ ఇష్టాయిష్టాలు, నీ బలహీనతల్లోంచి, నీ బలహీనతలు అంటే నీకు తెలుస్తుంది కదా, నీ బలహీనతలు అంటే నీకు తెలుస్తున్నాయి కదా, నీ బలహీనత లేదు, అందులోంచి నువ్వు విడుదల అవటానికి సాధన వచ్చి. ఇప్పుడు మన శరీరానికి రోగం వచ్చింది, ఆ రోగం నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. హోమియోపతి, అల్లోపతి, ఇంకో పతి ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్నో కష్టపడుతున్నాను, మందులు వాడుతాం, ఇంజక్షన్లు చేయించుకుంటున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాయి. అలాగే నీ లోపల బలహీనత బయట లేవు, ఇష్టాయిష్టాలని, రాగద్వేషాలని, ప్రియాప్రియములు, నీ లోపల బలహీనత అందులోంచి విడుదల పొందటాన్ని నువ్వు ప్రయత్నం చేయి. ఏంటి అది, నువ్వు కాదు కాబట్టి. నువ్వు కల్పించుకుంటే వచ్చినాయి, స్నేహాలు చేయటం వల్ల దోషాల వల్ల వచ్చినాయి, నీ పరిసరాల వాతావరణంలో వచ్చినాయి. మన పరిసరాలు కూడా మంచివి కాకపోతే మనం పాడైపోతాం. అంతేకాదు జాగ్రత్తగా పొరుగు చూసి ఇల్లు కట్టుకోమన్నారు. ముందు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడైనా పొరుగులు కూడా చూసుకోమన్నారు. ఎక్కడ కొత్తగా మీ ఎవరైనా డాబాలు కట్టుకుంటే ఎక్కడ మళ్ళీ కట్టేయకుండా పొరుగు చూసి కట్టుకుంటారు. పొరుగు వాళ్ళ వల్ల నైబర్స్ వల్ల కూడా పాడైపోతాం మనం. పెరిగిన వాతావరణం కూడా సరిగ్గా ఉండాలని, ఆ బ్రాటప్ కూడా సరిగ్గా ఉండాలి. ఇన్ని రకాలుగా నీకు అది కలిసి వచ్చేది కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. అంటే మొక్కస్య నీలో బలహీనతలు బయటికి నీకు తెలుస్తూ ఉంటాయి కదా, నీ బలహీనత నీకు తెలుస్తూ ఉంటాయి కదా, అందులోంచి విడుదల పొందటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయి. ఒకవేళ నీ బలహీనతలు నీకు సంతోషాన్ని ప్రస్తుతం కలగజేసుకున్నా వడ్డీతో సహా దుఃఖంగా మారిపోతాయని సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నారనుకోండి, మీ దుఃఖం అంతా, మీ అశాంతి అంతా శాంతిగా మారిపోను, మీ దుఃఖం అంతా సంతోషముగా మారిపోను, నీ నడకం అంత స్వర్గముగా మారుతుంది. చదువు వలన చావు లేని చదువు చదవని ఎవడ ప్రహ్లాదు. చదువు వల్ల అంటే నువ్వు ఎటువంటి చదువు చదవాలంటే చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పుట్టకూడదు, అటువంటి చదువు చదువు. చదువు వల్ల మిగతా చదువులన్నీ పొట్టకు సంబంధించిన విద్యను, మిగతా ఏం చదువుకున్నా పొట్టేది పోతా ఉంటుంది. ఆత్మవిద్య ఏమంటారు, పరావిద్య. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ అపరావిద్య అంటారు. అంటే మన శరీరానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి విద్యలు, ఈ సైకాలజీ అని, అది పరావిద్య, అపరావిద్యుడు. నీకు అర్థమవుతుందా, ఆ పరావిద్య నేర్చుకోవడానికి ఏకాగ్రత ఉండాలి, అపరావిద్యలు నేర్చుకోవాలన్నా ఏకాగ్రత ఉండాలి. నీకు కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా ఏకాగ్రత ఉండాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలన్నా ఏకాగ్రత. నిరంతరము నన్ను చింతిస్తుంటే నాకు ఏకాగ్రత కలుగుతుంది అర్జున. ఏ విద్య నేర్చుకోవడానికి కానీ నువ్వు ఏకాగ్రత కావాలి. నిరంతరము నిన్ను చింతించడం వల్ల, నిరంతరము నన్ను స్మరించి చింతించడం నీకేమొస్తుంది, ఏకాగ్రత కలుగుతుంది. ధ్యానం నన్ను ప్రేమించడం వల్ల ధ్యానం చేస్తున్నా ఎక్కడో శవాల కింద కూర్చోక్కర్లేదు. నువ్వు స్మరిస్తుంటే, ధ్యానం చేస్తుంటే నీకు తెలియకుండా, నన్ను ప్రేమిస్తుంటే, నన్ను స్మరిస్తుంటే నీకు తెలియకుండా నేను చెప్పిన మాటలు నీకు తెలియకుండా ధ్యానం కూడా జరిగిపోతాడు. నీ చేతులు నాకు స్మరించు, నీ చేతులు నాకు సమర్పించు, నీ కళ్ళును నాకు సమర్పించు, నీ నాలుకను నాకు సమర్పించు, నీ చెవులు నాకు సమర్పించు. నువ్వెక్కడికి వెళ్తావు, నాలుగు లేరం అయిపోతావు, జాయిన్ అయిపోతావు. నువ్వు జాయిన్ అయిపోతావు నాలో. నువ్వు ఆల్రెడీ ప్రారంభించక్కర్లేదు, ప్రవాహం నడచాలి, నువ్వు జాయిన్ అయిపోతావు. ఆ ప్రవాహాన్ని నువ్వు కనిపెట్టక్కర్లేదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ నువ్వు జాయిన్ అయిపోతావు. ముక్తస్య గత సంఘస్య ముక్తస్య అంటే దేని పట్ల ఆసక్తి ఉండకూడదు. నీ పనేది నువ్వు చూసుకోవాలి. నీ అంటే అన్ని పనులు రోడ్డు మీద పనులు నొడుకోమని కాదు, నీ శరీరానికి భగవంతుడి కేటాయించిన పని అయిష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యాలి, విరోధంగా కాకుండా ప్రేమగా చెయ్యాలి. నీ భగవంతుడి నాకు కేటాయించిన పనిని చేయని అంతగా రోడ్డు మీద పని అంతా నొడుకోమని కాదు. గత సంఘస్య ముక్తస్య అంటే ప్రియాప్రియముల్లోంచి విడుదల పొందడానికి సాధన చేయి, అది సాధన అంటారు. నీ బలహీనతల్లోంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ శరీరానికి రోగాలు వస్తే నువ్వు ఎలాగైనా రోగం నుంచి బయటపడటానికి ఎలా ప్రయత్నం చేస్తానో నీ ప్రియాప్రియముల్లోంచి విడుదల పొందడానికి జ్ఞానావస్థత చేత మనస్సు నీ ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలి, ఆత్మవిద్యను ఎలా సంపాదించాలి, మీకు అర్థం వచ్చింది, ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలి, ఆత్మవిద్యను ఎలా సంపాదించాలి అని మనస్సు అంతా ఆ విద్యను ఆత్మవిద్యను భగవంతునికి సంబంధించిన విద్యను సంపాదించడం మీద నీ మనస్సును నిలబెట్టి అట్టే పెట్టి అక్కడ ఉంచేయన్నాడు. ఏది సంపార్జనలో ఆత్మవిద్య సమపార్జనలో. ఈ లోకంలో చాలా విద్యలు ఉన్నాయి. కృష్ణుడు అన్నాడు గీత భగవంతుడు, భగవాను వాచ వ్యాసుడు అంటాడు మధ్య మధ్యలో, ఓసా భగవాను వాచ భగవాను ఏదో 5-6 శ్లోకాలు చెప్తాడు. చదువు భగవాను వాచ భగవాను వాచ ఎందుకు చెప్తాడంటే మనం ముద్దలో ఉన్నాయని తెలుసు. శుద్ధంగా బయట ముద్ద బయట తిండికి పనికి వస్తున్నాం, బుర్ర పని లేదు అంటే కంచం నిండా తిండి, మంచం నిండా మనుషులు, తలకాయ పని చేయట్లేదు, ఎప్పటికప్పుడే మరుపు. ఎప్పటికప్పుడే పరగడుపు. అయ్యా వ్యాసుడు మధ్య మధ్యలో భగవాను వాచ వాడు పెద్దవాడు రా చెప్పేవాడు భగవంతుడు అని చెప్పటం మనకు. రోజుకి 100 అబద్ధాలు చెప్పి మంత్రులు కాదు చెప్పి మాట చెప్పేవాడు భగవంతుడు అని చెప్పడం కోసం మధ్య బదులు భగవాను వాచ భగవాను వాచ భగవాను వాచ చెప్పేవాడు పిచ్చవాడు కాదురా, చెప్పేవాడు ఒక జీవుడు కాదు, జీవుడు కాదు. మొత్తం ఎవరిలోంచి అయితే సృష్టి అంతా వచ్చిందో, ఎవరైతే సృష్టి ఉందో, ఎవరైతే సృష్టి అంతా లయమవుతుందో అది పరమాత్మ చెబుతున్నాడని చెప్పడం కాదు. మధ్య మధ్యలో భగవాను వాచ భగవాను వాచ చెప్పేవాడు భగవంతుడు. ఇది ఏడాకోళంగా ఏదాలాపంగా తీసుకొద్దేవయ్యా, వీరికి ఇది వేళ వెర్రికం తీసుకోకండి, బహు జాగ్రత్తగా ఉండండి, అటెన్షన్ లో ఉండండి, కాన్సన్ట్రేషన్ లో ఉండండి. భగవాను చెప్పేవాడు భగవంతుడు. ఈ సృష్టికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఈ సృష్టికి కేంద్రం ఎవడో, ఎక్కడి నుంచి సృష్టి అంతా వచ్చిందో, ఎక్కడ నిలబడి ఉందో, మళ్ళీ మనం అందరం ఏ వస్తువులు లయమవుతున్నామో వాడు చెబుతున్నాడు అని అని మనకు మధ్య మధ్యలో హెచ్చరిక కోసం భగవాను వాచ భగవాను వాచ భగవాను వాచ చెప్పేవాడు భగవంతుడు. ఒకసారి చెప్తే సరిపడుతుంది కదా భగవాను వచ్చని. మధ్య మధ్యలో మనకు రెడీగా ఉంచడం అంటే మీరు తక్కువ అంచనా అవుద్ది శాస్త్రం ఇది. ఏదో ఇష్టాలు చూడ ఇష్టం, కోపం వచ్చినప్పుడు ఒక మాట, కోపం లేనప్పుడు ఒక మాట, ఇష్టం ఉన్నప్పుడు ఒకటి, ఇష్టం లేని మాట, అలా చెప్పింది పరమాత్మ. శనివారం ఒక మాట, ఆదివారం ఒక మాట, భగవాను వాచ భగవాను వాచ అయితే మనమందరం విశ్వాసులని వ్యాసుడికి తెలుసు. మనందరం విశ్వాసి ఆ భగవంతుడి మీద విశ్వాసం కలగజేయడం కోసం మళ్ళీ మనందరం విశ్వాసీయులని వ్యాసుడికి తెలిసి వేదవ్యాసుడికి మనకి ఈశ్వరుడి మీద విశ్వాసం కలగజేయడం కోసం భగవాన్ వాచ భగవాన్ వాచ భగవాన్ వాచ రిపీటెడ్గా చెప్తున్నాడు. ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాడని మనకు అనిపిస్తుంది కదా, అన్నిసార్లు చెప్పినా మనకు బుద్ధి రావటం లేదు మనకు. ఇదొక మాయ. ఏంటి పిచ్చోడు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే భగవాన్ వచ్చ భగవాన్ వచ్చాడని అనుకుంటాం కదా. ఎన్నిసార్లు చెప్పినా మనకు బుద్ధి ఏమి రావటం లేదు మనకు తెలియదు. ఏం చేద్దాం, మనలో ఉంటాం, మనలో ఉన్న అజ్ఞానం అంత దట్టంగా ఉంటుంది. జ్ఞానావస్థిత చేస్త అంటే జ్ఞానం మీద ఆత్మజ్ఞాన సంపాద్యని మీద డూ ఆర్ డై. మన ఆత్మజ్ఞాన సముపార్జనలో ఉండాలి, లేదా ప్రయత్నంలో శరీరం చనిపోతే చనిపోతుంది. ఆ ప్రయత్నంలో శరీరం పోయినా పర్లేదు. నీకు అర్థమవుతుందా? ఆత్మజ్ఞాన సముపార్జనలో ఉండాలి. ఒకవేళ మధ్యలో చావు వచ్చేసింది అనుకుని వస్తే రాను, దేహ ప్రారంభాన్ని బట్టి అది పోతుంది. కానీ ఇక్కడ దేహం ఎంతకాలం ఉంటుందని కాదు ముఖ్యం, దాని టైం వచ్చినప్పుడు ఇది పోతుంది. దేహం దాని ప్రారంభం పూర్తయినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఈ లోపల మీరు ఆత్మజ్ఞాన సముపార్జన ప్రయత్నంలో ఉండండి. మీ మనస్సు దాని మీద నిలబెట్టి ఉంచండి, మీ బుద్ధిని దాని మీద నిలబెట్టి ఉంచండి. ఒకసారి ఒకవేళ మీ మనస్సు చెలించిపోతానంటే మీ మనస్సు చెట్ల ఆకులు ఎలా కదులుతాయో అలా అటు ఇటు కదులుతాయంటే చెట్లు ఆకులు అటు ఇటు కదులుతాంటే ఆ గాలి వేస్తాండి చెట్లు ఆకులు ఎలా కదులుతాయో. ఏదో విషయ స్మరణ వల్ల మీ మనస్సు అటు ఇటు కదులుతాంటే బుద్ధి ఉంది కదా మీకు, ఆ బుద్ధితోటి మీ మనస్సుకు బుద్ధి చెప్పి నేను చెప్పిన మాటలు వినండి. మీరు ఇతరులకు బుద్ధి చెప్పొద్దు, మీ బుద్ధితోటి ఇతరులకు బుద్ధి చెప్పొద్దు, మీ మనస్సుకు బుద్ధి చెప్పండి అంటున్నారు. మీ మనసుకు బుద్ధి చెప్పి అటు ఇటు చేపలేని దానికి వాండరింగ్ ఎక్కువగా ఉంటే ఆత్మవిద్యని ఆత్మవిద్యని మనం సంపాదించాలి, లేదా ఆ ప్రయత్నంలో మనకు ప్రాణం పోయిన ఇబ్బంది లేదు, ఆ సాధనలో ఉండాలి. జ్ఞానావస్థ చేస్తే ఆత్మజ్ఞాన సముపార్జనలో ఆత్మవిద్య సముపార్జన ఈ మనస్సును నిలబెడితే అలా యజ్ఞాయచరస కర్మ సమగ్రం ప్రభులు అయితే ఇలాగైతే మీకు పునర్జన్మలు రావు. ఎలా రావు? మీరు ఏ పని చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేయండి. అధర్మం కోసం చేయొద్దు, ధర్మం కోసం చేయండి, చెడ్డ కోసం చేయొద్దు, మంచి కోసం చేయండి. ఆ రకంగా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. ఆ రకంగా మీరు కర్మ రాగద్వేషాలు లేకుండా చేయండి. మీ బలహీనతల్లోంచి బయటపడి చేయండి. మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా భగవంతుని యొక్క మాటను ప్రమాణం పెట్టుకుని చేయండి. జనాలతోటి ఎక్కువ కలవకండి. నేను కూడా ఈ భక్తి మీటింగ్లు తప్పించి సమిష్టి మీటింగ్లకి ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను. ఏదో పెద్ద గురువు వస్తున్నాడు 3వ తారీఖున పాలకొల్లు అని వారం రోజులు ధ్యానం చేస్తే ఆయన పెద్ద గురువు, ఇండియాలోని పెద్ద గురువుల్లో ఒకడు. మీరు కూడా దయచేయడం అని చెప్పి నాకు గౌరవం ఉందని నేను సమిష్టి మీటింగ్లు 10 మంది మాట్లాడే మీటింగ్లకు రానని చెప్పాను. అంటే ఇష్టం లేక కాదు, జన సంసర్గం జనంతో కలియటం తగ్గించుకోవడానికి. ఇలా సమిష్టి మీటింగ్కి వెళ్తాడు, రోజుకు మీటింగ్ వెళ్ళాలి. అయితే మేమేదో భక్తి మీటింగ్లు పెట్టుకొని సర్వేట్ చేసుకుంటాను. నేను మీటింగ్లు పెంచుకో, సమిష్టి మీటింగ్ 10 మంది కలిసి మాట్లాడుతున్నారు చూడండి. ఇంకా ఈ వీటికి మామూలుగా మా మీటింగ్లు ఎప్పుడైనా చెప్పుకోండి, కళ్యాణ మండపాలు కూడా రావని చెబుతున్నాను. 3వ తారీఖున రవిశంకరం వస్తాయని ధ్యానం బాగా నేర్పుతాడు. నేను చెప్పాను నన్ను ఆహ్వానించడానికి వచ్చింది, మీరు ధ్యానం నేర్చుకోండి మంచిదిగా, మీరు జ్ఞానం నేర్చుకోండి, పెద్ద గురివే జ్ఞానం నేర్చుకోండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆయన తీసుకెళ్లి ఓపెన్ చేయించుకోండి క్లాసులో, నేను రాలని చెప్తాను. అంటే ఇష్టం లేక కాదు, ఇది తగ్గించుకోవాలి. మంత్రులకి ఎమ్మెల్యేలు సరదా ఆడికి రిబ్బన్లు కట్టించడం అంటే ఆడ సరదా. మనకు రిబ్బన్లు కట్టించడం కూడా వచ్చి కలిసేసి లేదు, ఇంటికి కూడా కూర్చుంటే వచ్చి నష్టం లేదు. మీరు మంత్రిని ఎక్కడైనా తీసుకొచ్చి ఇబ్బంది కత్తిరిస్తాంటే అది సరదా పాపం, అది సరదా. వాళ్ళకి ఎలా అలా అలవాటు పెడతారు జీవితానికి. మేము కళ్యాణ మండపానికి కూడా సమీక్ష మీటింగ్లు రావు అని చెప్పి మామూలుగా మమ్మల్ని మమ్మల్ని ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకోవడానికి మాకు అర్థం కాదు. అంటే జనసామాన్యం తోటి కలవటం తగ్గించుకోవడం కోసం. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం, సాధకుడికి కొంత ఏకాంతవాసం అవసరం. ఎక్కువ జనంతో కలిసిపోకూడదు. సాధకుడికి ఏమవాలి? కొంత ఏకాంతవాసం అవసరం. సహవాసం హోలీ కంపెనీ. ఏంటది హోలీ కంపెనీ? ఏకాంతవాసం, సహవాసం, హోలీ కంపెనీ, ఉపవాసం. అప్పుడు శరీరానికి కొంచెం ఆయిల్ ఎప్పుడైనా ఉపవాసాలు ఉపవాసం ఎప్పుడైనా ఉపవాసాలు చేయటం మంచిది. దీనికి పరమాచార్య ఏమన్నాడంటే, ఎవరో వచ్చి ఒక భక్తులు వచ్చి ఈ మధ్య 4 రోజులు లంకడాలంటే భోజనం చేయటం లేదన్నాడు. మామూలుగా ఏకాదశి చెయ్యు నువ్వు, ద్వాదశి చెయ్యు, పౌర్ణమి ఏది చెయ్యు నీకు, భగవంతుడు ఈ రకంగా నీకు ఈ రకంగా నీ చేత లంకడాలు చేస్తున్నాడు, మంచిదే చెయ్యి అన్నాడు. ఇంకా ద్వాదశి లేదు, త్రయోదశి లేదు, రోజు తిండి పని నీకు ఉంది. నువ్వు మామూలుగా లంకణాలు గడితేనే కానీ ఉపవాసాలు చెయ్యి నువ్వు. 4 రోజులు ఇంకో 4 రోజులు దూరమన్నా పర్లేదు, ఈ లోపల నీకు పొట్ట బాగుపడుతుంది, వెళ్ళిరమ్మన్నాడు. నీ ఎలాగే ఇష్టమే చేయటం లేదు, భగవంతుడు బలవంతుడు నీ లంకణాలే బిడ్డ చేస్తే అలాగనే చెయ్యి మంచిదే అన్నాడు. చెయ్యాలి, నువ్వు ఎలాగ చెయ్యు, లంకణాలు పెట్టాడు. ఇప్పుడు ఏమైనా చేయిస్తావు, ఏం చేస్తావు లంకణాలు పెట్టి చేయితే? 104 డిగ్రీలతో నీ శరీరం కాలిపోతే అని భోజనం చేసి ఏం చేస్తావు? భోజనం లోపలికి వెళ్ళదు, అలా చెయ్యి మంచిది. ఇది భగవంతుడి చేయించి ఉపవాసం నీకు చేస్తాడు. ముందు మంచి ఎప్పుడైనా అంటే రోజు శరీరాన్ని మార్చేమని కాదు, ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం ఇవన్నీ మంచివి. వాసం అంటే కొంతమంది ఈ పండితులు ఏం చెప్తారంటే, వాసం అంటే దగ్గరగా ఉండటం. వాసం అంటే దగ్గరగా ఉండటం. ఒక అన్నం తక్కువ తీసుకున్నా, నువ్వు సరిపడి తీసుకున్నా, లేదా అన్నం తీసుకోకపోయినా ఏం చేయ, భగవంతుడి దగ్గరగా ఉండు, భగవంతుడి దగ్గరగా ఉండు. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండు, భగవంతుడికి సమీపంలో కూర్చోవటం, భగవంతుడికి సమీపంలో ఉండటం నేర్చుకో. నువ్వు అన్నం తక్కువ తిన్నా, లేదా అసలు మానేసి అది ముఖ్యం కాదు, శరీర యాత్రకు సరిపడి అన్నం తినాలి. భగవంతుడి గీతలు యుక్తాహారం అన్నాడు. బాగా తక్కువ తినొద్దు, బాగా ఎక్కువ తినవద్దు అన్నాడు. ఎక్కువ తింటే ఏమవుతుందంటే, ఎక్కువ తింటే నీకు మనస్సు నిలబడదు, బాగా తక్కువ తింటే నీరసం వస్తుంది. అతి అనలేదు, మితం అనలేదు, యుక్తాహారం. నీ శరీరానికి సరిపడుతుంది, నీ శరీరానికి చక్కటి వాడాడు భగవంతుడు, చక్కటి మాట వాడాడు. అతి అనలేదు, మితాలు లేదు, యుక్తాహారం. యుక్తం అంటే ఏంటంటే, నీ ఆకలికి సరిపడి తినవు, నీ ఆకలికి సరిపడి ఎక్కువ తినొద్దు, మరీ తక్కువ తినొద్దు. మరీ తక్కువ తింటే ఏమవుతుంది, నీరసం వస్తుంది. మరీ ఎక్కువ తింటే ఏమవుతుంది, బద్ధకం వస్తుంది. ఈ సాధన చేసుకోవడం యుక్తాహారం. యుక్తారు ఇందాక శంకరాచార్య వారు చెప్పాను కదా, ఆకలనే రోగానికి, ఆకలనే రాగానికి అన్నం అనేవి మందు. మన శరీరానికి ఏదైనా రోగం వస్తే ఎలా మందు టాబ్లెట్స్ వాడుతున్నావు, ఆకలి కూడా రోగమే. అయితే ఆ రోగం ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటుంది. అయితే ఆకలి, ఆకలనే రోగానికి అన్నం అనే మందు ఎంతవరకు వస్తా, అంత అతిగా వేయకు, అంత సరిపోదు. డాక్టర్ గారు నేను ఒక బిళ్ళ మింగమంటే ఒక బిళ్ళ మింగుతో కానీ 10 బిళ్ళలు మింగవు కదా. అలాగే ఆకలనే రోగానికి అన్నం కూడా సరిపడి వెయ్యి. నీకు అర్థం, అతిగాను వద్దు, బాగా తక్కువ తక్కువ బాగా తక్కువ వేసుకుంటే నీరసం వస్తుంది. అతిగాను వద్దు, మితంగా యుక్తంగా నీకు ఎంతవరకు అవసరం అంతవరకు చేయదు. అంటే అన్నం తినేటప్పుడు మన అందరికీ శరీరం చెబుతుంది, ఏదైనా తింటున్నాం అనుకోండి మన శరీరం చెబుతుంది సరిపోతున్నారు. మన శరీరం ఏం చెబుతుంది, నువ్వు తిన్న సరి మనం చెప్పిన వినం, అది చెప్పకుండా వినకుండా తినేయటం వల్ల వచ్చి మళ్ళీ రోగాలు ఎక్కువ వస్తాయి. మనం తిండికాడ జాగ్రత్తగా ఉంటే 150 మంది అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఆహారం కాలు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా 150 మంది అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. శంకరాచార్యం అనేవారంటే, నోరుతోటి తినేదే నువ్వు అన్నం అనుకుంటున్నావు, చెవులతోటి వినేదన్నం. నువ్వు అన్నం శుభ్రంగా ఉండాలి, కూర శుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావో చెవులతోటి విషయాలు కూడా మంచిగా ఉండాలి, కళ్ళతోటి దృశ్యాలు మంచిగా ఉండాలి. కళ్ళతోటి చూసేది అన్నం, చెవులతోటి వినేది అన్నం, అది అన్నమే. నోటితోటి తినేది అన్నం కాదు, చెవులతోటి వినేది కూడా అన్నమే, కళ్ళతోటి చూసేది కూడా ఆహారమే. ఈ ఆహారంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, కళ్ళతోటి చూసే దాంట్లో, చెవులతోటి వినే దాంట్లో, ఆ ఫుడ్ విషయంలో కూడా అదే జాగ్రత్తగా ఉంటేనే నీ సాధన సఫలీకృతం అవుతుంది. నీ సాధనలోంచి నువ్వు సిద్ధ వస్తువులకు వస్తావు, సిద్ధపురుషుడు అవుతావు. అంటే సిద్ధపురుషుడు అవటం అంటే సిద్ధంగా ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది, పరమాత్మ నీకు ఎరుకులోకి వస్తుంది అయ్యా అని చెప్తున్నాడు. యజ్ఞాయ చరసక్రం అంటే నువ్వు ధర్మం నిమిత్తం, నీ డ్యూటీ నిమిత్తం, గొప్పల కోసం కాకుండా ఏది ఇంకోటి, ఈ భక్తులందరూ కూడా సాధ్యులందరూ రెండు విషయాలకు రాజకీయం, రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి ప్రచారం, రెండు రాజకీయాలు. అందరినీ కాదని ఉండవాడు, భక్తులు అనేవాడు, సాధకుడు, జిజ్ఞాసువుడు, ముముక్షువుడు, రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి రాజకీయాలు, రెండేంటి ప్రచారం. ఈ భక్తులకు కూడా చాలా మందికి ప్రచారం కావాలి. నీ ప్రచారం కోరుకుంటున్నామంటే నీ మనసు బాహ్య ముఖాన్ని పెడిపోదు. ఆచారం మంచిదే, ప్రచారం మంచిది కాదు, ఆచారం మంచిదే కొంతవరకు. అంచేది మనం ఈ రెండింటికి ప్రచారం ఒకటి, రాజకీయాలు ఒకటి, మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచి, సాధకుడికి మంచిది, భక్తుడికి మంచిది. అయితే ముముక్షువు కాని వాడు మోక్షాన్ని కోరుకోడు, జిజ్ఞాస లేని వాడు జ్ఞానం సంపాదించాలని బుద్ధి కలగదు. అయితే సత్పురుషులతోడు, సహృదయంతో స్నేహం చేస్తే ముందు ముముక్షత్వం వస్తుంది, జిజ్ఞాస వస్తుంది. అంటే మన చేతిలో డబ్బుంటే బజార్లో వస్తువు కొనుక్కోడు ఎంత తేలికో, అది జిజ్ఞాస అనేది జ్ఞానం సంపాదించాలని తలంపు లోపల చూస్తే జ్ఞానం సంపాదించడం కూడా అంతే తేలిక. ఆ తపన లోపల నుంచి రావాలి అది. ఇది మనం ముముక్ష మోక్షం పొందాలి అంటే ఈ జన్మలోనే మనం పొందవలసింది, ఈ జన్మలోనే పొందాలటువంటి ఆ పట్టుదల రావాలి. ఆ పట్టుదల రావటం కూడా గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా తేలిగ్గా రాదు. యజ్ఞాయచరత కర్మ అంటే ఇతరుల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం ఏదైనా పని చేస్తా అంటే నీకు అర్థం, భగవంతుని ప్రీత్యర్థం నువ్వు భగవంతుని ఏం చేస్తాంటే, ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడే అనే బుద్ధితోటి పని చేస్తాంటే, నువ్వు పని చేసినా నీ పని పునర్జన్మ ఇవ్వదు. కానీ నువ్వు పని చేసినా కొత్త కోసం రావు, పునర్జన్మను కూడా నీకు ఇవ్వదు. ఇతరుల మంచి కోసం నువ్వు చేసే పని, నీ స్వార్థం కోసం నువ్వు చేసే పని, ప్రతి పని నీకు పునర్జన్మ వస్తుంది. కానీ ఇతరుల మంచి కోసం నువ్వు చేసే పని వల్ల నీకు పునర్జన్మ రానే రాదు అయ్యా. సమగ్రం శేషము లేకుండా, నిశేషము లేకుండా నీ నువ్వు భగవంతుని ప్రీత్యర్థం, ఇతరుల క్షేమం కోసం ఏదైనా పని చేస్తే, కర్మ చేస్తే, ఆ కర్మ నిన్ను బంధించదు సరికదా, నిన్ను బంధం నుంచి విడుదల చేస్తుంది, నీకు మోక్షం ప్రసాదిస్తుంది. అట్టి కర్మను ఆచరించు, అట్టి ధర్మాన్ని ఆచరించు, అతి కర్మను చెయ్యి. ఎటువంటి కర్మను చెయ్యి, నువ్వు ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, ఎటువంటి కర్మను ఆచరిస్తే ఆ కర్మ పునర్జన్మలకు కారణం కాదు, ఈ జన్మ నీకు అది మోక్షకారకం అవుతుందో అటువంటి కర్మని నువ్వు ఆచరించు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసహ యజ్ఞాయ చరత కర్మ సమగ్రం ప్రబిలితే, శేషము లేకుండా నీ కర్మ అంతా నశిస్తుంది. నీకు వాగ్దానం శేషము లేకుండా నిశేషముగా నశించి శేషము రాదు అంటే ఇంకొకటో రెండు బీజాలు ఉండవు పునర్జన్మకి. అసలు బీజాలు లేకుండా మొత్తం కాలిపోతుంది, జ్ఞానాగ్నిలో మొత్తం అంతా కాలిపోతుంది. ఎప్పుడైనా హృదయంలో నుంచి జ్ఞానాగ్ని అది ప్రజ్వల అయిందో, లోపల నుంచి జ్ఞానాగ్ని ఊరుతుందో, మొత్తం సంస్కారం పునర్జన్మ హేతులని కాలిబూడిదైపోతుంది. కృష్ణుడి మీద కొంతమంది ఎంతమంది నమ్మకైన వాళ్ళు ఉన్నారంటే, నువ్వు పవిత్రుని సంపద పవిత్ర నువ్వు పవిత్రుడిగా పవిత్రతను సంపాదించుకో, ఏకాగ్రతను సంపాదించుకో అని కృష్ణుడు ఎవడైనా ఆయన కాలంలో చెప్తే, నువ్వు నేను చూశాక ఇంకా నేను అపవిత్రుడికి ఎలా ఉంటానో అది కొంతమంది, అది భగవంతుని కూడా పల్టి కొట్టింది చూడండి. ఎన్ని పవిత్రుడిగా ఉండటం అంటే నేను చూశాక నాకు ఇంకా అపవచ్చు అక్కడ ఉండబడుతున్నాడు. నేను నీ దర్శనానికి వచ్చాను కదా, నాకు ఇంక పవిత్రుడిగా ఉంటామంటే నాకు అది అపవిత్రత ఎక్కడ మిగులుతుంది అనే భక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు కానీ లేదా కృష్ణుని కానీ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని దుఃఖం ఎలా ఉంటుందో, దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులకు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి. అశాంతి ఎలా ఉంటుందో, దుఃఖం ఎలా ఉంటుందో మీరు తెలియని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని ఈ మహాత్ములు మహర్షులు యోగులు అందరూ చేసిన ప్రయత్నం. మీకు 1000 కోట్లు డబ్బున్నా దుఃఖం ఆగదు, వచ్చేస్తుంది. మీకు 1000 కోట్లు డబ్బుందనుకోండి, దుఃఖం ఆగుతుంది అనుకోకుండా దుఃఖం వచ్చేస్తుంది. మీకు అది ఏ వస్తువులైతే దుఃఖం లేదో, ఏ వస్తువులైతే అశాంతి లేదో, ఏ సూర్యుడి చీకటిని చూద్దామని ప్రయత్నం చేసినా చూడలేడు. ఒక సూర్యుడికి చీకటిని చూడాలని కూడా ప్రయత్నం చేసినా చూడలేడు. ఏ వస్తువుకైతే అశాంతి కనపడదో, ఏ వస్తువుకైతే మీకు అర్థమవుతుంది దుఃఖం కనపడదో, అటువంటి వస్తువు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి జ్ఞానులు యోగులు అవతార పురుషులు చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, దుఃఖం ఆగదు, అశాంతి ఆగదు, భోగాలు వస్తుంది. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, పెద్ద మేడ కట్టుకోవచ్చు, 20 లక్షల కారు కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక సొంత విమానం కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన వస్తువులు పెట్టుకోవచ్చు. మీకు అర్థం వచ్చిందే, అసలు సున్నా. బాహ్యమైన భోగాలన్నీ బాహ్యమైన ఆకర్షణ అనుభవించవచ్చు. డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, కానీ జ్ఞానం చేసే పని డబ్బు చేయలేదు. మీకు అర్థమవుతుంది, డబ్బు చేసే పని డబ్బుని చేయమంటే చేస్తుంది, కానీ జ్ఞానం చేసే పని విద్య చేసే పని డబ్బు చేయలేదు. 1000 లక్ష వేల కోట్లున్నా చేయలేదు, జ్ఞానం చేసే పని 1000 వేల కోట్లున్నా చేయలేదు. అంటే మీకు 1000 వేల కోట్లు సంపాదించారు, మీ అశాంతి మీ కూడా వస్తుంది, మీ దుఃఖం మీ కూడా వస్తుంది, మీ వెలితి మీ కూడా వస్తుంది. అర్జున జ్ఞానంతో సమానమైంది ఈ లోకంలో కానీ పరలోకంలో కూడా లేబులేదు. ఈ లోకం లేదు, పరలోకంలో కూడా ఇంత ఉత్కృష్టమైనటువంటి వస్తువు లేనే లేదు అయ్యా. ఇదో మీకు అది ఏదో నీ బలహీనతల్లోంచి, నీ పాపాల్లోంచి, జన్మాంతరంలోంచి, నేను అలవాట్లోంచి నిన్ను విడుదల చేసే బాధ్యత నాడని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఎలా శ్లోకాలు చదవం. శ్లోకం పోగొట్టేది శ్లోకం, మీరు శ్లోకం బాగా శ్లోకం మీకు బాగా అర్థమైతే శ్లోకం పోతుంది, శ్లోకం మీకు బాగా అర్థమైతే శ్లోకం పోతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఆనందిని లోపలే ఉన్నది భగవాన్ వస్తున్నారు ఏం చెప్పి సబ్జెక్ట్ అంటే ప్రజెంటేషన్ సబ్జెక్టు విషయం ఒకటే. రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, శంకరుడు చెప్పినా, రామానుజుడు చెప్పినా, రమణుడు చెప్పినా విషయం ఒకటి, ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అడిగితే చెప్పింది ఒక రకంగా, అడిగితే చెప్తే గురువుడు కొంతమంది ఉన్నారు, అడిగింది చెప్పి అడగకుండా చెప్పేసే గురువుడు కొంతమంది ఉన్నారు. అడిగింది చెప్తారు, అడగకుండా నీకు అవసరం అనుకుంటే అడగకుండానే చెప్పేస్తాడు. కొంతమంది గురువులు ఊరికి అడిగిన దానికి చెప్పేసి ఊరుకుంటారు, 6-4 ఎంతంటే 6-4 15 చెప్పేసి ఊరుకుంటారు అంతే. కొంతమంది కొంతమంది గురువులు అదే కాక నీకు అవసరమైన విషయాలు, దానికి నీకు అవసరమైన విషయాలు నువ్వు తెలుసుకునే విషయానికి సపోర్ట్ కూడా విషయాలు కూడా చెప్పుకుపోతూ ఉంటారు. వాడు ఆచారం వాడికి పైసలు ఉంటే నేను పోషిస్తాడు కూడా, వాడు ఆచారం అంటే కేవలం వాడికి శాస్త్రంతో సరిపెట్టుకోడు. వాడికి ఒక శాస్త్ర పండించినప్పుడు ఇక్కడ అనుభవం ఉంటుంది, యుక్తి ఉంటుంది. ఆ యుక్తి దానికి నేను మోసం చేయటాను కదా, నీ అహంకారాన్ని పడగొట్టాను. మళ్ళీ లోకలు కూడా లౌకికులు కూడా యుక్తి, ఆ యుక్తి అంటే ఎదటి వాళ్ళు మోసం చేయటం కదా, నీ అహంకారాలు పడగొట్టడానికి ఒకసారి యుక్తి ప్రయత్నిస్తాడు. మోసం చేయటానికి కాదు, మోసం చేయటానికి జ్ఞానికి తనకంటే ఇతరులు ఎవరు లేరు. ఆనందమని. ఆత్మ ఆనందము చాచన్యము ఆనందం వేరుగా ఉండవు. నీకు అర్థమవుతుంది, సూర్యుడి వెలుతురు వేరుగా ఉండవు, సూర్యుడి వెలుతురు వేరుగా ఉండవు, ఆత్మ ఆనందం వేరుగా ఉండవు. నీకు ఆత్మజ్ఞాన సంపాదన ఎందుకంటే ఆనందం కోసమే, శాంతి కోసమే, సుఖము కోసమే. గురుచండి, మనం అందరికంటే మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. మీ భర్త కంటే కూడా మీరంటేనే ఎక్కువ ప్రేమ, అంతే కదా? మీ భర్త కంటే మీరంటేనే మీకు ఎక్కువ ప్రేమ. మీ భర్త మీకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు. మీకు అర్థమవుతుంది, మీ భర్త మీకు అనుకూలంగా లేకపోతే పైకి నటించినా ప్రేమించరు. పైకి నటిస్తే ప్రేమించినట్టు కానీ ప్రేమించరు. ప్రతి మనిషికి ఏది ఇష్టం? తానంటే తానే ఇష్టం, తనంటేనే తాను ఇష్టం. ఏం చేస్తారు? తన లోపల ఉన్నది ఒకటి మాత్రమే నిజం. నువ్వు ఎవరినైనా ప్రేమించిన వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు. మీకు ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీ మీకు ఇష్టం. ఆ పార్టీ మంచిదే చెడ్డదా అక్కర్లేదు, మీకు ఆ పదవి ఇచ్చింది కాబట్టి. అంటే అన్నిటికంటే మీరే ఎక్కువ ఇష్టం. మీరంటే మీకే ఇష్టం, మీరంటే మీకంటే ఎందుకే ఎక్కువ? మీరు ఒక్కరి మాటకి మీరు ఉన్నది ఒకటి మాటకి నిజం. మీలో ఉన్న నిజం తెలిస్తే, మీలో ఉన్న నిజం మీకు తెలిస్తే అందరి హృదయాల్లోనే ఇదే ఉందనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు దగ్గర రాదు. నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను, అందరి హృదయాల్లో చాచనమగా ఉన్నాను అని గీతలో విభూతి యోగంలో చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? విభూతి యోగంలో. అందరి హృదయంలో నేను ఉన్నాను, అంతరాత్మగా ఉన్నాను, చాచన్యముగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను. అందరి హృదయంలో వాళ్ళు నీ ప్రాణముకు ప్రాణముగా ఉన్నాను, నీ జీవాత్మ నీ ఆత్మకి ఆత్మగా ఉన్నాను. అందరి హృదయంలో ఉన్నవాడు నేనని చెబుతున్నాడు పరమాత్మ. అయితే ఉన్నవాడు ఆయనే, కానీ విశ్వాసం లేదు మనకు. అలా వస్తువు ఉందని చాలు ఎరుకు కూడా మనకు లేదు. అంటే దేహం మనకి, ఈ దేహంతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నామో, మన మనస్సుతో ఎలాగైతే మనం తాదాత్యం పొందుతున్నామో, మన పరిస్థితులతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నామో, అలా హృదయంలో ఉన్న సద్వస్తుతో మనకి తాదాత్యం వచ్చే వరకు పునర్జన్మలు వస్తాయి. పునర్జన్మలు వస్తాయి, దుఃఖం వెంటాడు, ఇంకా అశాంతి వెంటాడు. ఏ మత ప్రవక్త ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మిమ్మల్ని ఎక్కడికి అశాంతి లేని స్థితిలోకి తీసుకుపోదాం? మీ లోపలేముంది? అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, మీ లోపల మనకేదో బయట కారణాల వల్ల మీకు అశాంతి వస్తుంది అంటున్నారు అనుకుంటున్నారు. బయట కారణాల వల్ల మీకేదో అశాంతి వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అవన్నీ నిజం కాదు. మీలో ఉన్న బలహీనతల వల్లే మీకు అశాంతి వస్తుంది, మీలో ఉన్న రాగద్వేషాల వల్లే మీకు అశాంతి వస్తుంది. బయట కారణాలు నిజం కాదు, నిజం వల్లే మీకు కనిపిస్తున్నాయి. బయట కారణాలు నిజం కాదు. దేహం నువ్వు అనుకోవటం వల్ల లోపల నువ్వున్నావని బయట ప్రపంచం ఉందని అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది? దేహ బుద్ధి పోయిన వెంటనే, శవ బుద్ధి పోయిన వెంటనే ఉన్నదంతా ఒకటే. నువ్వేమనుకుంటున్నావు? నేను దేహం లోపల ఉన్నాను. మీకు అర్థమవుతుంది? బయట ప్రపంచం ఉన్నది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటాం. అనుకుంటున్నాం కదా, ఇలా అనుకుంటున్నాం. ఈ అనుకోవడానికి కారణం ఒకటే, దేహాత్మ బుద్ధి కారణం. నీ లోపలేముందో బయట అదే ఉంది, బయట ఏముందో లోపల, ఆ లోపల భేదం తేడా లేదు. దేహము నేనని తలంపు ఉండటం వల్ల లోపలని బయటని, ఇక్కడున్న దేవుడి ఎక్కడ ఉన్నాడని రకరకాలుగా అనుకుంటున్నావు. ఇదంతా నువ్వు అనుకోవచ్చు, ఇది స్వచ్ఛమ కాదు. లోకం విద్య, లోకం విద్య అంటే ఆచార్య వారు చెప్పింది. విద్య అంటే అసలు లేదని కాదు, సాక్ష్యము కాదు. విద్య అంటే అసలు లేదని కాదు, సాక్ష్యము కాదు. సత్యము, సత్యము రోజు ఒకటో అది బ్రహ్మం. అది నీవై ఉన్నావు. అది ఎలా ఉన్నారు? అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావయ్యా. నువ్వు దేహం అనుకున్నా నువ్వు బ్రహ్మమే, నువ్వు దేహం అనుకున్నా నువ్వు చావులేని సత్పదార్థమే. దేహం అనుకున్నా అదే నువ్వు, మనస్సు అనుకున్నా నువ్వు అదే, బుద్ధి అనుకున్నా నువ్వు అదే. నువ్వు అయితే ఏది, నువ్వు అదే అనుకున్నా అదే. దాంతో నువ్వు కాని దాంట్లోంచి విడుదలయ్యే వరకు ఏదిగా ఉన్నావు దానిపాలకు ఎరుకు నీకు రాదు. నువ్వు కాని దాంట్లోంచి విడుదలయ్యే వరకు నువ్వేదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక, దాని తాలూకు అవేర్నెస్ నీకు రాదు. మనిషికి ఏం కావాలి? ఆనందం కావాలి. మనిషికి ఏం కావాలి? శాంతి కావాలి. మనిషికి ఏం కావాలి? సుఖం కావాలి. మీకు అర్థమవుతుంది? మనకు అన్ని ఉన్నాయి, ఈ దారిద్ర్యం ఉంది. ఏ దారిద్ర్యం? సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం. కొంతమంది అంటే అన్ని ఉన్నాయండి, ఎక్కడ ఆనందం లేదు. ఆనందానికి కరువాసిపోయి ఉన్నామండి, శాంతి కోసం కరువాసిపోయి ఉన్నాం. దారిద్ర్యం, ఆధ్యాత్మిక దారిద్ర్యం. సుఖం లేదు, సుఖం శాంతి లేదు, ఆనందం లేదు. పోనీ ఎప్పుడు ఉందామని మనకు ఉంది, కానీ శరీరం పోతే మనం పోతున్నాం అనుకుంటున్నాం. శరీరం పోయినా మనం పోవం. ఎప్పుడు ఉండటం అనేది మన అస్తిత్వ యొక్క లక్ష్యం. శరీరం పోతంటే మనం ఏడుస్తాం. మీకు అర్థమవుతుంది? ఎందుకు ఏడుస్తాం చెప్పండి? శరీరం పోయిన తర్వాత మనం ఉండమని అనుకోవటం వల్ల. ఉంది కానీ ఉండ, ఈ శరీరం పోయిన తర్వాత మనం ఏదిగా ఉన్నామో అది శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. దాని చాలుకు ఎరుక లేదు. దాని చాలుకు ఎరుక లేకపోతే దారిద్ర్యం. ఆ దారిద్ర్యంలో మనం అందరం ఉన్నంత కాదు. ఆధ్యాత్మిక దారిద్ర్యంలో మనం అందరం ఉన్నంత కాలం మనకు పునర్జన్మలు వచ్చి తీరుచాయి. లోకాలు మారుతూ ఉంటాం, పునర్జన్మలు వచ్చి తీరుచుంటాయి. మనిషిని ఏ విధంగా అయితే నీడ వెంటాడుతుందో అశాంతి దుఃఖం శవాలను మోస్తూ ఉండవలసింది. అలాగే శవాలు మోయవలసిందే. శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి, పరిసరాలు మారుతూ ఉంటాయి. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరంతో తాదాప్యం పొందుతాం, ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో తాదా అదే నిజం అనిపిస్తూ ఉంటుంది. నీది నిజం తెలియనంతకాలం నిజం కానీ దాన్ని నిజం అనుకుంటేనే ఉంటాం. ఇది సబ్జెక్టు. నీకు నిజం నీ హృదయంలో నిజం నీకు తెలియనప్పుడు నిజం కాని దాన్ని నిజమని అనుకుంటూనే ఉంటాం. దీనికి శాస్త్రం ఏం చెప్తారంటే, మన బుద్ధి కూడా నిజం కాని విషయాన్ని నమ్ముతూ ఉంటుంది. అట్లా మన బుద్ధి కూడా, అది బుద్ధిలో ఉన్న దోషం. అదేంటది? బుద్ధిలో ఉన్న దోషం. నిజం కాని దాన్ని కూడా నిజమని నమ్ముతూ ఉంటుంది. కొంతకాలం నమ్ముతుంది, నిజం కాదు కదా, కంటికి అశాంతి ప్రారంభం. మీకు అర్థమవుతుంది? అశాంతి ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది నిజం కాదని ఒక నిజం కాదు, ఒక అసత్యాన్ని మళ్ళీ అది వదిలేస్తాడు, ఇంకో అసత్యాన్ని పట్టుకుంటాడు. ఓ గోతులోంచి పైకి రావటం, ఇంకో గోతులోంచి దిగటం. ఓ గోతులోంచి పైకి వచ్చేస్తాడు, చలిగ్గెళ్ళి ఇంకో గోతులు పడిపోతాడు. ఆ గోతులోంచి మళ్ళీ పైకి వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో గోతులు పడిపోతాడు. అంటే నీకు అర్థమేంటి? నువ్వు అసత్యాన్ని మారుస్తావు, నువ్వు అసత్యాన్ని మారుస్తావు. అప్పుడు నీ బుద్ధి ఏం చేస్తుంది? చాలా నిజం అనుకున్నావు, ఇప్పుడు తెలుస్తుంది ఇది కూడా నిజం కాదని. ఇక్కడ శాస్త్రం ఏంటండి, బుద్ధికి నిజం పట్ల పక్షపాతమే, పక్షవాతం కాదు పక్షపాతమే. బుద్ధికి నిజం పట్ల పక్షపాతం. నీ బుద్ధికి ఆ నిజం, నీ హృదయంలో నిజం గోచరమయ్యే వరకు నీ బుద్ధికి నీ హృదయంలోని గోచరం, నీ హృదయంలోని నిజం దానికి గోచరం అయ్యకూడదు. ఒక అసత్యాన్ని విడిచిపెట్టేస్తుంది, ఇంకో అసత్యాన్ని పట్టుకుంటుంది, ఆ అసత్యాన్ని విడిచిపెట్టి ఇంకో అసత్యాన్ని పట్టుకుంటుంది. నీకు నిజం తెలియనంతకాలం, నీ హృదయంలో నిజం నీకు బుద్ధికి గోచరినంతకాలం, కోట్లాది జన్మలు, పశు జన్మలో, మనుషు జన్మలు ఇలా తిరుగుతూ ఉంటా ఉన్నాడు. నీ బుద్ధికి ఆ నిజం గోచరించేవాడు. యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో నిజం నీకు తెలిస్తేనే, నీ హృదయంలో నిజం నీకు, నీ హృదయంలో నిజంతో ఇప్పుడు నీకు శరీరంతో తాదాత్మ్యం ఎలా ఉందో అలా నీ హృదయంలో నిజంతో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు ఈ చక్రం నుంచి బయటకు వస్తా. కానీ ఈ చక్రం నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోతే నీకు లేదు. ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో నిజమే నీకు స్వాతంత్రం ఇస్తుంది, నీ హృదయంలో నిజమే నీకు శాంతిని కలిగజేస్తుంది. నువ్వు శరీరం ఉన్నా శరీరం చనిపోయినా నీ అస్తిత్వానికి భంగం లేదన్న సంగతి నీకు నీ హృదయంలో నిజం గోచరించాక తెలుస్తుంది. అప్పటి వరకు ఎన్ని శాస్త్రాలు చదివినా తెలియదు. అప్పుడు నీ హృదయంలో నిజం నీకు దర్శనం ఇచ్చాక అది మనోదేహములకు అతీతమైనది. ఆ దర్శనం ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే, ఎడు చూసిన ఆనందమే. నీకు అర్థం వచ్చిందే? పరిస్థితులు అనుకూలంగా ఆనందమే, ప్రతికూలంగా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం, లాభం వస్తే ఆనందం, నష్టం వస్తే ఆనందం. ఈ నిందాస్థితులు ఏది? ఈ నింద ఏమనిపించదు, స్వస్థ. ఆ రెండు అబద్ధాలే, నింద అబద్ధం, స్వస్థ అబద్ధం. ఆ రెండు అబద్ధాలు నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు స్వప్నం వస్తుంది, మనకి స్వప్నం మెరుకులో వస్తుందా నిద్రలో వస్తుందా? స్వప్నం మనకి ఎప్పుడు వస్తుంది? మెరుకులో వస్తుందా నిద్రలో వస్తుంది? నిద్రలో వస్తుంది. నిద్రలో అనేక విషయాలు చూస్తాం, ఆ కళ్ళు నిద్రలో స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో అనేక విషయాలు చూస్తాం. ఇది మీరు జ్ఞాపకించుకోండి. ఆ దృశ్యాన్ని కల్పించేది మనస్సు, చూసేది మనస్సు. ఓ మనకి ఇప్పుడు ఇప్పుడు స్వప్నం రాదు. ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది. మీరు నిద్రపోకుండా స్వప్నం రాదు. మీరు ఆ మంచం మీద కదలరు, మంచం మీద ఉంటారు. ఈ ఎక్కడికో ఢిల్లీ వెళ్ళినట్టు, బొంబాయి వెళ్ళినట్టు, అమెరికా వెళ్ళినట్టు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. హిమాలయాల మీద వెళ్ళినట్టు ఏదో అలాగ వస్తూ ఉంటుంది మీకు. లేకపోతే వలకాటులోకి వెళ్ళినట్టు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మీకు. అర్థం వచ్చిందే? అది ఆ దృశ్యాన్ని ఎవరు కల్పిస్తున్నారు? మనసుకి. అది చూసేది ఎవరు? ఆ దృశ్యంగా మారేది మనస్సు. అది చూసేది ఎవరు? మనస్సు. మీకు అర్థం వచ్చింది? అది మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు నూటికి రూపాయలు ఏదో అనిపిస్తుంది. ఏం చేద్దా? చూసేది మనస్సు, చూడబడేది మనస్సు. చూసేది మనస్సు, చూడబడేది మనస్సు. అక్కడ కళకి, స్వప్నానికి కారణం నిద్ర. స్వప్నానికి కారణం నిద్ర. మీకు అర్థం? ఈ స్వప్నానికి కారణం అజ్ఞానం. మనందరం కూర్చున్నాం, ఇది స్వప్నమే. టచ్ స్టెప్ డ్రీమ్ సార్ మేడం. యూ ఆర్ సచ్ స్టెప్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అది. అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఏ స్లీప్. అక్కడేమో కళకు ఏది కారణం? ఈ కళకేమో అజ్ఞానం కారణం. ఈ కళకేంటి? ఈ స్వప్నానికి, ఆ స్వప్నానికి ఏది కారణం? నిద్ర కారణం. ఇప్పుడు ఇక్కడ చూసేది మనస్సు, చూడబడేది మనస్సు. చూసేది జీవుడే, చూడబడేది కూడా జీవుడే. అందరూ అంటారు ఎవడ ప్రపంచం ఆడిది అంటారు చూడండి. ఒకడు చెడ్డ అనుకున్నది మీరు మంచి అనుకోవచ్చు, ఒకడు మంచి అనుకున్నది ఒకడు చెడ్డొచ్చు. ఎలా చెప్పేది మనస్సే అలా అంటే ఎవడ ప్రపంచం? ఇంట్లో 10 మంది ఉంటే ఎవడ ప్రపంచం ఆడిది? ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, ఒకడు పేకాట కోసం చూస్తూ ఉంటాడు, ఒకడు చదువుకోవాలని చూస్తూ ఉంటాడు, ఒకడు డబ్బు సంపాదించుకోవాలని చూస్తూ ఉంటాడు. మీకు అర్థం అవుతుంది? ఒకడు సినిమా టైం ఎప్పుడు అవుతుంది, మ్యాటి టైం అవుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందని ఆడు చూస్తూ ఉంటాడు. ఎవరి లోకం ఆడిది? ఎవడ వాసనలు, ఎవడ ఎవడ అలవాట్లు వాడు బయట కనిపిస్తే ఆ అలవాట్లను బట్టి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి శాస్త్రం ప్రమాణంగా తీసుకోడు. ఆ శాస్త్రి బుద్ధి లేదు వాడికి. ఎవడ లోకం ఆడిది? ఎవడ అలవాట్లు ఆడు వెళ్ళిపోతూ ఉంటాడు. సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు, లేదా సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్తాడు, తేకట్లు ఆడుకునేవాడు ఆడుకనుకుంటాడు, తగలేసేవాడు తగలేస్తూ ఉంటాడు. తగలేయటం కూడా పనే. సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు, తగలేసేవాడు తగలేస్తూ ఉంటాడు. మరి సంపాదించేవాడు ఉన్నప్పుడు తగలేసేవాడు కూడా ఉండాలి. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే పరమ లోది గొప్ప దాతలు. అందరికంటే ఎవడు గొప్ప దాత అంటే పరమ. ఆ పరమలోభి ఎవడికేది? పైస కూడా. మీకు అర్థమవుతుందా? ఆడు సంపాదించి సంపాదించి అలా ఉంచుతాడు. ఆడు వెనకాల వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అర్థమవుతుంది, ఈ పరమలోభి సంపాదించిందంతా శుభ్రంగా పాడు చేస్తాడు. ఆడే పెద్దది సంపాదించి ఉంచాడు తగలయటానికి. ఆడే గొప్ప దాత. ఈ దోషి ప్రపంచంలో ఎవడు దాత అంటే గొప్ప దాతాడు. ఆడికి పిల్లలు లేరనుకుని ఎవడో పెంచుకుంటాడు. ఆడు ఆడు ఏం చేస్తాడు? ఆడు పెంచుకుంటాడు. అంటే ఈ సంపాదన కూడా తగలేసేవాడు కూడా అక్కడికి రెడీగా ఉంటాడు. ఈ సంపాదించేవాడికి సంపాదించి తగలైతాడు కూడా రెడీ పెట్టి ఉంచుతాడు భవిష్యత్తులో. అయితే కృష్ణుడు గీతలు ఏమని చెప్పంటే, రాబోయే జీవకోటి ఎటువంటి వాడో నాకు తెలుసు అర్జున. పూర్వం ఎటువంటి జీవకోటి పుట్టారో నాకు తెలుసు. ఇప్పుడున్న మనుషులందరికీ తెలుసు. రాబోయే మనుషుల గురించి తెలుసు. పూర్వజన్మలో ఉన్న ఇంతకుముందు ఈ లోకంలో ఈ ఇప్పుడు మన శరీరాలు 100 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న శరీరాల్లో ఒక్క శరీరం ఉండదు. ఇప్పుడు మనకు 100 80 ఏళ్ళాక చూస్తే ఇప్పుడు ఈ శరీరాల్లో ఒక శరీరం ఉండదు. పూర్వం ఎవరు వచ్చారో ఈ భూమి మీద నాకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళు ఎవడో నాకు తెలుసు, సమగ్రంగా తెలుసు. రాబోయే జీవకోటి ఎవరో నాకు తెలుసు. అర్జున, నీకు నాకు తేడా ఏమీ లేదు, నాకు తెలుసును నీకు తెలియదు అన్నాడంతే. ఈ సంపాదించే వాళ్ళ సంపాదన అంతా తగలేయటానికి రెడీగా ఉన్నారు. రాబోయే జీవకోటి ఎవరు వస్తారో వాళ్ళ గురించి కూడా నాకు తెలుసు, నీకు తెలియదు అర్జున. నాకు తెలుసు నీకు తెలియదు. సిగరెట్లు తయారు చేసి ఉంటారు, అది కాల్ చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. పూర్వం ఇది జిన్నులు పెద్ద పేచ్ అయింది. డెబ్బై నాలుగు నెలలో పేచి ఇది. ఓ రాజుగారు పాలకలు వెళ్ళి పొగ కొనుక్కి తెచ్చుకుంటున్నారు. ఓ రాజుగారు పూర్వం ఎక్కువ చుట్టలు కాల్చేవారు చాలా మంది. ఇప్పుడు ఏదో కొత్తగా సిగరెట్లు అనేవి వస్తున్నాయి, పూర్వం సిగరెట్ల కంటే చుట్టలు ఎక్కువ కాల్చేవారు. ఓ రాజుగారు 80 ఏళ్ల కిందట, ఇప్పుడు ఓ రాజుగారు పాలకలు వెళ్ళి పొగాకు కట్టలు పొగాని ఇంటికి ముందు పొగాకు కట్టలు కొని ఇంటికి తెచ్చి చుట్టుకుని వారు పూర్వం అక్కడ. ఓ రాజుగారు ఏం చేశారంటే పాలకలు వెళ్ళి ఇంత కొనుక్కున్నారు పొగాకు, ఇంటికి తెచ్చేసుకుంటున్నారు చేతితోటి. అప్పుడు కార్లు బళ్ళు తక్కువ ఎక్కువ నడక పాలకలు నడిచి ఇంత పొగాతో తెచ్చేసుకుంటున్నారు. ఇంకో రాజుగారు ఒక అడుగు మీద కూర్చున్నారు. వేరే బాబు ఎక్కడికి వెళ్ళామంటే పొగాకు కొనుక్కోవడానికి వెళ్ళారని పొగాలు తెచ్చుకుంటున్నా అన్నాడు. అది ఏమన్నా అంటే అడిగి మీద కూర్చుని, రాజుగారు నువ్వు చేస్తున్నావు, నువ్వు పొగాకు తెచ్చుకుంటున్నావు, మరి కాల్చి పెట్టేవాడిని కూడా ఒకరిని తెచ్చుకోకపోయావా అని. 80 ఏళ్ల కింద జిన్నూరులో పెద్ద పేచి వాళ్ళ చివరికి ఆ జీవితంలో ఈ మాట అన్నందుకు ఇద్దరు మాట్లాడుకోలేదు. అది ఏమన్నా రండి, పొగాకు కొని తెచ్చుకుంటున్నావు, ఆ పొగాకు ఎవడో కాల్చాలి కదా, కాల్చేవాడిని కూడా ఒకటి వేసుకురావలసింది అన్నాడు. నువ్వు పొగా కొని తెచ్చేసుకుంటున్నావు, అది బాగానే ఉంది, కాల్చేవాడిని ఒకటి కూడా తెచ్చుకోపోయేవాడి నువ్వు చుట్టూ ఇచ్చి వాడు కాల్చి పడేస్తా ఉంటాడు. ఒకటి సంపాదించుకోడు, ఒకటి సేవలు పెట్టుకోడదు. ఇప్పుడు గోటేరు రాఘవరాజు గారికి 1950 13 ఎకరం ఉంది. ఇప్పుడు 7 ఎకరాలు ఉంది గోటేట్లో. ఆయన ఎవరికి పెట్టలేదు, ఆయన తినలేదు, ఆయన ఎవరికి పెట్టలేదు. వీడికి నీరికా బట్టలు కట్టుకుని కూర్చున్నవాడు, చాప మీద కూర్చున్నవారు, ఆయన ఏమి అనుభవించలేదు, ఆయన చేతితోడు ఎవరికి పెట్టలేదు. ఇప్పుడు 13 ఎకరం ఏ పని 7 ఎకరాలు తగలేసుకోవాలి తర్వాత ఈ దత్తులు అందరూ కలిసి. దీని అర్థం ఏంటంటే సంసారాలు తగలేసుకోమని కాదు, ఇక్కడ భగవంతుడు చెప్పింది ఎవరు సంసారాలు తగ్గట్టుగా వారు ఉండాలని, మరీ లోభిస్తంగా ఉండకూడదని. అలాగని మేము పాడైపోమని కాదు. అంటే దీని దశమ భాగం అన్నాడు ఉపనిషత్తుడు. ఉపనిషత్తుడు ఏమన్నాడు, దశమ భాగం. మీకు సంవత్సరానికి 10 లక్షలు ఆదాయం అనుకోండి, ఊరికి అనుకోండి, దశ 10 వంతు మీకు 10 లక్షలు సంవత్సరానికి ఆదాయం వస్తుంటే 1 లక్ష రూపాయలు మీకు కాదనుకోండి. 10 లక్షలు మీకు ఆదాయం వస్తామనుకోండి, మీరు 9 లక్షలు బ్యాంకులు వేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, ఓ 10 లక్షల రూపాయలు తీసో పక్కన పెట్టేయండి, అది మీ డబ్బు కాదనుకోండి, అది దేవుడిది అనుకోండి. అందుకని మీ సంవత్సరాలు తగలేసుకోమని కాదు. అంటే మీకు వచ్చి ఆదాయాల్లో కొంత భగవ మంచి పనులకి సత్కర్మకి ఉపయోగించండి. మీకు వచ్చే ఆదాయంలో మొత్తం మీరే తినేస్తే దొంగలన్నాడు. రెండు మాటలు వాడాడు భగవద్గీతలో. మనకి వింటానికి కఠినంగా ఉండొచ్చు, కొంతమందిని దొంగలు అన్నాడు, కొంతమంది కూలి వాళ్ళు అన్నాడు. వాడికి 1000 కోట్లు డబ్బు ఉన్నాడు, ధనం ఉంచు కాదు, కూలివాడు అన్నాడు. కొంతమందికి దొంగలు అన్నాడు, కొంతమంది కూలివాళ్ళు. దొంగలు ఎవరంటే మనం సంపాదించుకున్నాం మనమే తినేద్దాం. ఇది మనమే సంపాదించుకున్నాక మొత్తం అంతా మనమే తినేద్దాం. నీకు అర్థమవుతుంది, ఆయన దొంగలు. వాడు ఎవడైతే కొంచెం కూడా ఇతరులకు సహాయం చేయకుండా వాడు సంపాదించుకుందని వాడే తినేస్తాడు, వాడు దొంగ. కూలివాడని ఎవడి గురించి అన్నాడంటే, కూలివాడంటే కొంతమంది ఎవడవల్ల కలిసి వస్తే వాడితో మాట్లాడతారు, నవ్వుతారు. వాడి వల్ల మనకేం కలిసి లేదంటే నవ్వరు, మాట్లాడరు. మాట్లాడొద్దే మా అమ్మ చూసి నవ్వు అంటే నవ్వరు. నవ్వితే నవ్వినా ఏం సుఖం, వాడి వల్ల ఏం కలిసి వస్తుందని. మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారని. ఇది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏంటి, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, ఒకవేళ మేము మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు. ఈ పద్ధతి జనాడు దొంగలు అన్నాడు, ఇది కూలి వాళ్ళు అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు, కూలివాళ్ళు. కొంతమందిని దొంగ అనే మాట ఉపయోగించాడు, కొంతమంది కూలి అంటే వాళ్ళు కలిసి రాకపోతే అసలు నవ్వరు, మాట్లాడొద్దున. ఆడు కూలి వాళ్ళు అన్నాడు. చివరికి ఏమన్నాడు, ఈ దొంగలకని కూలి వాళ్ళకని మోక్షం ఆత్మజ్ఞానం అన్నాడు. అంటే భగవంతుడి ఉపాయ ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. మీకు అర్థం, ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, తపో యజ్ఞం, మీకు జప యజ్ఞం, ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం పవిత్రులు అవటం కోసం. ఎందుకు? మన పవిత్రం అవ్వడం కోసం, మన మన మనస్సును పరిశుద్ధం చేసుకోవడం కోసం, మన మనస్సుని పరిశుద్ధం చేసు, మన పవిత్రం, మనకి ఏకాగ్రత రావడం కోసం, మనకి ఏకాగ్రత రావడం కోసం. ఇంకో ఇందులో ఇందులో రెండు విషయాలు ఉన్నారు. మీరు ఏదైనా మంచి పని చేస్తారనుకోండి, అహంకారంతో చేస్తారనుకోండి అనుకుందాం, అహంకారంతో చేస్తే మంచిది, పుణ్యం వస్తుంది. అహంకారంతో చేసిన మంచి దాని వాల్యూ దానికి ఉంది. అహంకారం, మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అహంకారం కోసం గొప్ప కోసం చేస్తారనుకోండి, చేస్తే చేయండి, దానివల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అదే పని జాగ్రత్తగా ఆలోచించుకోండి, అదే పని అహంకారం లేకుండా, వ్యక్తి భావం లేకుండా, ఇండివిజువల్ అయ్యి, బాడీ బౌండ్ అయ్యి, పర్సనల్ అయ్యి, ఆ దేహగతమైన నేను లేకుండా చేస్తారనుకోండి, మీకు జ్ఞానం వస్తుంది. ఇది కాల ప్రవాహంలో పోతుంది. ఏది ఈ పుణ్యం కాల ప్రవాహంలో పోతుంది, జ్ఞానం కాల ప్రవాహంలో పోయేది కాదు. మీకు మోక్షాలు, జ్ఞానం మోక్షాలు వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుంది? అనిపిస్తే పోతుంది. జ్ఞానం అనిపిస్తే పోవటం కాదు, మీకు అది మోక్షాన్ని ఇస్తుంది. ఈ రెండు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ మీరు గొప్పల కోసం, ప్రచారం కోసం, ఆసక్తుల కోసం మీరు ఏదైనా, ఇంకోటి మీరు ప్రచారం, లోకవాసన మీరు పెంచుకుంటూ వెళతారనుకో, అనుకునే మాటలు మళ్ళీ దానికి రెట్టింపు సాధన చేస్తేనే కానీ మళ్ళీ లోపలికి రాలేరు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, అలా భగవంతుడు చెప్పిన మాటలు మీరు బాగా అర్థం చేసుకుంటే అంటే మూడు వాసనలు ఒకేసారి పోతాయి. అంటే లవ్ గాడ్, ఆల్వేజ్ లవ్ గాడ్, మోర్ లవ్, మోర్ అండ్ మోర్ లవ్, లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. నీ కళ్ళు నాకు ఇచ్చేయి, నీ నాలుక నాకు ఇచ్చేయి, నీ చెవులు నాకు ఇచ్చేయి, నీ చేతులు నాకు ఇచ్చేయి, నీ కాళ్ళు నాకు ఇచ్చే, అన్నీ ఇచ్చేస్తే మనం ఎక్కడ ఉన్నాం? అన్నీ ఇచ్చేస్తే ఆయనే మన మన సంగతి అనుభవంలోకి వస్తుంది. ఇది ఆయన టెక్నిక్, వండర్ఫుల్ టీచింగ్ చూడండి. అన్నీ మనకి ఇచ్చేస్తే నేను ఆయన అవ్వడం, నేను ఆయన, నేను అవ్వడం, నేను ఆయన అయిపోతాను. ఇది బాగా అర్థం చేసుకోండి. తెరకాస్ మీరు బాగా అర్థం, క్లారిటీ రావాలి. అన్ని ఇంద్రియాలు ఆయనకి ఇచ్చేస్తాం అనుకోండి, ఆయన నేనెవరు, నేను ఆయన అవుతాను. ఆయన నిజం, నేను అబద్ధం, ఆయన నిజం, నేను అబద్ధం. మీకు అర్థమవుతుందో? అబద్ధం పోయి నిజంలో కలుస్తాను. ఆయన నేనెవరు, ఆయన నేనెవరు, నేను ఆయన అవుతాను. అప్పుడు నాకేమవుతుంది? దేహబుద్ధి పోయి పరమాత్మ బుద్ధి కలుగుతుంది. దేహబుద్ధి పోయి పరమాత్మ బుద్ధి కలుగుతుంది. అంటే శవబుద్ధి పోతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇంకోటి, మీరు అసలు జ్ఞానం సంపాదిస్తే, మీరు జ్ఞాన సంపాదన కనుక చేస్తే, మీ ద్వారా మీరు అనుకున్న అనుకోకపోయినా మీ ద్వారా కొన్ని వేల మంది తరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మజ్ఞానాన్ని కనుక సంపాదిస్తే మీతో సంబంధం లేకుండా సూర్యుడి అందరినీ అది వెళ్ళి తిరిగిపోవాలని అనుకోకూడదు. సూర్యుడు ఎవరి సంకల్పం వల్ల ప్రకాశిస్తున్నాడు, వేడి సూర్యుడు ఎవరి ప్రకాశం కాంతినిస్తున్నాడో, చంద్రుడి ఎవరి శక్తి వల్ల చల్లదనాన్ని ఇస్తున్నాడో, నక్షత్రాలు ఎవరి వల్ల మెరుస్తున్నాయో, ఈ భూమి ఎవరి ఎవరి ఎవరి ఆధారం మీద నిలబడి ఉందో వాడు నీ హృదయంలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎవడ వల్ల సూర్యుడి కాంతిని మనకి ఇస్తున్నాడో, ఎవడ వల్ల చంద్రుడు మనకు ప్రకాశాన్ని చల్లదనాన్ని ఇస్తున్నాడో, ఎవడ వల్ల ఈ నక్షత్రాలు, మీకు అర్థం, ఈ నక్షత్రాలని మెరుస్తున్నాయో, ఎవడ వల్ల పంచభూతాలు ఉన్నాయో, ఎవడ వల్ల ఈ భూమి నిలబడి ఉందో, వాడు ఎక్కడ నీకు పరాయి వాడు కాదు. నీ హృదయంలో నీ ఆత్మకు ఆత్మగా ఉన్నాడు, నీ ప్రాణముకు ప్రాణముగా ఉన్నాడు. నీకు లోచూపు కలిగితే, గురువు అనుగ్రహం ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే, నీ లోపలటువంటి చైతన్యము, నీ లోపల బ్రహ్మం తానుగా నీకు ఎరుకులోకి వస్తుంది. ఆయన తెలియబడాలంటే మనం తెలుసుకోగలం, కానీ మనం తెలియచేట్ల వల్ల తెలుసుకోలేం. లోపలన సద్వస్తువు వీడికి తెలియబడాలని అనుకుంటే వాడికి తెలియబడతాడట. ఆ పరమాత్మ మనకు తెలియాలి, నాకు తెలియాలంటే మనకు తెలియబడ్డట్టుంది. ఆయన అనుకోవాలంటుంది లోపల పరమాత్మ, వీడికి తెలియబడాలి, వీడికి తెలియబడాలని అనుకోవటం తెలియబడటం ఒకేసారి జరిగిపోతాం. అప్పుడు అది తగ్గుతుంది, తొందరలో ముగిస్తున్నాం. మనకి సత్యంలో కాలం లేదు, సత్యంలో ప్రాంతం లేదు, సత్యంలో కాలం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఈ మతాభిమానం ఉన్నవాడు, ఈ కులాభిమానం ఉన్న ప్రాంతీయ అభిమానం వాడు, నీకు అర్థం అవుతుంది. ఈ కులం చుట్టూరు తిరిగేవాళ్ళు, మతం చుట్టూరు తిరిగేవాళ్ళు, ఈ ప్రాంతీయం భీమవరం ఒకటే దేశం, నీకు అర్థమవుతుంది. బెదవాడ ఒకటే దేశం, మెడ్రాస్ ఒకటే దేశం, ఎవరు ఏ ఊళ్ళు ఉంటే అది ఒకటే దేశం అనుకున్నవాడు. ఈ బాపుడు జనానికి అందరికీ మంత్రి పదవులు ఇస్తే దొంగలందరూ తీసుకొచ్చి పోలీసు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నా అంటే, ఈ కులాభిమానం, మతాభిమానం, ప్రాంతీయ అభిమానం, నీకు అర్థమవుతుంది. మా ప్రాంతం ఒకటే, మిగతా దేశం ఎలా పోయినా మా ప్రాంతం ఒకటే బాగుపడాలి, ఇలా అనుకునే వాళ్ళందరికీ మనకు మంత్రి పదవులు ఇస్తే దొంగలందరినీ పోజేసి వాళ్ళకి పోలీసు వేషాలు వేసినట్టు ఉంటుంది అన్నాడు. ఇది రవి కవి ఠాగూర్ చెప్పాడు. గాంధీ గారు చనిపోయి రోజు సాయంత్రం చంపేస్తారు గాంధీ గారిని, పొద్దున్న తొమ్మిది దిండికి నెహ్రూ గారు ఆయన చూడటానికి వచ్చాడు. మామూలు చూడటానికి వస్తే గాంధీ గారు ఏమన్నారంటే, నువ్వు ఏదో ఉత్తముడు అనుకుంటున్నావు, నిజంగా ఉత్తముడై ఉండొచ్చు, నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నావు, నిజంగా మంచివాడై ఉండొచ్చు నువ్వు, కానీ నువ్వు ఏ సీట్లో కూర్చున్నావంటే, ఎక్కడ ఏ కుర్చీలో కూర్చున్నావంటే ఇతరులను కూడా కంట్రోల్ చేయగల శక్తి నీకు ఉండాలి. నీ కూడా ఉన్న మంత్రుల్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. నేను మంచివాడు, నేను మంచివాడు అనుకుంటే సరిపోదు, ఇతరులను కూడా నువ్వు కండిషన్ పెట్టగలగాలి. నీ పోస్ట్ అటువంటిది, డోంట్ ఫర్గెట్ దట్. అది మార్చిపో. నీకేం అధికారం లేదనుకో, నేను నువ్వు మంచిగా ఉంటే సరే, నువ్వు ఒక అధికారం పెట్టుకున్నావు, అధికారం పెట్టుకున్నావు కాబట్టి నేను మంచివాడిని. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి ఇతర మంత్రులను కూడా అలా తయారు చేయాలి. ఇతర మంత్రులు కూడా అలా తయారు చేయలేకపోతే నువ్వు న్యాయం చేయటం లేదు దేశానికి. ఏదో మాటల సందర్భంలో బాపూజీ అన్నాడు లాస్ట్ రోజు, భగవంతుడు గీతలో సమాజాన్ని ధర్మం చుట్టూ తిరగమన్నాడు. సమాజాన్ని ఏ దేని చుట్టూ తిరగమన్నాడు? ధర్మం చుట్టూ తిరగమన్నాడు సమాజం. భగవద్గీత, భగవద్గీతని మా మదర్ అనివాడు గాంధీ గారు, భగవద్గీతని మా అమ్మ అనివాడు. భగవద్గీతలో ఏమన్నాడంటే, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ధర్మానికి ఇచ్చాడు. భగవంతుడు వేరు కాదు, ధర్మం వేరు కాదు, నిప్పు వేరు, వేడి వేరు కాదు, నిప్పు వేరు, వేడి వేరు, నిప్పు యొక్క స్వరూపం వేడి, అలాగే భగవంతుడి స్వరూపమే ధర్మం. అయితే సమాజంతో ఏం చెప్పాడు భగవంతుడు? ధర్మం చుట్టూరు తిరగమన్నాడు. నేటి సమాజం డబ్బు చుట్టూరు తిరుగుతామన్నాడు లాస్ట్. గాంధీ గారు చివరి రోజుల్లో చెప్పింది, ఒకరు అన్నాడు, సమాజం ధర్మం చుట్టూరు సమాజానికి తిరగమని గీతలో చెప్పాడు. నేటి సమాజం దేని చుట్టూరు తిరుగుతుంది? ధనం చుట్టూరు తిరుగుతుంది. దేని చుట్టూ తిరుగుతుంది? ధనం చుట్టూరు తిరుగుతుంది. భగవంతుడు చెప్పింది ఒకటి అంచేది, ఈ ఫలితం భవిష్యత్తులో భారతదేశం అనిపిస్తుందని చెప్పాడు. ఈ దుష్పరిమాణం ఇలా అనిపిస్తుంది. ఈ మధ్య మా ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు, నిజంగా మంచి ఆయన, అసలే పెద్ద చదువు పైగా పిహెచ్డీలు ఉన్నాయనిక. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని క్షమించు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు అన్నాడు భగవంతుడు. కొంతమంది ఏం వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నీకు అర్థం వచ్చింది, మనకు ఎలాగో తెలియదు వాళ్ళకే తెలియదు. నా దగ్గరికి వచ్చానే బాగా హైలీ క్వాలిఫైడ్ ఏం చెప్తున్నాడంటే, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గౌరవం ఉండదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గౌరవం ఉండదు అంటున్నాడు. నీకు అర్థం వచ్చింది. అప్పుడు అన్నాడు, ఎందుకని మీకు డబ్బు వల్ల వచ్చే గౌరవం ఎంతకాలం, నిజంగా మీకు డబ్బు ఉందనుకో డబ్బు వల్ల వచ్చే గౌరవం మీకు ఎంతకాలం ఉంటుందని అడిగాను. ఇవాళ మంత్రి పదవి చేసిన వాడికి రేపు అడ్రస్ లేదు, ఇవాళ మంత్రి పదవి చేస్తే రేపు పోయిందనుకోండి వాడి అడ్రస్ ఉంది. మీకు నువ్వేదో మీరు సంపాదిస్తున్నారనుకోండి, సంపాదిస్తుంటే సంపాదించినందుకాలం అందరూ చుట్టాలి, మీకు సంపాదన వదిలేస్తే ఎవడో చుట్టం కాదు. ఇన్ని అనవసరం మాటలు చెప్పొద్దని చెప్పాను. అంటే మీరు తెలియకుండా మీకు గౌరవం మీద భ్రాంత్ ఉంది, అంటే డబ్బు ఉంటే గౌరవం ఉండు, డబ్బు లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ లేదు కదా గౌరవం లేదు అనుకుంటున్నారు. మీకు గౌరవం మీద కాంక్ష ఉండి గౌరవం మీద భ్రాంతి ఉండి ఇలా తిరగాల్సిన మాటలు చెప్తున్నారు, ఊరుకోండి అని చెప్తాను. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇప్పుడు ఈ విద్య చదువుల వల్ల వచ్చే గౌరవం, అధికారం వల్ల వచ్చే గౌరవం, డబ్బు వల్ల వచ్చే గౌరవం ఏది నిలబడదు. ఈ రామాయణంలో వాల్మీకి చెప్పాడు, ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అసలు సహజంగా నీకు గౌరవం ఉండాలి, కానీ మంత్రి పదవులు వచ్చిన గౌరవం ఏం చెప్పు ఉంటుంది నీకు? అసలు సహజంగా నీకు తూకం ఉండాలి. గాంధీ గారికి ఏ పదవి ఉంది? ఏ పదవి లేదు. యాగురికి ఏముంది? ఏ పదవి లేదు. దానికి వీళ్ళందరూ పదవులు ఉన్నాడు కాదు, వీళ్ళు చాలా ఇండియాలో ఎవరు ప్రముఖులు అనుకుంటున్నావు, వాళ్ళు ఏం చిన్న పదవులు కూడా చేయలేదు. చివరి మహాత్మా గాంధీ గారు పంచవర్డ్ మెంబర్ కూడా చేయలేదు. అదే చెప్పాను ఆయనతో, మీకు తెలియకుండా మీకు గౌరవం మీద భ్రాంత్ ఉంది, ఇతరులు గౌరవించాలనే బుద్ధి మీకుంది, అయితే డబ్బు సంపాదించేస్తే గౌరవం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇది విశ్లేషణ లేదు మనకు. అసలు మీకు బాగా చదువు ఉంది, బాహ్య చదువు ఉంది, లోపల విశ్లేషణ లేదు. బుద్ధిమంతుడికి వాడు బుద్ధిమంతుడికి నిజమైన విశ్లేషణ ఉండాలి లోపల. బుద్ధి విశ్లేషణ చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? విశ్లేషణ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు చేట ఏం పని చేస్తుంది? చేట ఏం పని చేస్తుంది? లోపల ఉంచుకునేది ఉంచింది, వదిలేసింది వదిలేస్తూ ఉంటుంది. చేట పని చేసి చేట చేసే పని అంతే కదా. అదేవిధంగా లోపల నీకు బుద్ధి చేసే పని విశ్లేషణ. ఇది మంచిది చెడ్డ, ఇది ఈ గౌరవం నిలబడుతుంది, ఈ గౌరవం నిలబడదు. మీకు అర్థం వచ్చింది? అది లోపల విశ్లేషణ ఉండాలి. బుద్ధి విశ్లేషణ చేస్తుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, చేతులు పని చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. చేతులు ఏం చేస్తాయి? పని చేస్తాయి. అలాగే ఒక అభయం ఒక పని చేస్తుంది. అలాగే బుద్ధి ఏం చేస్తుంది? ఎనాలిసిస్ చేస్తుంది. ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు. ఈ మాట మనకు ఉపయోగపడుతుంది, ఈ మాట మనకు ఉపయోగపడదు. మీకు అర్థం వచ్చిందే అది విశ్లేషణ. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకు ఇది మనకి భవిష్యత్తులో ఈ మాట మనకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో లేదు ఈ మాట మనకు ఉపయోగపడదు. మీకు అర్థం వచ్చిందే? ఇది బంగారం, ఇది ఇత్తడి. ఇది బంగారం, ఇది వెండి. మీకు అర్థం వచ్చిందా? ఇది బంగారం, ఇది రాగి. ఆ బంగారానికి రాగికి, బంగారానికి ఇత్తడికి, అసలైన బంగారానికి నకిలీ బంగారానికి ఉన్న తేడా బుద్ధి విశ్లేషణ చేస్తుంది. ఆ తేడా చేసుకుంటే మీరేమనుకుంటున్నారు? డబ్బు సంపాదన చేస్తే గౌరవం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. నిజంగా వస్తుంది అనుకోండి, ఎంతసేపు నిలబడుతున్నారు? మూడు రోజుల మొత్తట. అటువంటి గౌరవాలు ఏమి నిలబడవు, అటువంటి గౌరవాలు ఏమి నిలబడవు. ఇప్పుడు భగవద్గీత ఉంది, 5000 సంవత్సరాల పూర్వం భగవంతుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 5000 సంవత్సరాల పూర్వం భగవద్గీత చెప్తే అప్పుడు ఎంత శ్రద్ధగారో ఇప్పుడు అంత శ్రద్ధగా చదువుతున్నారు. కానీ మామూలు మనుషులు ఎంత గొప్ప గ్రంథాలు చదివినా 50 సంవత్సరాలు అన్ని పాతబడిపోతున్నాయి. ఏం చెప్తారు? ఒక తెలివైన వాడు చెప్పిన బోధ కాదు, ఒక ఆత్మ చెప్పిన బోధ. ఒక జీవుడు, ఒక తెలివైన జీవుడు చెప్పిన బోధ కాదు, భగవంతుడు చెప్పిన బోధ, అంటే చైతన్యం చెప్పిన బోధ. ఆత్మ చెప్పిన బోధ. ఇప్పుడు 5000 సంవత్సరాల పొంది చెప్పిన బోధ ఇప్పుడు ఎంత సజీవంగా ఉందో, కోటి సంవత్సరాల కూడా అంతే సజీవంగా ఉంటుంది. కోటి సంవత్సరాల కూడా అది ఒక మనిషి రాసిన పుస్తకం అయితే అంతకాలం నిలబడదు.
గౌరవాలు,
నీకు డబ్బు ఉండే గౌరవం ఉంది, గజన పాఠాలు చెబుతున్నావు కాబట్టి గౌరవం ఉంది, నీకు డబ్బు ఉంది గౌరవం ఉంది, నీకు అధికారం ఉంటే గౌరవం ఉంది, నీకు తోకం లేదు, తోకం లేనప్పుడు ఈ గౌరవాలు నిలబడవు. కొంతమంది ఎక్కువ ముస్తాబా అయిపోతారు, కొంతమందికి ముస్తాబా అంటే ఇష్టం. ఎక్కువ ముస్తాబా అయిపోతే అసలు ఏమవుతుందంటే ఉన్నాను పోతుంది. మీరు ముస్తాబా అవ్వచ్చు, మరీ ఎక్కువ ముస్తాబా అయిపోయారంటే సహజంగా మీకు ఉన్న అందం అంతా పోతుంది చివరకు. అంతకుముందు మిమ్మల్ని చూసి సంతోషించేవాడు ముఖం పక్క పెట్టుకుపోతారు. ఇంకా ముస్తాబు కూడా తగు మాత్రంగా ఉంటే వాళ్ళు చూడటానికి బాగుంటారు. ఆ సహజంగా అందమైన కూడా ఎక్కువ ముస్తాబు వాళ్ళు వికారాల కింద తయారవుతారు. అంటే సహజత్వంలో మనం సాధ్యం లేదు, జీవితంలో సహజంగా ఉండాలి. సహజంలోనే ఎక్కువ ఆనందం ఉంది, సహజంలోనే ఎక్కువ అందం ఉంది, సహజంలోనే ఎక్కువ ఆనందంగా ఉంది. సహజ స్థితిలోనే ఎక్కువ అందం ఉంది, సహజ స్థితిలోనే ఎక్కువ ఆనందం ఉంది. సహజ స్థితిలో ఉన్నవాడు నన్ను క్షమించండి, నేను ఏదో పొరమాటుగా మాట్లాడని ఏమనుకోకుండా ఇటువంటి పశ్చాత్తాపడవలసిన మాటల పని లేదు, పశ్చాత్తాపడవలసిన పనులు కూడా చేయవలసిన పని లేదు. ఎవడైతే సహజ స్థితిలో ఉన్నాడో వాడు పశ్చాత్తాపడ్డ మాటలు మాట్లాడడం, పశ్చాత్తాపడ్డ వాడు పనులు చేయడు. మీరు అర్థమవుతుంది, సహజ స్థితిలో ఉన్నాడు. సహజ స్థితిలో ఎవడైతే ఉండటానికి నేర్చుకుంటున్నాడో, ఎవడైతే నార్మల్గా జీవిస్తున్నాడో, ఎవడైతే న్యాచురల్గా జీవిస్తున్నాడో, ఆడి భగవద్ అనుగ్రహం అర్థించకపోయినా ఆడి మీద భగవద్ అనుగ్రహం, భగవంతుడి దయ, భగవంతుడి ప్రేమ ఆడి శిరస్సు మీద వర్షిస్తుంది. వాడి భగవంతుడు అయితే మనం రెండు విషయాలు భక్తు అందరూ కాదు, మేము భక్తులు మటుకు రెండు విషయాలకు దూరముగా ఉండాలి. ఒకటి రాజకీయాలు, రెండు ప్రచారాలు. ఒకటి రెండు అందరినీ దూరంగా ఉండమని కాదు, ఒకటి రాజకీయాలు, రెండు ప్రచారాలకు వెళ్ళకూడదు మనం. అంటే మంచి పని చేసినా ప్రచారం కోసం చేయకూడదు. మంచి పని చేయొచ్చు మీరు, కానీ ప్రచారం కోసం చేయకూడదు. మీకేమవుతుందంటే మీకు ప్రచారం కావాలని మంచి పని చేస్తే ప్రచారం వస్తుంది, అసవసన్న దేవుని అనుగ్రహానికి దూరమైపోతారు. అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, పరలోకంలోకి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి, మేము అక్కడ ఆ మంచి పని చేశాం, ఈ మంచి చేశామని మీరు చెప్పినా మీరెవరో నాకు తెలియదు, బయటకు పంపంటారు. మీరు చేసిన మాట నిజమే, మీరు పని కోసం చేయలేదు, ప్రచారం కోసం చేశారు. మీరు ఎందుకు చేశారు నాకు తెలియదు, మీ ముఖం ఎప్పుడు చూడలేదు, బయటకు పంపంటాడు, గెట్ అవుట్ అని చెప్తాడు. అక్కడ బోస్టింగ్ ఏం కుదరదు, అక్కడ బోస్టింగ్ కుదరదు. నువ్వు మంచి పని చేసావు, ఎవరి కోసం చేసావు? ఇతరుల క్షేమం కోసం చేసావా? ఇతరులు బాగుపడాలని చేసావా? నువ్వు ప్రచారం కోసం, నువ్వు ప్రచారం చేసావు, నువ్వు ప్రచారం కోసం చేసావు, ప్రచారం వచ్చింది, నాది అయ్యి నీకెందుకు ఇంకా? యూ గెట్ అవుట్. అంటే భగవంతుడు నువ్వు చేతులు ఏదైనా పని చేసినప్పుడు పని చూడడం, ఆ పని చేసేటప్పుడు నీ సంకల్పం ఎలా ఉందో చూస్తాడు. ఆ పని చేసేటప్పుడు నీ సంకల్ప అది అక్కడ చూసి మార్కులు వేస్తాడు. అని ఎంతకీ మనం ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే మనకు సొమ్ములు ఉన్నా, సొమ్ములు లేకపోయినా, చదువులు ఉన్నా, చదువులు లేకపోయినా ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉండకూడదు. ఏ దారిద్ర్యం ఉండకూడదు? ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉండకూడదు. మీరందరూ బాగున్నారనుకోండి, చూసి సంతోషించడానికి చూసుకోవడం నేను సంతోషించలేకపోతున్నా, అది ఆధ్యాత్మిక దారిద్ర్యం. టైం అప్పుడు 5 గంటలు అయింది, ఈ రోజు ఎక్కువ టైం తీసుకున్నాం. ఈ రోజుని ఇవాళ భగవాన్ గురించి కంటే ఇవాళ పరమాత్మ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. కృష్ణుడి గురించి ఒక మాట చెప్తారు, అనుకుంటే దేవుడు కాదు, సాధన చేసి దేవుడు అవ్వలేదు, సహజంగా దేవుడు. సాధన చేసి దేవుడు అవ్వలేదు, సహజంగానే దేవుడు. అనుకుంటే అనుకుంటే దేవుడు అవ్వలేదు ఆయన, సహజంగానే దేవుడు అని. అదే భగవాన్ వాచ్యం. అదేమిటది? భగవాన్ వాచ్యం. అయితే మనం ఏదైనా మాట్లాడితే కృష్ణుడి ప్రీతి కోసం, పని చేస్తే కృష్ణుడి ప్రీతి కోసం, నడిస్తే కృష్ణుడి ప్రీతి కోసం, మీకు అర్థమవుతుంది, చూస్తే కృష్ణుడి ప్రీతి అర్థం. ఏ పని చేసినా, ఏదో ఆలోచించినా, ఏ పని చేసినా మీరు బుద్ధి నిర్ణయిస్తుంది, మనస్సు సంకల్పిస్తుంది. మనస్సు సంకల్పించినా, బుద్ధి నిర్ణయించినా, నోటితో ఏదైనా మాట్లాడినా, చేతులతో ఏదైనా పని చేసినా, పరమేశ్వరుడి ప్రీత్యర్థం కనుక మన జీవితాన్ని వినియోగం చేస్తే మీకు అర్థం అవుతుంది. మనం చేసేది కృషి, మనం చేసేది కృషి, ఆయన చేసేది కృప. మనం చేసేది కృషి, ఆయన చేసేది కృప. ఆయన కృప ఎప్పుడైతే పడిందో మరుసటి రోజుతో మనకు మోక్షం వస్తుంది, మరు క్షణంలో. ఇవాళ మీరు ముఖ్యంగా జ్ఞాపకించుకోవాల్సింది రోజులు కాదు, గంటలు కాదు, మీకు అర్థమవుతుంది, నిమిషాలు కాదు, ఏ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం జాగ్రత్తగా ఉన్నవాడు, వాడికి మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానానికి వాడు వారసుడు అవుతాడు. మీకు అందరికీ జ్ఞానం రాదు రాదు అనుకోకుండా, మీరు అందరి జ్ఞానానికి వారసులు మీరు. మీకు అందరికీ వచ్చేస్తే రాదు రాదని శబ్దం వదిలేదు. కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి, మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరందరూ మీరు ఊహించినటువంటి అభౌతిక అలౌకిక శాంతిలో సుఖం ఊగిసిరాడిపోతారు. ఎప్పుడో వస్తుందనుకున్నాను శాంతి, అప్పుడే వచ్చేసిందంటే, ఎప్పుడో సుఖం వస్తున్నాను అప్పుడే వచ్చేసిందని మీరు ఇతరులను చూసి ఆశ్చర్యపడటం కాదు, మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఓ సంవత్సరం తర్వాత వస్తుందనుకుంది, ఇప్పుడు వచ్చేస్తుంది అనుకోండి మీకు ఆ శాంతి, అప్పుడు మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపడే అటువంటి అలౌకిక శాంతి, అటువంటి అభౌతిక శాంతి, అటు ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖానికి మీరందరూ వారసులు. మీరందరూ దాన్ని పొంది శాంతి శాంతి.